నెవిల్ సోదరుడా, నీకు వందనములు. ఇప్పుడు ఒక క్షణం ప్రార్థన కొరకు మనం అలాగనే నిలబడి ఉందాము. మనం మన తలలను ఉంచుదాం. అక్కడ ఏదైనా పలుకుబడిన మనవలు ఉన్నట్లయితే, దేవునికి చేతి నెత్తుడు ద్వారా అది తెలియపరచబడినట్లయితే, నేను మీ కొరకు నా ప్రార్థన ప్రతిపాదించుండగా మీరు ఆయన్ని ఏం అడుగుచున్నారో దాన్ని మీ మనస్సులో పట్టుకుని ఉండి మరియు మీ హృదయమంతటితో దాన్ని నమ్మండి. పర్లో తండ్రి, ఈ మబ్బు దినమున ప్రభు యొక్క గృహములోనికి వచ్చుట ఎలాంటి ఆధిక్యతగా మేము దీన్ని లెక్కిస్తామో, మరియు దేవుని యొక్క కుమారుని వెలుగు ప్రకాశించుటను కనుగొనుట మరియు ప్రజల ద్వారా మాట్లాడుట, అది లోపల కుమారుని ప్రకాశం యొక్క ఒక చిన్న గుత్తి వలె ఉన్నది. మా హృదయముల చుట్టూ పరలోక కుమారుని యొక్క ప్రకాశమును బట్టి మేము నీకు వందనములు చెల్లించున్నాము. దీన్ని బట్టి మేము నీకు ఎంత కృతజ్ఞులమో. నీ ప్రజలు సమాజంలో వారి చేతులను పైకెత్తి ఉన్నారు. ఈ ఉదయమున నీవు వారికి జవాబు ఇవ్వాలని వారు కోరుచున్నారు తండ్రి. ఈ ఉదయమున వారిలో ప్రతి ఒక్కరికి వారి మనవిని మంజూరు చేయమని నీకు ప్రార్థించున్నాను. అక్కడ ఎందరి యొక్క మనవులు ప్రతి చోట నుండి బల్లం మీద కుప్పగా వేయబడినాయి. రోగులైన ప్రజలు పీడింపబడుచున్నారు. ఎంతో దూరం నుండి ఒక దినమునకు 50 పిలుపులు ఫోన్ ద్వారా వస్తున్నాయి. ఓ దేవా, మేమేం చేయాలి? ప్రభువా, మమ్మలను సరిగ్గా నడుపును. ఏ మార్గం గుండా వెళ్లాలో లేక ఏమి చేయాలో మాకు తెలియదు, కానీ ఈ విషయములలో నీవు మమ్మల్ని నడుపుగలవు. నీవు దాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తాం. ఎలాగనగా, అదే మా ఉద్దేశమైనది. ప్రభువా, మేము భూమి మీద ఏ జీవితమును కలిగి ఉన్నామో అది నీ ద్వారా మాకు ఇవ్వబడి ఉన్నది. మేము దానిని నీ ఘనత కొరకు వాడగోరుచున్నాము తండ్రి. ఇప్పుడు ఆ విషయంలో మమ్మలను నీవు నడిపించుము. ఈ రోజున నీ వాక్యమును వినుటకు, పాటలు పాడుటకు, మా ప్రార్థనలు నీకు విన్నవించుటకు మేము ఏకంగా కూడి ఉండగా మమ్మల్ని దీవించుము. మా ప్రార్థనలను వినండి, పాటలలో మీరు ఆనందించండి, మరియు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఎలాగనగా, యేసు నామములో మేము అడుగుచున్నాము, ఆమెన్. మీరు కూర్చొనవచ్చును. ఇక్కడ నిలబడుట కంటే మరి ఏ స్థలమునూ నాకు తెలిసినది లేదు. ఇది గొప్ప భాగ్యమైనది. అదేమనగా, ఈ వేదిక మీద నిలబడి వేచి ఉన్న, ఆకలితో ఉన్న, దప్పిగొనుచున్న ప్రజలకు జీవాహారమును విరుచుటే ఇది గొప్ప భాగ్యమయ్యున్నది. మొదటగా, ఇక్కడ ఎవరైనా రిట్ కుటుంబికులు, హత్తి లేక ఆర్విల్ లేక ఎవరైనా ఉన్నారా? హత్తి, ఆర్విల్ నీతో ఉన్నాడా? హత్తి, మంచిది, వెంటనే అతని ఇంటి యొద్దకు రమ్మని చెప్పండి. అతనికి ఏమి చెప్పానో నీకు తెలుసు. అతడి ఇంటి యొద్ద ఆగగలిగితే మంచిది. ఈ ఉదయమున వారు అక్కడ కలిగి ఉన్న చిన్న పెంపుడు కుక్క కొరకు ఒక దాన్ని నేను తెచ్చుకు మర్చిపోయాను. కూటమి ముగియగానే నీవు వెళ్ళుచుండగా తినగా ఇంటి పక్కన ఆగుము. ఇప్పుడు ఎడిత్ హత్తి సహోదరి ఓ చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుండి ఒక చిన్న బాలిగ్గా ఆమె ఒక కుంటిదానిగా ఉండి ఉన్నది. ఇప్పుడు ఆమె ఒక స్త్రీగా ఉన్నది, మరియు ఆమె చాలా అద్వాన స్థితిలో ఉన్నది. దరిదాపుగా 1 సంవత్సరం క్రితము ఆమె మొదటిగా మోర్చ స్థితిలో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్లి ఉన్నాను, మరియు దేవుని యొక్క సహాయమును బట్టి, దేవుని కృప ద్వారా ఆమె యొక్క ఇబ్బందిని నేను వెంటనే కనుగొన్నాను. ఇప్పుడు నిజంగా ఆ బిడ్డ యొక్క ఇబ్బంది ఏమయ్యున్నదో. ఆమె కూర్చుని ఉన్నది. ఆమె కాళ్లు చేతులు ఏకంగా ఒకదానితో ఒకటి అతుక్కున్నట్లుగా ఉన్నవి. ఉధృతమైన నర్మల ఒత్తిడిని బట్టి కనీసము ఆమె వాటిని కదుపలేకపోయింది. కాని అదేమిటి, భౌతికంగా ఆ బిడ్డలో ఏ లోపము లేదు. ఆమెకు 6 నెలల ప్రాయములో దానికి బయట చిన్న పక్షవాతపు రోగంతో బాధపడుచుండెను. ఆమె తన జీవితమంతా దరిదాపుగా అరుస్తూ మొరపెడుతూనే ఉన్నది. చివరగా 8 సంవత్సరముల క్రితము మేము ఆమె కొరకు ప్రార్థించి ఉన్నాము. అప్పటి నుండి ఆమె సంతోషంగా ఉండి ఉన్నది, దరిదాపుగా 1 సంవత్సరం క్రితం వరకు. ఇప్పుడు అది నిజంగా ఋతుస్రావమై ఉన్నది. మరొక మాటలో, అది ఆమె జీవితంలో మార్పు ఉన్నది. ఆమె నర్మల ఉద్రిక్తత స్థితిలో ఉన్నది. ఈ చిన్న స్త్రీ తాను చనిపోతున్నట్లు ఆమె మనసులో ఉన్నది. మరొక గంట కూడా ఆమె జీవించబోవట్లేదు. మీకు తెలుసా, కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉన్న బలమైన స్త్రీలు కూడా భయంకరమైన సమయం కలిగి ఉంటారు. ఆ సమయంలో కొన్నిసార్లు నిర్మాణ కణముల కొరకు సూది మందులు తీసుకుని వైద్యశాలలకు వెళ్లి సమస్తమును చేయవలసి ఉంటుంది. మనిషి తన జీవితంలో 2 మార్పులను కలిగి ఉంటాడు. వారు ఒక బాలు నుండి ఒక పురుషునిగా మారతారు, ఒక బాలిక నుండి ఒక స్త్రీగా మారతారు. దరిదాపుగా 16-17 సంవత్సరముల వయస్సులో వారు ఒక బాధ్యత లేని వారుగా ఉంటారు. మీరు వారితో ఆ వయస్సులో భరించగలిగినట్లయితే, ఇప్పుడే ఆ వయస్సులో ఉన్న కుమార్తెను నేను కలిగి ఉన్నాను. ఆమెయే రిబ్కా. ఆమె కొరకు ప్రార్థించండి. మరియు బిల్లీ, ఓ మాలో ప్రతి ఒక్కరూ ఆ చిన్న ఆందోళనకరమైన వయస్సు గుండా వచ్చాము. కాబట్టి వారు అలాంటి దాని గుండా వెళ్లవలసినదని గ్రహించిన వారమే. మనం తప్పక వారితో శ్రమపడాలి. ఇప్పుడు ఎడిత్, 7 సంవత్సరముల మార్పుతో ప్రతి 7 సంవత్సరములకు నీ జీవితం మారుతుంది. కాబట్టి 7 సార్లు 7 నీవు చూడు, దాన్ని ఒక రకంగా కఠినంగా చేస్తుంది. మరియు అది సంపూర్ణమైన మార్పు అయి ఉన్నది. అది స్త్రీలను బాధిస్తుంది. పురుషులు సాధారణంగా సమయంలో ఒక రకంగా వింతగా ముందుకు కొనసాగుతారు. కొన్నిసార్లు వారి భార్యలను విడిచిపెడతారు. కానీ స్త్రీలు దాని తరువాత ఫలించిన వారుగా ఉంటారు. మనమందరము దాని గుండా వెళతాము. మనము తప్పక ఆ విషయములను గుర్తుంచుకుని మనము తప్పక ఒకరితో ఒకరు భరించాలి. మరియు ఆ విషయములను అర్థం చేసుకోవాలి. ఈ చిన్న ఎడిత్ ఆ స్థితిలోనికి వచ్చింది. ఆమె ఎంతో బరువును కోల్పోయింది మరియు హీనంగా కనపడుతుంది. మరియు నేను మీకు చెబుతాను, ఏదో ఒక రాత్రి వీరందరూ కలిసి ఉండగా కాదు, కానీ ఒక చిన్న ప్రయాణము చేసి ఆ దిగువనకు వెళ్లి ఒక పగలు రాత్రి వారు ఆమెతో కూర్చుంటారు. ఇక్కడ ఉన్న వివిధమైన సమాజములు, ఇక్కడ ఉన్న సహోదరి సమాజములు, మీలో కొందరు అక్కడికి వెళ్లి రిట్ కుటుంబాన్ని చూడండి. వారు దాన్ని మెచ్చుకుంటారని నా నమ్మకము. కొంచెం అక్కడికి వెళ్లి కొంచెం సేపు వారితో కూర్చుని ఒక చిన్న స్నేహితును పరామర్శ వలె వారితో మాట్లాడి కరచాలనం చేయండి. మీ తెలుసా, ఎంతో తేలిగ్గా మనం దాన్ని మర్చిపోతాం. మన సొంత ఇంటి విషయమునకు వచ్చినప్పుడు దాన్ని మనం మెచ్చుకుంటాము. ఇతరులు కూడా దాన్ని మెచ్చుకోవాలని మనం తప్పక గుర్తుంచుకోవాలి. రిట్ కుటుంబము దాన్ని మెచ్చుకుంటుందని నా నమ్మకము. ఈ పరిస్థితి ఉన్నదని మీరు ఎరిగి ఉంటే మీరు దాన్ని చేసి ఉండేవారని నాకు తెలుసు. అయితే దాన్ని గూర్చి మీకు తెలియదు. అందుచేత ఈ ఉదయమున దాన్ని గూర్చి నేను మీకు చెప్తున్నాను. మీరు వెళ్లి రిట్ కుటుంబాన్ని దర్శించి ఎడిత్కు సంతోషకరమైన భావన కలిగించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఆమె అధ్వాన్నంగా కనపడుతుందని చెప్పవద్దు. ఆమె చక్కగా కనపడుచున్నదని చెప్పండి. ఆమె చక్కగా ఉండబోచున్నది. ఆమె కొరకు మనం అలాగునే పట్టుకుని ఉన్నట్లయితే ఆమె బాగ్గా ఉంటుంది. అందుకొరకే మనం ఇక్కడున్నాము. ఆమె మన సహోదరి అయి ఉన్నది. ఈ సమయంలో ఆ బిడ్డను ఎత్తుపట్టు కొరకే మనం ఇక్కడున్నాము. అది నేను శోధన గుండా వెళ్ళుచుండగా ఎవరో నన్ను ప్రార్థనలో ఎత్తుపట్టుకున్నట్టు ఇవ్వలే ఉన్నది. నిన్ను ఎత్తుపట్టుకున్నట్టుకు ఎవరో నీకు కావాలి. రిట్ కుటుంబము దీర్ఘకాలము నుండి ఈ సమాజంలోనికి వచ్చు ఒక అతి ప్రాచీనమైన సభ్యులై ఉన్నారు. వారు సోదరుడు రాయ్ స్లాటర్ మరియు సహోదరి స్లాటర్ అని నేను ఊహిస్తాను. కొన్ని క్షణముల క్రితము వారి లోనికి వచ్చుండగా నేను వారి వైపు చేతులను ఊపాను. నేను ఆ మూలగుండా వాహనం నడుపుకుని వచ్చుండగా నాలో నేను తలంచాను, సహోదరుడు మరియు సహోదరి స్లాటర్ ఎన్ని సంవత్సరముల నుండి వారు ఈ సంఘములో వారి స్థానమును తీసుకుంటూ నేను ఎలా చూసి ఉన్నానో, ఎన్నో ఎత్తు ఫలముల గుండా ఇంకనూ ముందుకు త్రోసుకుని వస్తున్నారు. రిట్ కుటుంబం వలె నీవు ఆ ప్రజలను మెచ్చుకుంటావు. మీరు చూశారా, మన మెప్పులను వారికి చూపిద్దాం. ఇప్పుడు ఈ రోజు నేను దీర్ఘమైన వర్తమానమును కలిగి ఉన్నాను. అది నేరారోపణ మీద అయి ఉన్నది. తరువాత ఈ రాత్రికి ప్రభురాత్రి భోజనము మరియు పాదములు కడుగుతున్నదని విన్నాను. కాబట్టి సంఘ కాపరి మాట్లాడతాడు. మనము క్రిందకు వచ్చి దాన్ని కలిగి ఉందాము. మీరు ఈ చుట్టుపక్కల ఉన్నట్లయితే సంఘ కాపరి నుండి ప్రభువు నుండి వర్తమానమును అనుభవించండి. ఇంకా తరువాత ఈ రాత్రికి ప్రభురాత్రి భోజనము మరియు పాదములు కడుగుతున్నది. ఇది నిజముగా ఒక క్రిక్కిరిసిపోయే రాత్రిగా ఉంటుంది. మీరు వెళ్ళుటకు ఏ ఇతర స్థలము లేనట్లయితే మిమ్మల్ని కలిగి ఉండుటకు మేము సంతోషిస్తాము. డాన్ రెడ్డిల్ మరియు మన సోదరుడు జాక్సన్ ను మనం మెచ్చుకొనుచున్నాము. మరియు ఈ సోదరులు మన సహోదర సహోదరి సంఘములతో సహవాసం కలిగి ఉన్నారు. ఈ పైన ఉన్న సోదరుడు జాక్ పామర్ జార్జియాలో ఒక గుంపును కాయిస్తున్నాడు. ఈ మనుషులందరినీ మన హృదయమంతుడితో మెచ్చుకొనగూర్చున్నాను. కారణము, మనము కూటములు కలిగి ఉన్న సమయములలో నేను లోనికి వచ్చినప్పుడు వారు మనల్ని దర్శించుకు వస్తారు. మనము దాన్ని మెచ్చుకుంటాం. ఈ ఉదయమున నా మంచి స్నేహితుడైన డాక్టర్ లీవేల్ ను మరియు ఆయన భార్యను నేను చూస్తాను. మొదటగా సహోదరు లీవేల్ ను నేను అక్కడ గుర్తించాను. మరియు సోదరు లీ ఎక్కడ ఉండి ఉన్నాడోనని చుట్టూ చూస్తూనే ఉన్నాను. నేను ఒక దక్షిణాది ఉచ్చరణ కలిగి ఉన్నాను. అతనితో ఒక కాకిని తీసుకుని వెళ్ళుట చూడండి. నేను ఆయనను కలిగి ఉన్నప్పుడల్లా ప్రతి చోట ఆ కుటుంబంలో ఆ బయట నాకు సహాయపడుటకు నేను ఆయన కొరకు చూస్తాను. నేనన్నాను, బాగుంది, లీవ్ వచ్చినట్లయితే ఆయనను బోధింపునిచ్చి మరియు నేను రోగుల కొరకు ప్రార్థన చేస్తాను. మేము ఆయనకు సమాచారం ఇచ్చాము, సమస్తము చేశాము, మరియు ఆయన్ను కనుగొనలేకపోయాము. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనతో కాకిని తీసుకుని వెళ్ళుట నాకు దొరికింది. ఈ ఉదయమున సహోదరుడు లీ మరియు సహోదరి వేలును కలిగి ఉండుటకు మనం సంతోషం. బహుశా అక్కడ మనం గ్రహించలేని ఎందరో ఉండవచ్చు. నేను ఇక్కడ ఒక సహోదరిని చూస్తాను. ఆమె చికాగో నుండి వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్న గుంపు నాకు తెలుసు, కానీ ఖచ్చితంగా నేను వారి పేర్లను పిలవలేను. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రతి చోట నుండి వచ్చిన వారిని మేము మెచ్చుకుంటాం. ఈ ఉదయం ఇక్కడ సేవ కొరకు నిర్ధారణ చేయబడవలసి ఉన్న సోదరులను నేను చూస్తాను. సేవలో యవనస్తులు కనీసం ఇద్దరు. న్యూయార్క్ లో ఉన్న మన నల్లజాతి సోదరులు ఫిలదెల్ఫియా సంఘం ద్వారా వారి నియామక పత్రాలను ఇప్పుడే స్వీకరించారు. వారు ఎక్కడి నుండి వచ్చి ఉన్నారో ఈ సంఘంకు దాన్నిచ్చారు. న్యూయార్క్ లో వారి పరిచర్యను దేవుడు దీవించునుగాక. మనం వారి మీద చేతులను ఉంచబోతున్నాము. మనకు రెండు లేక మూడు సంఘములు అక్కడ ఉన్నవని నేను నమ్ముతాను. అక్కడ ఉన్న చిన్న గుంపుల్లో మిలానో ఒకడు, మనం వారిని మెచ్చుకుంటాము. మరొక ఇద్దరు అక్కడ ప్రజల కొరకు కుటుంబాలను పెట్టుకు అక్కడ బయటకు వెళుతున్నారు. మనం ఈ కార్యములను మెచ్చుకుంటాము. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. కాబట్టి ఎందరో ఉన్నారు. నేను చుట్టూ చూసినప్పుడు వివిధమైన వారిని చూస్తాను. నీవు ఆ పేర్లన్నింటిని పిలవలేవు, కాని ఆయన గ్రహిస్తాడని నాకు తెలుసు. ఇప్పుడు మన సహోదరి పియానిస్ట్ లేక వారిలో ఒకరు వచ్చి మన కొరకు ఆ పాటను వాయించండి. నిప్పుకోరివి ప్రవక్తను తాకినప్పుడు అతడు ఉండవలసినంత శుద్ధినిగా చేసింది. మా కొరకు ఎవరు వెడతారు అని దేవుని స్వరం మాట్లాడినప్పుడు అప్పుడు అతడు జవాబిచ్చాడు, ఇక్కడ నేనున్నాను, నన్ను పంపుము. ఇప్పుడు మన చేతులను ఉంచి ఈ సేవకులను నిర్ధారించుండగా, ఇప్పుడు లేఖనానుసారముగా ఒక సేవకుని నిర్ధారించుట చేతురుంచుడు ద్వారానేనని మనం గ్రహిస్తాం. అక్కడే మన కడవరు వర్షం సోదరులు లేక బాటిల్ ఫోర్డ్లు ప్రజలు కలగలిపోయారని నేను అనుకుంటాను. వారు చేతులను ఉంచుడు ద్వారా వరములు ఇవ్వబడతాయని వారు చూసినప్పుడు ఇప్పుడు వరములు చేతురుంచుడు ద్వారా వస్తాయని మనం నమ్మము. మనం నమ్మేదేమనగా మనం ఇదివరకే చూసిన దానికి అనుమతి ఇచ్చుటయ్యున్నది. చూడండి, అది ఒక ఆమెన్ అయ్యున్నది. చూడండి, ఇప్పుడు వారు తిమోతి మీద చేతురించినప్పుడు ఆ సోదరుల మీద ఆ మనుషుల్లో వారు వరములను గమనించారు. గుర్తుంచుకోండి, నీలో ఉన్న వరమును అది రేపుతుంది, అది నీ హవ నుండి వచ్చి ఉన్నది. వారు తిమోతిలో దీన్ని చూసి ఉన్నారు. అందుచేత పెద్దలు అతని మీద చేతులను ఉంచి నిర్ధారించి ఉన్నారు. ఎన్నడూ ఏదియో బయటకు చూపబడిన మనిషిపై చేతులుంచుట కాదు. మీరు చూడండి, వారు కేవలము దీవెన అడిగి ఉన్నారు. మనమంతా దాన్ని నమ్ముతాము. కాబట్టి ఆత్మీయ వరములను మనము ఎవరి మీదనూ ఉంచలేము. మనము కేవలము వాటిని గుర్తించి వారిపై చేతులనుంచి వాటిని అనుమతిస్తాము. ప్రజలకు దేవుడు ఆ కార్యములు చేశాడని నమ్ముతాము. ఈ ఉదయమున నేను గమనించాను, ఆ వెనుక పైన సోదరుడు మిక్కెన్ని ఉన్నాడు. కెన్నీ లేక మిక్కెన్ని అని నేను నమ్ముతాను. ఒక మెథడిస్ట్ సేవకుడు ఆ వెనుక కూర్చుని ఉన్నాడు. అతడు కూడా ఈ మధ్యనే వేదిక మీద నిర్ధారించబడి ఉన్నాడని నేను నమ్ముతాను. ఒహయో నుండి సహోదరుడు డాచ్ మరియు సహోదరి డాచ్ తో ఆ గుంపును ముందుకు పట్టుకుని ఉండుటకు అతడక్కడున్నాడు. ఓ, మనమంతా ఏకంగా ప్రోగైనప్పుడు ఈ చిన్న స్థలములు ఏకముగా వస్తాయి. అది అద్భుతము. ఏ శాఖయో లేదు, ఏ బంధములు లేవు, కాని యేసు క్రీస్తుకు మాత్రమే. అంత మట్టుకే చూడండి, తిన్నగా పరలోకపు స్థలములలో కూర్చుండి ఉన్నాము. మంచిది సహోదరి, నీవు మాకిచ్చినట్లయితే మనము దానిలోకి వచ్చినాన్ని పాడదాం. నిప్పుకొరివి ప్రవక్తను తాకినప్పుడు మనమందరము కలిసి ఇప్పుడు దాన్ని పాడదాం. నిప్పుకొరివి ప్రవక్తను తాకినప్పుడు అతనిని ఉండవలసినంత శుద్ధునిగా చేసింది. మా కొరకు ఎవరు వెళతారని దేవుని స్వరం మాట్లాడినప్పుడు అప్పుడు అతడు జవాబిచ్చాడు, ఇక్కడ నేనున్నాను, నన్ను పంపుము. నా ప్రభువా మాట్లాడుము, నా ప్రభువా మాట్లాడుము. ఇప్పుడు మీరు రాగలిగినట్లయితే సోదరులు ముందుకు వస్తారు మరియు నేను త్వరపడతాను. వారి మీద చేతులుంచబోతున్న వారు రాగోరినట్లయితే ఇతర సేవక సోదరులు ముందుకు రానియండి. నా ప్రభువా, ఇక్కడ ఆలయంలోని సహచరులు సహోదరుడు రెడ్డిల్, సహోదరుడు ల్యామ్, వారందరూ నేను జవాబిస్తాను, ప్రభువా నన్ను పంపుము, దయచేసి ఇప్పుడు మెల్లగా. ఓ కోట్ల మంది పాపములో అవమానములో ఇప్పుడు చనిపోవచ్చున్నారు. వారి యొక్క విచారకరమైన చేదైన మొరను వినండి. సోదరులారా, త్వరపడండి, వారిని కాపాడుటకు త్వరపడండి. యజమానుడా, నేను ఇక్కడ ఉన్నాను, త్వరగా జవాబు ఇవ్వండి. నా ప్రభువా మాట్లాడుము, నా ప్రభువా మాట్లాడుము, మాట్లాడుము, నేను త్వరగా నీకు జవాబిస్తాను. నా ప్రభువా మాట్లాడుము, నా ప్రభువా మాట్లాడుము, మాట్లాడుము, నేను నీకు జవాబిస్తాను, ప్రభువా నన్ను పంపుము. సోదరుడా, నీ పేరేమిటి? సోదరుడు ఆర్లండ్ హంట్ న్యూయార్క్ నుండి వచ్చి ఉన్నాడు, అది నిజమేనా? మరియు సోదరుడు జోసెఫ్ కోల్మెన్. నా సోదరులారా, ఇప్పుడు మీరు శ్రోతల వైపు తిరిగినట్లయితే, సోదరుడు హంట్ మరియు సోదరుడు కోల్మెన్, ఒక దేవుని పిలుపు వారి హృదయంలో ఉన్నది. మనం పాటను పాడియున్నట్లుగా అక్కడ కోట్ల మంది పాపంలో అవమానంలో చనిపోతున్నారు. వారు ఆ విచారకరమైన చేదైన కేకన విన్నారు. మనం వాళ్లను అడుగుతున్నాము, సోదరులారా త్వరపడండి, వారిని రక్షించడానికి త్వరపడండి. చూడండి, త్వరగా జవాబియండి, యజమానుడా నేను ఇక్కడ ఉన్నాను. ఆ మార్గంలోనే వారు ఈ ఉదయమని జవాబిస్తున్నారు. ఈ సంఘం యొక్క సోదరులుగా, ఈ గుంపుగా మనము మన కుడి చేతి సహవాసమును వారికి అందిస్తూ మన చేతులను వారి మీద ఉంచి దీన్ని ద్రోపరుచున్నాం. ఇక్కడ మన యొక్క సహకారంతో యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండుటకు సువార్తలో గౌరవనీయమైన సరి అయిన సమస్తముతో వారిని మనం ఆదుకుందాము. ఆయనను గణపరుచుకున్నట్టుకు దేవుడు వారిని వాడుకోనాలని ఈ మనుషుల కొరకు మనం ఎడతెక్కకుండా ప్రార్థిద్దాం.
Our prayers will constantly be for these men that God will use them.
వారి యొక్క పరిచర్యలు న్యూయార్క్లో గొప్పగా మరియు సమృద్ధిగా ఉండునుగాక. వారి యొక్క జీవితము ఆయన కొరకు సంపూర్ణమైన సేవకుగా ఉండునుగాక. ప్రశస్తమైన పనులను ఆయన రాజ్యములోనికి తెచ్చుదురుగాక. వారు దీర్ఘమైన సంతోషకరమైన జీవితములు జీవించుదురుగాక. ఆయన నిత్యమైన సన్నిధితో ప్రభు అయిన దేవుడు వారిని నడుములు కొట్టునుగాక. వారికి ఆరోగ్యమును బలమునిచ్చునుగాక. పరలోకపు విశ్రాంతిలో వారి నిత్యమైన గృహములకు యేసుక్రీస్తు పిలుచు వరకు ఆయన సేవలో వారిని కాపాడునుగాక. ఇప్పుడు ఈ సమాజము మనము తల్లు ఉంచి ఉండగా, సేవకులమైన మనము ముందుకు వెళ్లి వారి మీద చేతులనుంచుదాం. మా పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా చేతులను సోదరుడు హంట్ పై ఉంచున్నాము. ప్రభువా, అతడు నీతిమంతుడై ఉన్నాడని మేము ఎరిగి ఉన్నాము. అతని జీవితంలో సేవకరకైన పిలుపును బట్టి మేము నీకు వందనములు చెల్లించున్నాము. ప్రభువా, బంధింపబడిన వారికి విడుదల తెచ్చినట్లు, ఆత్మలను సంపాదించినట్లుగా ప్రభువా ఈ శోధన ద్వారా మాట్లాడుము. రోగులను మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బాధపడు వారికి విడుదలనిమ్ము. ప్రభువా, అతనికి ఒక నిజమైన సేవం దయచేయము. అతను మార్గం యొక్క అంతములో ఆ దీర్ఘమైన దారి గుండా వెనుకకు క్రింద వరకు చూసినప్పుడు దేవుని కృపను బట్టి అతడు సమర్థుడిగా ప్రతి శత్రువును పట్టుకునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము దాన్ని అడుగుచున్నాము, ఆమెన్. ప్రభువా, సహోదరుడు కోల్మెన్ మీద కూడా సాక్షులముగా మా చేతులను ఉంచున్నాము. అతని పిలుపునకు అనుమతినిస్తున్నాము. అదేమనగా మేము, ఈ సంఘము, ఈ గుంపు ప్రజలు అతడు ఒక క్రీస్తు సేవకుడని మేము నమ్ముతున్నాము. అతనికి ఒక గొప్ప బలమైన సేవను దయచేయము. నీవు ఆయన్ని దీవించమని అడుగుతున్నాము. ప్రభువా, అతడు నీ కొరకు ఆత్మలను సంపాదించునుగాక. బంధించబడిన వారిని విడిపించి అతడు సహవాసం చేయు ప్రజల చుట్టూ సాతాను శక్తులను విరగ్గొట్టునుగాక. ప్రభువా, అతనికి ఫలభరితమైన జీవితమును, మంచి ఆరోగ్యమును, శక్తిని దయచేయము. అతడును తన మార్గం యొక్క అంతమునకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా దేవా ఆ దీర్ఘమైన దారి వెనుకకు అతడు క్రిందికి చూసి దేవుని మహిమ కొరకు శత్రు యొక్క ప్రతి కాడిని విరగ్గొట్టినట్లుగా సమర్థుడుగా చేయము. పర్లవు తండ్రి, ఈ మనుషులు ఇప్పుడు ఎంతో జీవించి దేవుని యొక్క పంటలో పనిచేయుదురుగాక. మా గొప్ప యజమాని పాదముల యొద్ద మేమందరము ప్రోగు చేయబడు వరకు నీ దీవెనలు వారితో వారిపై నిలిచిండునుగాక. యేసుక్రీస్తు నామంలో మేము దాన్ని అడుగుతున్నాము, ఆమెన్.
హల్లెలూయా.
ministry. God bless you, brother, and give you a fruitful ministry to you, brother. God bless you.
హంట్ సోదరుడా, ప్రభు నిన్ను దీవించునుగాక, ఫలభరితమైన సేవనిచ్చునుగాక. సోదరుడా, ప్రభు నిన్ను దీవించునుగాక, నీకును ఫలభరితమైన సేవనిచ్చునుగాక. ప్రభు మిమ్మను దీవించునుగాక. నిప్పు కరువు ప్రవక్తను తాకినప్పుడు అతను ఉండవలసినంత శుద్ధునిగా చేసింది. మా కొరకు ఎవరు వెళతారు అని దేవుని స్వరం మాట్లాడినప్పుడు అప్పుడు అతడు జవాబిచ్చాడు, ఇక్కడ నేనున్నాను, నన్ను పంపుము. ఓ మాట్లాడు, అనేక మంది యవన హృదయాలతో ఆయన మాట్లాడుగాక. మాట్లాడు నా ప్రభువా, దేవుని చేత పిలువబడినవారు, నేను నీకు త్వరగా జవాబిస్తాను. నా ప్రభువా మాట్లాడు, నా ప్రభువా మాట్లాడు. మాట్లాడు, నేను జవాబిస్తాను, ప్రభువా నన్ను పంపు. ఈ చివరి దినమున పొలములోనికి సేవకులను బయటకు పంపుచు సంఘము సాక్ష్యమిచ్చుటను బట్టి ఈ గొప్ప ఘనత కొరకు ఈ ఉదయమున ప్రభువుకు వందనములు. నా సోదరులారా, దేవుని కృప మీతో వెళ్ళునుగాక. ప్రపంచమంతా విదేశీ పొలముల్లోనికి ఆయన మిమ్మల్ని పంపుతాడని, ఎక్కడ అవసరముగా ఉన్నదో అక్కడ శోధింప శిఖముగాని యేసుక్రీస్తు యొక్క సంపదలను బోధిస్తారని నా నిరీక్షణ. ఈ దినమున ప్రపంచం ఎంతో అవసరతలో ఉన్నది. ఈ ఉదయమున కూటములో దాని సమస్తమును పొందుటకు గాను కొంచెం ఇక్కడ మరియు కొంచెం అక్కడ తీసుకోనవలసి ఉన్నది. ఈ గొప్ప కార్యములు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు మనం ఒక అంశం మీద మాట్లాడబోతున్నాము. నేను కొన్నిసార్లు నిజంగా ఈ భయకంపితమైన సమయములను సమీపించడానికి ఇష్టపడతాను. గత ఆదివారము మీలో కొందరు ఇక్కడ లేరు, మరియు మూడవ నిర్గమనము అను వర్తమానమును పొందలేదు. మీకు ఆ టేపులు ఇష్టమైనట్లయితే మూడవ నిర్గమనము అను వర్తమానమును మీరు ఆనందిస్తారు. మనం ఇక్కడ ఎవరిని కలిగి ఉన్నాము? ఒక రోగ్గా ఉన్న బాలుడు, ఒక చిన్న కుంటి బాలుడు. దేవుడు అతన్ని దీవించునుగాక. అదంతే మంచిది. ఆ కూటమి యొక్క అంతములో ఎలాగైనా మనం రోగుల కొరకు ప్రార్థన చేద్దాం. చూడండి, కాబట్టి మనమిప్పుడు మూడవ నిర్గమనము అను వర్తమానమును బహుశా మీరు పొందగలిగినట్లయితే నేను మిమ్మల్ని అడుగుతాను, మూడవసారి ఆ వెలుగు ప్రభు యొక్క దూత ఒక నిర్గమనమును పిలిచి ఉన్నది. ఒక నిర్గమనములో దానికే ఇది భూమి మీద దృశ్యమానముగా చూపుకున్నది. నేను నా కోటును తీసివేసినట్లయితే మీకు ఇబ్బంది లేదుగా. ఈ ఉదయమున ఆలయంలో ఎంతో వేడిగా ఉన్నది. మనము కలిగి ఉన్న ఒకే ఒక ఎయిర్ కండిషన్ మీరు విసురుకుంటే మీరు మీ యొక్క సొంత శక్తిని ఉత్పత్తి చేసుకోవాలి. అన్ని పూర్తి చేసిన వెంటనే ఒక రోజున చల్లపరిచే వాటిని అమర్చాలని మేము ముందుకు ప్రణాళిక వేస్తున్నాం. ఇప్పుడు మీరు వర్తమానం యూనిట్కు ఇష్టపడినట్లయితే నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను. అదే మూడవ నిర్గమనం. ఇప్పుడు మనం ఎన్నో నిర్గమనములను కలిగి ఉన్నాము, కాని మనము నిశ్చయంగా మూడు నిర్గమనముల యొక్క ఈ స్థానంపై ఈ కాలంపై మన చేతులను ఉంచవచ్చు. అదేమనగా దేవుడు అగ్నిస్తంభం యొక్క రూపంలో ప్రజలను పిలిచి మరియు వేరు చేయుటకు దిగివచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రజను అది వేరు చేయుచున్నది. ఆయన మొదటి నిర్గమనం పిలిచినప్పుడు మనము కనుగొన్నదేమనగా ఆయన వారిని నడిపించాడు, ఒక దేశమునకు నడిపించాడు. తరువాతప్పుడు యేసుక్రీస్తుగా పిలువబడు మనిషి రూపంలో ఆయన వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడు మరియు దేవుని యొద్దకు వెళ్లాడు. అప్పుడు ఆయన తిరస్కరించబడ్డాడు. అప్పుడు వారు ఉన్న నామకార్థ స్థితి నుండి ఒక ప్రజను పిలుచుటకు ఆయన వచ్చాడు. వారు ఐగుప్తులో ఉన్నట్లుగా వారు పాపమునకు ఐగుప్తీయుల విధానములకు తమను తాము వదులుకున్నారు. దేవుడు వారిని బయటికి పిలిచాడు. ఇప్పుడు మనం కనుగొన్నదేమనగా, రెండవసారి వారు రోమా సామ్రాజ్యము కింద చెరలోనికి వెళ్లి ఉన్నారు. వారు ఆచారములను తీసుకుని నిజమైన యథార్థమైన ఆరాధన నుండి దూరంగా వెళ్లారు. దేవుడు మరలా మరొక నిర్గమనాన్ని పంపించి ఉన్నాడు. ఆయన మానవ రూపంలో ప్రత్యక్షమై మనుషులను నడిపించాడు. మొదటి నిర్గమనములో ఆయన అగ్నిస్తంభం అయి ఉండెను. అప్పుడు ఆ దేశంలోని భూమి మీదకి ఆయన వచ్చాడు. అక్కడికి ఆయన వారిని నడిపించాడు 1000 ఏండ్ల పాలనకు. అది ఎలాంటి రమ్యమైన మాదిరిగా ఉండబోచున్నది. ఇప్పుడు అక్కడికే ఆయన సంగమును నడిపించున్నాడు. ఆయన ఉన్నట్లుగానే ఆయన మనం చూస్తాము. మనం ఆయన వంటి మహిమ శరీరమును కలిగి ఉంటాము. ఈ రోజున సువార్త యొక్క వెలుగు ఒక వెలుగు నుండి ప్రతిబింబించున్నది. ఒక అగ్నిస్తంభము మన మధ్య దృశ్యమానముగా ఉన్నది. సైన్స్ దాన్ని చూచి ఉన్నది. అది ప్రపంచమంతటా వార్తాపత్రికల్లో ఉన్నది. అది రెండు శాస్త్రీయముగా మరియు ఆత్మ సంబంధంగా అది అగ్నిస్తంభంగా గుర్తించబడింది. అవే సూచనల ద్వారా, అవే కార్యముల ద్వారా అది ఎల్లప్పుడూ చేసింది. అక్కడయున్న మూఢభక్తి ఎన్నో అలాంటి కార్యముల మధ్యలో ఇప్పుడు ఇంకనూ దేవుడు ఎల్లప్పుడూ తను తాను గుర్తింపు చేసుకొనుచున్నాడు. ఇప్పుడు దాన్ని మనం కనుగొంటాం. దాన్ని ఎరుగుట ఎలాంటి మహిమకరమైన సంగతి. అదే ఈ భూసంబంధమైన గుడారము ఒక దినమున ఈ పాత పెళుసైన శరీరములో మనము రోగములో మూలుగుచున్నాము, పీడించబడుచున్నాము. అది ఆయన యొక్క సొంత మహిమకరమైన శరీరం వలె మార్పు చెందుతుంది. అప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన చూస్తాము. ఆయనతో ఆ దేశంలో ఆ దినము కొరకు మనం పరిగెత్తుచున్నాము. ఓ, అది దరిదాపుగా మనలను నిలబడి నేను వాగ్దాన భూమికి పరిగెత్తుచున్నాను అను పాటను పాడు అనుభూతిని కలిగించినట్లుగా ఉన్నది. బహుశా ఎలాగైనా బాప్తిస్మ కూటమి వద్ద వారు దాన్ని పాడతారు. ఏలయనగా అది మన బాప్తిస్మ పాటయ్యున్నది. ఇప్పుడు సోదరులకు, ఇక్కడ మరియు టేపులు వెళ్లే దేశంలో ప్రపంచమంతటా రెండు చోట్ల ఈ వర్తమానములు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఉద్దేశించి చెప్పబడట్లేదు. మేము ఒక విధమైన ఒక ప్రత్యేకమైన సమాజమై ఉన్నామని ప్రజలు తలంచుట మాకిష్టం లేదు. లేక ఒక గుంపు మూఢభక్తి గలవారుగా మమ్మలను మేము ప్రోగు చేసుకోలేదు. విశ్వాసం లేని వారుగా కనబడుచు మమ్మలను మేము వేరు చేసుకోలేదు. ఏ వ్యక్తికి, ఏ సంగమునకు లేక దేవునికి వ్యతిరేకంగా మమ్మలను మేము వేరు చేసుకోలేదు. మేము సంగము కొరకున్నాం. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా, ఆయన సహాయము ద్వారా ఈ రోజున ఈ వేరు చేయటం ఎందుకు మేము కలిగి ఉన్నామో కేవలము మేము దాన్ని ఎత్తి చూపుతున్నాము. సంఘములు తప్పక ఒకరితో ఒకరు ఏకంగా సహవాసం చేయవలసి ఉన్నది. దూరముగా వేరు చేయబట్టు కాదు. మెథడిస్ట్ వారు వారి గుంపుతో, బ్యాప్టిస్ట్ వారు వారి గుంపుతో, ఏకత్వం వారు, త్రిత్వం వారు, మనము కలిగి ఉన్న వారందరూ బయటకు వేరు చేయబడ్డారు. మహిమకరమైన ఆయన రాకడ కొరకు కనిపెడుచు ఒక గొప్ప ఐక్యమైన యేసుక్రీస్తు యొక్క శరీరపు గుంపుగా మనము తప్పక ఏకముగా ఉండాలని మనం నమ్ముతాము. వారు తప్పక ఏమాత్రము వేరు చేయబడరాదు. ఏది దాన్ని వేరు చేసింది? మనము ఒక్కటిగా ఉండకపోవుటకు తప్పక ఒక మూలమైన కారణం ఏదో ఉన్నది. దాన్ని చదువుతూ ఉండగా నేను గ్రహించాను, అది శరీరం యొక్క రంగు కాదు. ఏలయనగా పసుపు, నలుపు, గోధుమ, తెలుపు రంగు, అందరూ వివిధమైన సంస్థల్లో వేరు చేయబడ్డారు. అది మనము తినే ఒక రకపు ఆహారం కాదు. మనమందరం ఒకే ఆహారం తింటాము. మనమందరం ఒకే రకమైన బట్టలు ధరిస్తాము. కాని దాని మూలాధారం ఏమై ఉన్నదనగా, ప్రతి సువార్త యొక్క ఉపదేశపు దారి నుండి ప్రక్కకు కొట్టివేయబడిన మనిషి ఉన్నాడు, ప్రతి మనిషి. కాని తప్పక అక్కడ ఏది ఒప్పో ఏది తప్పో ఒక ఖచ్చితమైన ఏదో మార్గం ఉన్నది. నీవెనడైనా దాన్ని చేయు మార్గమేమనగా, వాక్యమునకు ఏ అనువాదమును ఉంచవద్దు. కేవలము అది ఉన్నట్లుగానే చదువు, అది ఉన్నట్లుగానే నమ్ము. ప్రతి మనిషి తన సొంత అనువాదమునిచ్చినప్పుడు మాత్రమే అది దాన్ని మరొక రీతిగా చెప్పినట్లు తయారు చేస్తుంది. కేథలిక్ యొక్క అసలైన సంస్థకు మీరు దాన్ని తిరిగి తెచ్చినప్పుడు అదేమనగా, దేవుడు సంఘములో ఉన్నాడని కేథలిక్ సంఘం నమ్ముతుంది. వాక్యము దానితో చేయనది ఏమీ లేదు. దేవుడు సంఘములో ఉన్నాడని చెప్పుట. ప్రొటెస్టెంట్ వారమైన మనము ప్రకటన 17వ అధ్యాయం ప్రకారము అవన్నీ ఏకంగా ఒక కుప్పగా ప్రూవ్ చేయబడ్డాయి. ఆ సంస్థలన్నిటికీ కేథలిక్ సంఘము తల్లి అయి ఉన్నది. ఇంకను ప్రొటెస్టెంట్ సంస్థ కూడా గుడ్డిగా, ఎంతో గుడ్డిగా కేథలిక్ సంఘ స్వభావమునే కలిగి ఉన్నది. బైబిల్ కాథలిక్ సంఘమును ఒక వేశ్య అని పిలుస్తుంది, మరియు ప్రొటెస్టెంట్ సంఘమును వేశ్య పిల్లలను పిలుస్తుంది. ఈ వెలయాలు వేశ్యలకు తెలియ ఉన్నది. ఆ ప్రజలే ఆ చెడ్డ పేరు గల స్త్రీ తన వివాహ ప్రమాణమునకు నమ్మకంగా జీవించట్లేదు. మనము క్రీస్తు యొక్క వధువని చెప్పుకుంటాము, ఇంకను ఎంతో అపనమ్మకంగా ఉంటాము. ఏది అపనమ్మకంగా తయారు చేస్తుంది? ఆయన వధువు జీవించుటకు దేవుడు ఉంచిన క్రమశిక్షణకు వ్యతిరేకంగా జీవించడం ద్వారా. అది నా సొంత ఉద్దేశం. బైబిల్ తప్పిపోని దేవుని వాక్యమై ఉన్నదని నేను నమ్ముతాను. అందుచేత మనము కనుగొన్నది ఏమనగా, ప్రొటెస్టెంట్ సంఘము ఒక సంస్థను కలిగి ఉండటకు గాను లేఖనముల నుండి దానికై అది వేరై దాని సంస్థను చేసి ఉన్నది. నిర్దేశించబడిన సేవకులు ఆ సంగతులను వారు పట్టుకుని ఉంటారు, కాని వారు వందల కొరదగా నా పట్టణ గదుల్లోనికి వచ్చి నాతో చెబుతారు, బెన్హాం సోదరుడా, నీవు ప్రజలకు ఆ సవాళ్లను విసురుచున్నావు. ఎవరు నువ్వు బయట ఆ విధంగా వ్యతిరేకంగా నిలబడలేరు. అది సత్యమని వారికి తెలుసు. నేనంటాను, ఎందుచేత ఎందుకు మీరు దాన్ని చేయట్లేదు? మంచిది, మీరు చూడండి, నేను దాన్ని చేస్తే నా భోజనాన్ని అడుక్కొనవలసి ఉంటుంది. నాకు ఒక సేవనది. నేను తప్పక ప్రభువునొద్దకు వెళ్లాలి, నేను తప్పక ప్రజలనొద్దకు వెళ్లాలి. నన్ను బలపరిచేవారు ఎవరూ లేరు. క్రీస్తే నిన్ను బలపరిచేవాడిని నీవు గ్రహిస్తావా? బైబిలియే మనలను బలపరుచున్నది. చూడండి, అయితే దాన్ని చూడండి. అలాగైతే కాథలిక్ సంఘం ఏమై ఉన్నదో ఖచ్చితంగా ప్రొటెస్టెంట్ సంఘం కూడా అదే అయి ఉన్నది. సరే, నేను దీన్ని కఠినంగా చెప్పుడు కాదు. బైబిల్ ఏం చెబుతుందో దాన్ని కాథలిక్ సంఘం లెక్క చేయదు. వారు బైబిల్ను నమ్ముతారు, కాని అపోస్తుల వారసత్వంపై అది ఆధారపడి ఉన్నది. అదే పోపుల వారసత్వమై ఉన్నది. వారు పేతురును వారి యొక్క మొదటి పోపు అని పిలుస్తారు. అలా కింద వరకు ఇప్పుడు వారు దాన్ని నమ్ముతారు. వారు దాన్ని నొక్కి చెప్పినట్లుగా నమ్ముతారు. ప్రొటెస్టెంట్ వారు రోములోని నైసియా వద్ద ఖచ్చితంగా చేసినట్లుగానే ఒక సంస్థగా వారు ఏకంగా కూడుకున్నారు. అక్కడ వారు కాథలిక్ సంఘమును నైసియా కౌన్సిల్ వద్ద ఒక సంస్థగా చేశారు. వారిద్దరూ ఒకటేనని మనం కనుగొంటాము. వారిద్దరూ ఒకటై ఉన్నారు. ఒక సంస్థను తయారు చేయటకు వారు వాక్యమును విడిచిపెడతారు. చూడండి, ఈ దినమున ఆ గొప్ప సత్యమునొద్దకు అది వచ్చినప్పుడు అది వారికి వింతగా కొత్తగా కనపడుతుంది. ఏలైనగా అది వారికి ఒక ఆచార విధిగా బోధించబడింది. మనకు ఏ ఆచార విధి లేదు, బైబిల్ తప్ప, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం తప్ప మనకు ఏదీ లేదు. అక్కడే మనం నిలబడతాం. ఇప్పుడు ఈరోజు ఒక్క నిమిషం నేను లేఖమును చదువుతాను. పరిశుద్ధమైన పవిత్రమైన దేవుని వాక్యంలో నుండి లూకాసువార్త 23వ అధ్యాయం. నేను చెప్పబో దానికి ఆధారముగా వేదికగా తీసుకుంటాను. ఇప్పుడు మీరు పరిశుద్ధ లూకాసువార్త 23వ అధ్యాయం తీస్తున్నారా? ఒక్క వచనమును నేను చదవకూరదును, అది దాని మీద ఉంచుట కొరకు. ఈ ఆధారమే నాకు అవసరము. ఇప్పుడు 20వ వచనం చదవండి. 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడంవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇప్పుడు అక్కడి నుండి 4 మాటలను నేను తీసుకుని కూర్చున్నాను. ఆ పట్టణం నుండి నేను ఏమి చెప్పుకూర్చున్నానో ఆధారం చేసుకుంటూ, అక్కడ వారు ఆయనను సిలువ వేసిరి. 4 మాటలు. ఇప్పుడు నా అంశము ఏమని పిలువబడుతుందనగా, ఈ దినము యొక్క సంస్థాగతమైన సంఘములపై, ఇంకా అనేకమైన స్వతంత్ర సంఘములపై నేను నేరారోపణ తెచ్చున్నాను. ఈ దినమున తాజాగా యేసుక్రీస్తును సిలువేస్తున్నందుకు నేను వారి మీదకు నేరారోపణ చేస్తాను. నేరారోపణ అని ఈ ఉదయమున అది పిలువబడుతుంది. నేను దీన్ని ఎక్కువగా ఒక కోర్టు గది వలె తీసుకుని కోరుదును. అన్నిటికీ పైగా వేదిక మరియు సంఘము ఒక కోర్టు గది అయి ఉన్నది. బైబిల్ చెప్పింది అది ఒక న్యాయపీఠమై ఉన్నది. అది తప్పక దేవుని ఇంటి నుండి ప్రారంభమవుతుంది. ఇది ఒక సింహాసనం వలె ఒక తీర్పు పీఠమై ఉన్నది. ఇక్కడ సాక్షులున్నారు, ఈరోజు నా సాక్ష్యమేమనగా దేవుని వాక్యమును నేను కలిగి ఉన్నాను. నా నేరారోపణ ఈ దినమున ఉన్న సంఘములకు వ్యతిరేకమై ఉన్నది. ఇప్పుడు పాపిని నేను ఇక్కడికి తీసుకురావటం లేదు. నేను కేవలము ఈ సంఘముతోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అది టేపుల మీద ఉంటుంది. నేను సాధ్యమైనంత త్వరగా వెళ్తూ ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తును రెండవసారి సిలువ వేసినందుకు ఈ తరం మీద నేను నేరారోపణ చేస్తాను. ఇప్పుడు దీన్ని చేయుటకు మనము జీవించున్న యుగములో నేను తప్పక ఒక రుజువును చూపాలి. నేను ఒక నేరారోపణ తేవలసి ఉన్నట్లయితే వారు చేసిన ఒక చట్ట విరుద్ధమైన నేరం యొక్క రుజువును నీకు చూపవలసి ఉన్నది. నేను వారిని నేరారోపణ చేస్తాను. దాన్ని రుజువు చేయటకు నేను ఒక సాక్ష్యమును తేవాలి. అదే ముఖ్యమైన న్యాయాధిపతి ముందు నేను చెప్పేది నిలబడుతుంది. ఈ నేరారోపణలో నన్ను నేను ఒక వాదించువాడిగా తీసుకుంటాను. దానికి దేవుని యొక్క వాక్యము నా సాక్ష్యమయ్యున్నది. సిలువేసినందుకు ఈ తరంపై నేను నేరారోపణ చేస్తాను. నేను తప్పక చూపాలి. నేను చూపిస్తాను. మొదటగా ఆయన సిలువేసిన ప్రజల యొక్క అదే ఆత్మ ఈ దినమును ప్రజల్లో ఉండి దాన్నే చేయుచున్నది. అది ఒక సిలువే బొట్టుగా ఉండబోతున్నట్లయితే వారు సిలువేసి ఉన్నారని నేను తప్పక చెప్పాలి. ఈ దినమున ఆత్మ సంబంధంగా ప్రజలు అదే వైఖరిని కలిగి ఉండి దాన్నే చేయుచున్నారని నేను ప్రజలకు తప్పక చూపెట్టాలి. అప్పుడు వారు భౌతికంగా చేశారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తును వారు భౌతికంగా సిలువేశారు. ఇప్పుడు ఈ దినమున అదే వాక్యము ద్వారా, అదే పరిశుద్ధాత్మ ద్వారా, అదే వాక్యము ద్వారా వారు ఎక్కడ నిలబడి ఉన్నారో నేను సంఘములకు చూపించగోరుచున్నాను. అదేమనగా వారు అదే కార్యమును చేస్తున్నారు మరియు వారు దాన్ని చేస్తారని బైబిల్ చెప్పి ఉన్నది. మనము జీవించున్న ఈ దినములోనే వారు దాన్ని చేస్తున్నారని నేను రుజువు చేస్తాను. కొన్ని సంవత్సరముల క్రితము అది జరిగి ఉండేది కాదు. నేనంటాను 50 సంవత్సరముల క్రితము అది జరిగి ఉండేది కాదు. కాని ఈ రోజున అది సమయానుసారమయ్యున్నది. బహుశా 10 సంవత్సరముల క్రితము అది జరిగి ఉండేది కాదు. కాని ఈ రోజున అది జరగగలదు. ఏలయనగా కాలము సమాప్తమైనది. మనం అంత్యకాలంలో ఉన్నాము. ఆయన యొక్క సేవకుడుగా నేను నమ్మునదేమనగా మనం ఈ దేశము నుండి మరొక దేశమును దాటకు సిద్ధముగా ఉన్నాము. అందుచేత ఒక దేశము పశ్చాత్తాపడు సమయం ముగిసిపోయింది. ఈ దేశము పశ్చాత్తాపడలేదని నేను నమ్ముతాను. అది కృపకు మరియు తీర్పునకు మధ్య గీతను దాటి ఉన్నదని నేను నమ్ముతాను. ఆమె త్రాసులో తేలియాడుచున్నదని నేను నమ్ముతాను. బ్రెన్హామ్ సోదరుడా, నీవు ఈ కేసును ప్రారంభించక మునుపు నీవు దాన్ని ఎలా రుజువు చేయబోతున్నావు? జల ప్రళయమునకు ముందున్న ప్రపంచమును దేవుడు నాశనము చేసిన అవే పాపముల విషయమై మనము సరిగ్గా దోషులమై ఉన్నాము. దేవుడు సొదొమ మరియు గొమొర్రా నాశనము చేసిన అదే పాపముల విషయమై మనము దోషులమై ఉన్నాము. ఇప్పుడు అదే ఆత్మ సంబంధమైన రుజువు మన ముందు ఉండుటను మనం కలిగి ఉన్నాము. అది దేవుని యొక్క కనికరములను ఈ తర్మలు పైకి తెచ్చి ఉన్నది. ఇంకా దాన్ని నిరాకరించుట తీర్పును తెచ్చింది. కాబట్టి ఆ దినముల్లో నిరాకరింపబడిన అదే కనికరమును ఈ తర్మను త్రోసివేసినట్లయితే, తీర్పు చేయకుండా దేవుడు వారిని పోనిచ్చినట్లయితే ఆయన అన్యాయస్తుడవుతాడు. నా స్నేహితుడైన జాక్మూర్ ఒకసారి అన్నాడు, దేవుని నుండి శిక్షణ పొందకుండా ఈ దేశమును పోనిచ్చినట్లయితే అప్పుడు దేవుడు సొదొమ గొమొర్రాలను లేపి వారిని కాల్చివేసినందుకు క్షమాపణ చెప్పవలసి ఉన్నది. ఇప్పుడు ఆత్మ సంబంధంగా వారు దాన్నే చేస్తున్నారని మనకు తెలుసు. ఎలయనగా వారును అదే ఉద్దేశముల కొరకు దాన్ని చేస్తున్నారు. ప్రభువును భౌతికంగా సిలువేసి ఉన్నట్లుగానే అదే విధానములో వారు చేశారు. వారు దాన్ని అసూయతో చేస్తున్నారు. కారణము ఆత్మ సంబంధమైన గుడ్డితనమును బట్టి. అది చూచుట వారికి ఇష్టం లేదు. వారు దాన్ని వినరు. యేసు ఈ భూమి మీద తన ప్రయాణములో ఆయన అన్నాడు, యెషయా మిమ్మల్ని గూర్చి చెప్పలేదా, మీరు కనులుండి చూడరు మరియు చెవులుండి వినరు. చూడండి, అదే కారణము, అదే ఉద్దేశము మరియు అవే తర్కములు. వారు క్రీస్తును క్రొత్తగా తాజాగా చిరువేటు తెచ్చున్నారు. కొద్దిసేపట్లో మనం దాని యొద్దకు వద్దాము. ఎలయనగా అప్పుడు వారు చేసిన అవే కారణములను బట్టి దానికి వ్యతిరేకంగా వారు ఏమీ కనుగొనలేరు. వారు దాన్ని సవాలు చేయటానికి సాహసించలేకపోయారు. దాని యొక్క రుజువు అక్కడున్నదని వారికి తెలుసు. బైబిల్ ఆ రీతిగా చెప్పిందని వారికి తెలుసు. వారు చేయగలిగే ఒకే కార్యము దాన్ని దూషించుటే, అదే ఖచ్చితంగా. కాబట్టి ఇవన్నీ ఒకే కారణములు. ఇప్పుడు ఈ ఆధారంపై యేసు క్రీస్తును సిలువేసినందుకు ఈ తరమును నేను సవాలు చేస్తున్నాను. సిలువేసినందుకు దోషులయ్యున్నారు. మురికి దుర్మార్గమైన స్వార్థమైన సంస్థాగతమైన చేతులతో ప్రజలకు దానికే అది హాజరు కాగోరియున్న జీవాధిపతిని సిలువేస్తున్నారు. మీరంటారు, అదే వ్యక్తి అయినా ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మరియు దానికై అది ప్రత్యక్షపరచబడింది. వాక్యము శరీరములో ప్రత్యక్షపరచబడింది. వారు ఆ శరీరమును దోషిగా తీర్పు తెచ్చి దాని మరణమునకు అప్పగించారు. ఏలైనగా వాక్యము ప్రత్యక్షపరచబడింది. హెబ్రీ 13:8 చెప్పింది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. అది అదే వాక్యమై ఉన్నది. చూడండి, ఆ కారణమును బట్టి వారు వాక్యమును సిలువేయుట ప్రయత్నించున్నారు. ఇప్పుడు నేను తీసుకుని పోయే అంశమును తిరిగి విరుచుటకు నేనక్కడ 4 మాటలను తీసుకుంటాను. మనం దాన్ని వివరిద్దాము. అక్కడ ప్రపంచంలోనే అతి పరిశుద్ధమైన పట్టణము యెరూషలేము, అక్కడ ప్రపంచంలోనే అతి భక్తిగల పట్టణము. అక్కడ వారు ప్రపంచంలోనే అతి భక్తిగల ప్రజలు. మత సంబంధమైన పండుగనొద్ద పస్కా పండుగ అక్కడ అతి భక్తిగల కేంద్రము, అతి భక్తిగల పట్టణము, అన్ని సంస్థల్లో అతి గొప్ప సంస్థ, వాటన్నిటికీ శిరసయ్యన్నది. అక్కడ వారు ప్రపంచంలోనే అతి భక్తిగల ప్రజలందరూ అక్కడ కూడుకొని ఉన్నారు. ఒక వ్యక్తిని చంపవలసినంత అతి అవమానకరమైన మరణము. వారు ఆయనను సిలువేశారు. ఆయన బట్టలను లాగివేసి దిగంబరుడుగా చేసి ఉన్నారు. ఆయన అవమానమును లెక్క చేయలేదు. వారు ఆయన సిలువేసి ఒక పాత బట్టను ఆయన చుట్టూ కప్పారు. ఆయన బట్టలను ఆయన నుండి లాగివేశారు. అది అవమానకరమైనది. అక్కడ అతి గొప్ప పట్టణము, వారు అతి భక్తిగల ప్రజలు, సిలువేశారు అతి అవమానకరమైన మరణము. ఆయనను అతి ప్రశస్తమైన వ్యక్తి, ఈ తరమును దోషులుగా తీర్పు తీర్చుటకు అది చాలదా? అక్కడ అతి పెద్ద మత సంస్థ, ఒకే స్థలములో కూడిన సంఘములన్నిట్లో అతి పెద్దది. వారు అన్ని జాతుల్లో అత్యంత భక్తిగల ప్రజలు. దేవుణ్ణే ఆరాధించవలసిన ప్రజలుగా ఉండవలసిన వారు. వారు ఆ గొప్ప పండుగనొద్ద శుద్ధి చేయు పస్కా పండుగ. వారప్పుడు దాస్యము నుండి స్వేచ్ఛలోనికి తేబడ్డారు. అక్కడ ఆ సమయంలో వారు అత్యంత భక్తిగల ప్రజలు. అత్యంత భక్తిగల స్థలమునొద్ద ఎనడైనా జరిగి ఉండని అత్యంత అవమానకరమైన కార్యమును జీవాధిపతిపై చేసి ఉన్నారు. ఆయన బట్టలను చించివేసి ఒక మ్రాను మీద వేలాడదీశారు. ఏలయనగా, మ్రాను మీద వేలాడబడినవాడు శాపగ్రస్తుడని వ్రాయబడింది అని ధర్మశాస్త్రం చెప్పింది. దాని ద్వారా వారు ఆరాధించారు. ఆయన మన కొరకు శాపంగా చేయబడ్డాడు. ఆయన బట్టలను లాగివేసి ఆయనను కొట్టి ఆయనను విక్రించారు. పరలోకపు దేవున్నే ఆయన నుండి బట్టలు తీసివేసి సిలువకు మేకులతో కొట్టారు. ఆయనను అక్కడ వారు ఆయనను సిలువేశారు. రోమా కూరదండను కింద కాల్చివేయట కాదు, కాని అత్యంత అవమానకరమైన మరణము. ఈ దినమున అత్యంత అవమానకరమైన మరణము కారు మీదకి ఎక్కించి చంపుట కాదు, నీళ్లలో ముంచివేయట కాదు, అగ్నితో కాల్చివేయట కాదు, కాని ఈ దినమున అత్యంత అవమానకరమైన మరణమేమనగా ఒక బహిరంగ క్రూరదండన. అక్కడ ప్రపంచమంతయు నిన్ను దోషిగా తీర్పు తీర్చి నిన్ను దోషిగా పిలుచుటే. ఆయన నిర్దోషిగా ఉన్నప్పుడు సర్వ ప్రపంచము ఈ మనిషిపై వారి చేతుల నుంచి ఆయనను దోషిగా పిలుచుటే. శత్రువు కింద ఆయన చనిపోయాడు. ఆయన స్నేహితులు కాదు, ఆయన శాసనములు కాదు, కాని శత్రువు యొక్క శిలువు కింద చనిపోయాడు. జీవాధిపతి, అక్కడ ఎన్నడైనా జీవించిన అత్యంత ప్రశస్తమైన వ్యక్తి లేక ఎన్నడైనా జీవించబో వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన అత్యంత ప్రశస్తమైన వ్యక్తి. ఈ రోజున దాని చుట్టూ మనం వేదికను నిర్మిస్తూ ఉండగా దాన్ని మీ మనస్సులో ఉంచుకోండి. మీరు ఊహించగలరా, యెరూషలేం వంటి ఒక స్థలములో 2500 సంవత్సరముల క్రితము లేక ఎక్కువ ఆ ప్రజలు లేక 100 సంవత్సరముల క్రితము, బహుశా నేను దానిలో కొంచెం ఎక్కువే చెప్పాను, బహుశా ఇది 800 లేక 900 సంవత్సరముల క్రితము లేక ఆ సమయంలో, అది ఎలాగో నాకు తెలియదు. సొలొమోను ఆలయం కట్టినప్పటి నుండి ఎంత దూరమో నాకు తెలియదు. దరిదాపుగా 800 సంవత్సరములుంటుందని నేను ఊహిస్తాను. ఆ సమయంలో వారు రాబోచున్న మెస్సయా కొరకు ఎదురు చూశారు. పస్కా పండుగ ఆరాధన కొరకు వారందరూ అక్కడ కూడుకుని ఉన్నారు. ఇప్పుడు దాన్ని కొంచెం ఆలోచించండి. పరిసయ్యులు, సద్దూకయ్యులు, అక్కడ ఉన్న వారందరికీ నాయకుడు, దేవుణ్ణి ఆరాధించటకు ఒక గొప్ప కూడిక అయి ఉన్నది. అతి పరిశుద్ధ స్థలము యెరూషలేము, ప్రభు యొక్క ఆలయము మరియు ప్రభు యొక్క ప్రజలు. ప్రభువునే స్వయంగా తీసుకుని క్రూర దండనతో ఆయన సిలువ వేశారు. అది ఎలాంటి కార్యము? ఇప్పుడు అవి 4 మాటలు. వారు ఆయనను సిలువ వేసిరి. ఇప్పుడు మీరు ఇంకను బైబిల్ చూపుతారా? మీరు చూడండి, అది కేవలం 4 మాటలు. అయితే బైబిల్ ఆ సత్యములను సంగ్రహపరుస్తుంది. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుచున్నానో దాని చుట్టూ వెళ్లి వివరించాలి, కాని బైబిల్ ఏమీయూ వివరించవలసిన పని లేదు. అది అంతయు సరిగ్గా సత్యమై ఉన్నది. కాబట్టి బైబిల్ దేన్ని వివరించవలసిన పని లేదు, కారణము అదంతయు సత్యమై ఉన్నది. ఇక్కడ ఆ గొప్ప సత్యపు గొలుసుకు 4 మాటలున్నాయి. నేను దాన్ని వివరించటకు ప్రయత్నం చేస్తాను, తేటగా వివరించటకు ప్రయత్నం చేస్తాను. అది ఒక గ్రంథాలయమునే చేస్తుంది. ఆ 4 మాటలను వివరించటకు అక్కడ నాకు ఏ మార్గమూ లేదు. ఇప్పుడు మనం ఆయన యొక్క సహాయమును బట్టి ఎవరు అది వ్రాయబట్టు కారణమై ఉన్నారో ప్రజలు గ్రహించగలిగినట్లుగా ఒక మార్గంలో నేను ఈ 4 మాటలను వివరించటకు ప్రయత్నం చేస్తాను. మన ముందు ఇప్పుడు ఏమున్నది? మొదటి సిలువే బొట్టును మన ముందు ఉంచబడి ఉన్నది. అది పరిశుద్ధ స్థలమునొద్ద అతి పరిశుద్ధమైన ప్రజలు, అతి అవమానకరమైన మరణము, అత్యంత ప్రశస్తమైన వ్యక్తికి. ఓ, అది ఎంత విరుద్ధముగా ఉన్నది! అయ్యో, ఓ అయ్యో, అది ఎంత అవమానకరము! ఇప్పుడు మనము మొదటి మాటను తీసుకుందాం. అక్కడ మనము నేరారోపణ తేక ముందు కొన్ని నిమిషములు మనం మాట్లాడుకుందాం. దీన్ని మనం క్రిందికి విరుగ్గొట్టి వాళ్ళు ఏమి చేస్తున్నారో చూపుదాం. తరువాత నేరారోపణ యథార్థమో లేక కాదో మనం కనుగొందాం. అక్కడ యెరూషలేములో అతి పరిశుద్ధమైన సాధారణమైన స్థలములు ఏలయనగా అక్కడ ఆలయం ఉన్నది. అతి పరిశుద్ధ స్థలము ఏలయనగా ఆలయము అక్కడ ఉన్నది. యూదులు ప్రపంచమంతటి నుండి ఈ ఒక్క స్థలములో కూడుకుని ఉన్నారు. ఆరాధనకు కూడుకునే స్థలము. ఆరాధన కొరకు యెరూషలేములో ఉన్న అతి గొప్ప స్థలము అక్కడ ఆలయం ఉన్నది. మనుషులందరూ యెరూషలేములో ఆరాధించాలని వ్రాయబడి ఉన్నది. అవును, ఏలయనగా అది ఆరాధనకు కేంద్రమై ఉన్నది. ఈరోజు మీరు వారి మాటలు వింటారు. వాళ్లలో ఒకరంటారు, ఓ, ఈ సంఘశాఖలు కలిగి ఉన్న ఈ గొప్ప కూటములకు మనం రావాలి. వాటికన్ సిటీ దాన్ని ప్రారంభం చేయటకు మనం కలిగి ఉన్నాము, మరియు ఈ పోపులు నిర్ధారణ అంతయు జరుగుతుంది. మనమందరము తప్పక మెథడిస్ట్ వారి క్యాంప్ గ్రౌండ్స్ దగ్గరకు వెళ్లాలి లేక బ్యాప్టిస్ట్ కోటాలకు వెళ్లాలి అని వారంటారు, లేక మనమందరము తప్పక రోమ్కు వెళ్లాలి. అది అక్కడ గొప్ప కేంద్రమై ఉన్నది. వారు దాన్ని క్రైస్తవ్యము అని పిలుస్తారు. గత యుద్ధ కాలములో రోమ్ పతనమైనప్పుడు ఈ జర్మనీ సైనికులు, మీలో అనేక మంది కుర్రవాళ్లకు తెలుసు, ఆ జర్మనీ సైనికులు వాటికన్ పట్టణంలో ప్రవేశించి వారు ముందుకు పురోగమిస్తూ ఉండగా అమెరికా సైనికులను కాల్చుతున్నారు. సోదరుడు ఫంక్, సోదరుడు రాబర్సన్, సోదరుడు బేలర్, అనేక మంది ఆ సోదరులు యుద్ధములో ఉన్నారు. వారికి తెలుసు. అదేమిటో మీకు తెలుసా? ఆ పట్టణంపై కాల్పులు జరపకూడదని మనం వారికి ఆదేశాలిచ్చాం. అమెరికా వారైన మీరు అక్కడ నిలబడి ఉన్నారు. మీరప్పుడు వారికి గురిగా మారారు. కాని ఇంగ్లండ్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేనొద్ద మీరు రాత్రంతా కాల్పులు జరపవచ్చు, కాని వాటికన్ పట్టణంపై కాల్పులు జరపరాదు. కారణము మన అధ్యక్షుడైన రూజ్వెల్ట్ యొక్క ఫైర్ సైడ్ టాక్ అండ్ రేడియో ప్రసంగములో ఆయన ప్రసంగమును నేను విన్నాను. రోమ్ పడిపోయినప్పుడు అతడు అన్నాడు, అది ఎలాంటి అవమానము, ఏలయనగా రోము క్రైస్తవ్యమునకు శిరసుగా ఉన్నది. ఒక ప్రొటెస్టెంట్ వ్యక్తి అలాంటి మాటను చెప్పుట మీరు ఊహించగలరా? కాబట్టి ఆ గొప్ప క్రైస్తవ మత కేంద్రము, మనం యెరూషలేము వలె ఆ స్థానమునకు వెళదాము. మీరు కోరి ఉన్నట్లయితే, మీరు దాన్ని చేయగోరినట్లయితే, యెరూషలేము నొద్ద దాన్ని ఉంచండి. ఈ ఇతర వాటన్నిటికీ శిరస్సు అయినది. పరిసయ్యులు, సద్దూకయ్యులు వారందరూ యెరూషలేముకు వెళ్లారు. అది నిజముగా వాటికి కేంద్రమయ్యున్నది. సంస్థాగతమైన జీవితంలో రోమన్ కేథలిక్ సంఘము అన్నిటికీ తల్లి అయ్యున్నదని నీవు తప్పక ఒప్పుకోవాలి. ఆమె నిశ్చయముగా అయ్యున్నది. అది పెంతకోస్తున్నంత ప్రారంభమైనది. అక్కడే వారు దాన్ని సంస్థగా చేశారు. ఈ రోజున అది వేటకన్ నొద్దు ఉందని మనం దాన్ని చెబుతాము. లేక ఆ దినమున అది యెరూషలేము నొద్దు ఉన్నది. మనుషులందరూ తప్పక ఆరాధించుటకు యెరూషలేమునకు రావలసినది. యేసు కాలంలో వారు ఎందుకు దాన్ని చేశారు? మనుషులందరూ తప్పక యెరూషలేములో ఆరాధించాలని వారు ఎందుకు చెప్పారు? ఏలయనగా దేవుడు ఒకే స్థలంలో మాత్రమే మనిషితో సహవాసం చేయగలడు. అది బలియర్పణ రక్తము క్రింద. ఆ కారణమును బట్టి వారు యెరూషలేమునకు రావలసి ఉండెను. రక్తము క్రింద తప్ప మరి ఏ చోటను దేవుడు ఎన్నడూ మనిషిని కలుసుకొనడు. నీవు రక్తమును కిందికి తోసివేసినప్పుడు నీవు దేవుని కలుసుకునే స్థలము తీసివేయబడింది. చిందించబడిన బలియర్పణ రక్తము కింద మాత్రమే మనిషి దేవుణ్ణి ఆరాధించాలని ఏదైనా తోటలో దేవుడు తీసుకున్న మొదటి నిర్ణయమై ఉన్నది. అప్పుడు ఆ స్థలంలో మాత్రమే దేవుడు మనిషిని కలుసుకున్నాడు. మరియు ఆ స్థలంలో మాత్రమే దేవుడు ఎన్నడైనా మనిషిని కలుసుకుంటాడు. ఈ రోజును కూడా ఆ స్థలంలో మాత్రమే దేవుడు మనిషిని కలుసుకుంటాడు. అదే చిందించబడిన బలియర్పణ రక్తము కింద. చూడండి, నీవు ఒక మెథడిస్టువైనా, బ్యాప్టిస్టువైనా, ప్రెస్బిటేరియన్వైనా, నేను లెక్క చేయను, నీవు నీ భేదములను మర్చిపోయి రోమన్ కాథలిక్ అయినా, నీవు ఏమై ఉన్నప్పటికీ చిందించబడిన రక్తము కిందకు వచ్చినప్పుడు మన ఇద్దరిని దేవుడు అక్కడ కలుసుకుంటాడు. అక్కడే ఆ ఆధారములపైనే మనమందరము సహవాసం చేస్తాము. లేనిచో నీవు ఒక మెథడిస్టువై ఉన్నందున ఆయన నిన్ను కలుసుకొనడు. నీవు కేవలం పెంతకొస్తు వాడవై ఉన్నందున ఆయన నిన్ను కలుసుకొనడు. ఒకే షరతు కింద ఆయన నిన్ను కలుసుకుంటాడు. అదే చిందించబడిన రక్తము క్రింద. నీవు నీ పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన సన్నిధిలో అవి బహిష్కరించబడతాయి. అప్పుడు రక్తము ద్వారా, మరియు రక్తము ఎల్లప్పుడూ ఆయన ముందున్నది. కాబట్టి ఆయన నిన్ను చిందించబడిన రక్తము గుండా మాత్రమే చూస్తాడు. నీవు హిమమంత తెల్లగా ఉన్నావు. చూడు, నీవు నీ పాపములను ఒప్పుకుని ఉన్నావు. లేనుచో నీవు అక్కడ లేవు. నీవు సహవాసం చేయలేవు. ఆ కారణం బట్టియే సంగములో కార్యములు జరుగుతున్న మీరు చూసుకోలేదు. వారు రక్తమును నమ్ముచున్నామని ఒప్పుకుంటారు, కాని ఆ రక్తమును చేరుకునే ఆ ప్రణాళికనే వారు త్రోసివేస్తారు. అదే వాక్యము. చూడండి, దేవుడు ఆ వాక్యమును గౌరవించే ఒకే మార్గం అక్కడున్నది. నీవు ఆ వాక్యమును ఎన్నడూ గౌరవించట్లేదు. నేను ఒక రోమన్ కాథలిక్ అని అంటావు. ఇది జరగాలని నేను పట్టుబడతానంటావు. నీవు దాన్ని చేయలేవు. మెథడిస్టువైనా, బ్యాప్టిస్టువైనా, పెంతకోస్తువైనా, నీవు దాన్ని చేయలేవు. నీవు దాన్ని చేసే ఒకే మార్గము ఆయన కనికరముల క్రింద, ఆయన కృప ద్వారా, చిందించబడిన యేసుక్రీస్తు రక్తము ద్వారా వచ్చుటయే. చెప్పు, ప్రభువా, నేను ఈ వాగ్దానము నాదని చెప్పుకొనుచున్నాను. చూడండి, అప్పుడు నీవు నిజంగా రక్తము కింద ఉన్నట్లయితే దేవుడు ఆ మాట కట్టుబడి ఉన్నాడు. కాని మొదటగా నీవు తప్పక ఆ రక్తము కింద ఉండవలసి ఉన్నావు. ఇప్పుడు మీరు చూస్తారా? ఆశ్చర్యం లేదు. వారు అద్భుతముల యందు నమ్మకముంచరు. ఆశ్చర్యం లేదు. సజాతీతమైన దానియందు మీరు నమ్మరు. ఆశ్చర్యం లేదు. వారు దాన్ని తప్పు అంటారు. ఆ కారణమును బట్టియే వారు దాన్ని ఆ వెనక తప్పు అన్నారు. ఆ కారణమును బట్టియే ఈ రోజున వారు దాన్ని తప్పు అనుచున్నారు. వారు దోషులుగా ఉండవలసినంత దోషులుగా ఉన్నారు. ఏలయనగా చిందించమన్న రక్తము కింద మాత్రమే. కొందరు ధైర్యం చేసిన వారు, ఎవరో ఒక చిన్న సోదరుడు సాహసించి దీనత్వము కింద దేవుని వాక్యమును తీసుకున్నప్పుడు బయటికి నడిచి వెళ్లి తన పాపములను ఒప్పుకుని ఆ సిద్ధాంతములు వాటన్నిటిని మర్చిపోయినప్పుడు, మరియు రక్తము కింద నిలబడి దాన్ని నమ్మినప్పుడు, అప్పుడు వారతన్ని ఒక వెర్రివాడంటారు. లోకము చెప్పినట్లుగా వారతన్ని వర్గీకరిస్తారు. వేదికనొద్ద వాడుటకు అది మంచి మాట కాదు. అయినా మీరు దాన్ని ఆ ప్రకారం గ్రహిస్తారు. అతడు ఒక వింత వ్యక్తి అయ్యున్నాడు. ప్రప్రథముగా మనమందరము వింత వ్యక్తులము కాదా? చూడండి, విశ్వాసి అవిశ్వాసికి ఒక వింత వ్యక్తి అయి ఉన్నాడు, అవిశ్వాసి విశ్వాసికి ఒక వింత వ్యక్తి అయి ఉన్నాడు. కాబట్టి వింత వ్యక్తి ఎవరు చూడండి, ఒక వ్యవసాయదారుడు ఒక వ్యాపారస్తునికి ఒక వింత వ్యక్తి అయి ఉన్నాడు చూడండి. కాబట్టి ఎలాగైనా అతడు ఎవరు? నేను మీకు చెప్పేదేమనగా, రక్షణ ఒక మనిషికి మరియు దేవునికి మధ్య ఒంటరిగా ఒక వ్యక్తిగతమైన వ్యవహారం అయి ఉన్నది. వ్యక్తిగతంగా ఒకరు సొంత రక్షణ భయముతోనూ మరియు వణుకుతోనూ వెతకాలి. మరొక ఆధారము నాకు తెలియదు. ఈ ఉదయమున ఒక ఉపదేశకుడిగా లేక క్రీస్తు నుండి ఒక సేవకుడిగా దాన్ని వాక్యం మీద పెట్టుడు కంటే దాన్ని నేను మరి దేని మీదనూ పెట్టలేదు. ఇప్పుడు అక్కడ మనం కనుగొన్నది ఏమనగా, అప్పుడు అది రక్తము కింద మాత్రమే అయ్యున్నది. అక్కడే దేవుడు ఆరాధికను కలుసుకున్నాడు. కాబట్టి వారు యెరూషలేములో కలుసుకున్నారు. క్రీస్తు దేవుడు సిద్ధపరిచిన బలి అర్పణ గొర్రెపిల్లయ్యున్నాడు. ఈ రోజున అక్కడ దేవుడు మనిషిని కలుసుకునే ఒకే స్థలమున్నది, అది యేసుక్రీస్తు రక్తము క్రింద అయి ఉన్నది. ఇంకా ఎక్కడైనా అది తప్పుగా ఖండించబడుతుంది. దేవుడు ఎన్నడూ దాన్ని వినడు. నీవు అన్ని రకములైన ఉద్రేకములు చేసినప్పటికీ, అన్ని రకములైన వేదాంతములను కలిగి ఉన్నప్పటికీ, ఊగినా గొంతులు వేసినా రక్తము అగ్ని పొగ సమస్తమును కలిగి ఉన్నప్పటికీ లెక్క కాదు. అయితే ఆ జీవితము వాక్యముతో పోల్చబడనంత వరకు మరియు దేవుడు ఆ జీవితమును క్షుణ్ణముగా గుర్తించబడనంత వరకు అప్పుడు దాన్ని ప్రయత్నం చేయటం వల్ల ఉపయోగం లేదు. ఏలైనగా నీవు దూరంగా వెళ్లిపోయావు. ఆ రక్తము యొక్క భద్రత కిందకు అది తిరిగి వచ్చు వరకు దేవుడు ఎన్నడూ దాన్ని కలుసుకొనడు. అది నిజము. కాబట్టి మీరు చూడండి, లేఖనములో మనము యెరూషలేమును కలిగి ఉన్నాము, సంఘము కలిగి ఉన్నది, అది పరలోకములో మనది. ఒక పరలోకపు యెరూషలేము, అక్కడ దేవుడు దేవుడై ఉన్నాడు. ఈ రోజున మనం యెరూషలేముగా చేటు ప్రయత్నం చేసింది అది ఒక సిద్ధాంతము కింద లేక దేని కిందనో లేదు. మనము మెథడిస్ట్ హెడ్ క్వార్టర్స్ ను ఒక యెరూషలేముగా చేయాలనుకున్నాము. కేథలిక్ వారు దాన్ని రోముగా చేయాలనుకున్నారు. మనము హెడ్ క్వార్టర్స్ కలిగి ఉన్న భిన్నమైన స్థలములను ఒక యెరూషలేముగా చేయాలనుకున్నాము. కానీ బైబిల్ చెప్పింది అదేమనగా, పైనున్న యెరూషలేము అది విశ్వాసులందరికీ తల్లి అయ్యున్నది. ఇప్పుడు క్రీస్తు దేవుడు సిద్ధపరిచిన గొర్రెపిల్లయై ఉన్నాడు. గమనించండి, అది యెరూషలేము నిలిచిపోవచ్చున్నదని చూపుచు ఇప్పుడు అది ఎంత సముచితంగా ఉన్నదో. ఇప్పుడు ఆ గడియ వరకు అది అమల్లో ఉన్నది. ఆ దినం వరకు గొర్రెపిల్ల రక్తము సబబుగానే ఉన్నది. కాని ఇప్పుడు సిలువునొద్ద అది మారుతుంది. పాత క్రమము ముగించబడింది. అక్కడ ఒక కొత్తది ఉన్నది. మరియు గొర్రెపిల్ల బలి అర్పణ నొద్ద ఉన్నది. గొర్రెపిల్ల బలి అర్పణ గొర్రెపిల్ల ఆధారములపై ఉన్నది. అది తప్పు అని తీర్పు తీర్చుచు వారు చేయవలసి ఉన్న ఆ కార్యమునే చేయుచున్నారు. అది నిజము. ఈ గడియలోని ఈ అద్భుతమైన వెలుగును చూసుకుని బట్టి దేవుడు సమ్మతించబడుగాక. కారణము, సంఘములు ఈ దినమున అదే కార్యమును చేయుచున్నవి. సంస్థాగతమైన మతము తప్పని ఖండించబడు ఆ గడియ వచ్చు వరకు, క్రీస్తు వాక్యము బలిర్పణ చేయబడుచున్నదని రుజువు చేయబడు వరకు అక్కడి నుండి వాక్యం ముందుకు వస్తుంది. మరియు వాక్యం మాత్రమే సిలువు వేయబడిన దినము వద్ద పాత పస్కా గొర్రెపిల్ల గతించిపోయింది. మరియు క్రీస్తు మన గొర్రెపిల్లగా మారాడు. సంఘ శాఖలు దేవుని యొక్క వాక్యమును సిలువు వేసి దానికి బదులుగా ఆచారమును అంగీకరించిన దినము నుండి ఆ దినము నుండే వాక్యము సంపూర్ణమైన ప్రభావంతో ముందుకు వస్తుంది. అది ఈ మధ్యనే జరిగి ఉన్నది. గమనించండి, రెండవసారిగా మొదటిది అక్కడ యెరూషలేము, రెండవదిగా వారు ఎవరు? యూదులు, ఆరాధికులు. దాన్ని ఆలోచించండి. ఆ ఆరాధికులు తాము దేనిని ఆరాధించున్నామని చెప్తున్నారో ఆయన్నే చంపుతున్నారు. అలాంటి కార్యములు మీరు ఊహించగలరా? ఆ తెలివైన మనుషులు యాజకులై ఉన్నారు. వారు డాక్టర్ డిగ్రీలతో తరబేతు పొందిన వారు. వారు కనీసం ఒక యాజకుడిగా ఉండటంగాను ఒక నిర్ణీతమైన తెగ నుండి లేక తరము నుండి వారు రావలసి ఉన్నారు. వారి తాతలు 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 ముత్తాతలు యాజకులై ఉన్నారు. వారు ఎలాంటి ప్రతిష్ఠించబడిన జీవితంలో జీవించవలసి ఉన్నదనగా, వారి మీద ఒక పొల్లు వ్యతిరేకంగా వచ్చినా వారు రాళ్లతో కొట్టబడతారు. ఏ కనికరము మంజూరు చేయబడలేదు. పరిశుద్ధులు నిశ్చయముగా సొంతముగా తయారు చేసుకున్న పరిశుద్ధత. వారి సంగమునకు వారి ముఖమును చూపుటకు ఆ విధంగా వారు నటించవలసి ఉన్నారు. యేసన్నాడు, వారి లోపల చచ్చిన వారి ఎముకలతో ఉన్నారు, అక్కడే తినగా ఒక నేరారోపణను ఎలా నేను వారి మీదకు తేగలను? అది సత్యమయ్యన్నదని మనిషికి తెలుసు. ఈ వాక్యం సత్యంగా ఉంటుంది. దాని మీద రాజీపడి ఏదో సంస్థ ముందు ముఖం చూపెడితే దేవుని వాక్యంపై వారి మీద నేరారోపణ చేయుటకు నాకు హక్కున్నది. నిజము. గమనించండి, వారు ఆరాధకులు. ఆ మనుషులు వాగ్దానం కొరకు ఎదురు చూసి ఉన్నారు. యుగముల గుండా, సంవత్సరముల గుండా వారు దాని కొరకు ఎదురు చూశారు. ఆ ఎడతెగని వేదాంత విద్య తప్ప వారు చేసింది ఏమీ లేదు. అయితే వారు వాక్యమును వేదాంత పాఠశాల ఉపదేశం ప్రకారం విభజించి దాని యొక్క సత్యమునే తప్పిపోయారు. వారు యాజకులు, ఆ దినము యొక్క సేవ అక్కడ వారి కేంద్రమునొద్ద, వారు ఆ దినము యొక్క సేవకులు. గొర్రెపిల్లనే, దేవుణ్ణే చంపుచున్నారు. వారు ఎవరిని ఆరాధిస్తున్నామని చెప్పుకొనిచున్నారో ఆయన్నే వారు చంపుచున్నారు. ఈ దినమున ఈ నిర్దేశించబడిన సేవకుల గుంపు మీద నేను నేరారోపణ చేస్తాను. వారి సిద్ధాంతముల ద్వారా, వారి సంఘశాఖల ద్వారా వారు ప్రేమిస్తున్నామని, సేవిస్తున్నామని చెప్పుకొనుచున్న దేవుణ్ణే వారు ప్రజలకు సిలువ వేయుచున్నారు. అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి అని చెప్పు వారి సిద్ధాంతముల మీద యేసుక్రీస్తు నామంలో నీటి బాప్తిసం సరిపోదు, అది సరైనది కాదు అని చెప్పు దాని మీద ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సేవకులపై నేను నేరారోపణ చేస్తాను. ఈ మాటల్లో ఏదైనను ఆచారముల కొరకు ప్రక్కన పెట్టినందున ప్రభు అయిన యేసును రెండవసారి తాజాగా సిలువ వేసినందుకు వారి చేతులు దోషముతో ఉన్నవని నేను వారి మీద నేరారోపణ చేస్తాను. ప్రజలకు వారు యేసుక్రీస్తును సిలువ వేయుచున్నారు. వారికి తప్పక ఇవ్వవలసిన దాన్ని తీసివేసుకొనిచున్నారు. దాని స్థానంలో మరొక దాన్ని వారు ప్రత్యామ్నాయముగా ఉంచి ఉన్నారు. పేరు ప్రఖ్యాతుల కొరకు ఒక సంఘ సిద్ధాంతమును తీసుకున్నారు. అక్కడ వారు తప్పక అన్ని బాగ్గా ఎరిగి ఉన్నవారు. ఎవరైనా బాగ్గా తెలిసిన వారు ఉన్నట్లయితే అది తప్పక యాజకులై ఉన్నారు. ఎవరైనా బాగ్గా ఎరిగిన వారు ఉన్నట్లయితే అది తప్పక ఈ దినము యొక్క సంఘ మనుషులై ఉన్నారు. ఎవరైనా బాగ్గా ఎరిగిన వారుంటే వారే బిషపులు, ఆర్చిబిషపులు, సేవకులు మరియు వేదాంత పండితులు. తప్పక భిన్నమైన దాన్ని ఎరిగి ఉండాలి. కాని ఎందుకు వారు అలా ఉండలేకపోయారు? ఎలాంటి వైరుధ్యము మన ముందు ఏమన్నది? ఒక వైరుధ్యము తప్ప. వారు దేవుణ్ణి ఆరాధించున్నామని చెప్పుకుంటున్నారు, కాని వారు జీవాధిపతిని చంపుచున్నారు. వారు అక్కడ వారు ఆయన్ని సిలువ వేశారు, మరియు మరలా అదే కార్యమును వారు చేస్తారు. ఏలయనగా ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన అదే అయి ఉన్నాడు. కేవలము వాక్యము యొక్క ప్రతిబింబము. ఈ రోజున ఆయన అదే అయి ఉన్నాడు, వాక్యము యొక్క ప్రతిబింబము. తను తాను వారి గుండా ప్రతిబింబింప చేసుకున్నట్టుకు, ఎవరినో కనుగొనుటకు ప్రయత్నించున్నాడు. ఈ ప్రజలు సమాజమును దేవుని నుండి దూరంగా ఉంచున్నారు. అక్కడ ఏదైనా సంభవించినట్లయితే అది సమాజమును గూర్చి మాట్లాడుతుంది. వారు దాన్ని వేదిక యొద్ద నుండి, ప్రసంగ పీఠము నుండి దాన్ని ఖండించి, అది వెరితనము, దాని నుండి దూరంగా ఉండండి అంటారు. అలాగును చేయటం ద్వారా వారు యేసుక్రీస్తును 1963లో సిలువ వేశారు. సరిగ్గా ఆ దినమున ఉన్న వారంతా దోషులుగా ఉన్నారు. అది ఒక క్రూరమైన మాట, కాని అది సత్యమై ఉన్నది. దానినే వారు ఈ రోజున వారు ఖచ్చితంగా చేస్తున్నారు. ఈ ఆధారములపై, క్రీస్తును సిలువ వేసిన ఆధారములపై, ప్రజల నుండి దేవుని వాక్యమును దూరంగా తీసివేస్తున్న ఆధారములపై దాన్నే వారును ఖచ్చితంగా చేయుచుండిరి. అది వాక్యమై ఉన్నదని, వాక్యమునే దేవుడు తన సొంత కుమారుని ద్వారా ప్రతిబింబించుండెను. వారు ప్రేమించున్నామని చెప్పుకొనుచున్న వ్యక్తి యెహోవా తానే స్వయంగా లేఖనముల ద్వారా ప్రత్యక్షపరచబడను. ఆయన ఏమి చేస్తాడని చెప్పబడిందో, ఖచ్చితంగా ఆయన ఏమి చేస్తాడని దేవుడు చెప్పాడో దాన్నే ఖచ్చితంగా ఆయన చేశాడు. దాన్ని వారి ముందు ప్రతిబింబించాడు. వారి సంఘ గుంపులపై ఉన్న ప్రేమను బట్టి, అలాంటి వాటిని బట్టి వారు జీవాధిపతిని దోషిగా తీర్పు చేశారు. ఈ రోజున అదే గుంపును ఖండించి వారి మీద నేరారోపణ చేస్తాను. వారు అదే కార్యం చేస్తూ వాక్యము ద్వారా దేవుని ముందు అంతే దోషారోపణతో ఉన్నారు. ఈ తరము నేరారోపణ చేయబడింది. గుర్తుంచుకోండి, హెబ్రీ 13:8 ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. వారు ఆయన మీద ఎలా నేరం మోపారు? కారణము వారి ఆచారములు ఆయన అంగీకరించలేదు. వారి హృదయంలో దాన్ని భిన్నంగా ఎరిగి ఉన్నారు. నికోదేము పరిశుద్ధ యోహాను 3వ అధ్యాయంలో దాన్ని బాగా వ్యక్తపరచలేదా? రబ్బీ, పరిశీలమైన మేము బోధకులము ఉపదేశకులము, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఏలైనగా దేవుడు అతనికి తోడయ్యుంటే తప్ప నీవు చేయుచున్న కార్యములు ఏ మనిషి చేయలేడు. చూడండి, పేరుగాంచిన వారి మనుషుల చేత బహిరంగంగా సాక్ష్యమీయబడింది, మరియు వారి ఆచారములను బట్టి వారు ఆయన సిలువేశారు. నేను చదవగలిగే అదే రీతిగా అపొస్తలుల కార్యం 2:38 చదవలేని ఏ పాఠకుడు లేడు. దానిలో మిగిలినవన్నీ నేను చదవగలిగినట్లే వారును చదవగలరు. కాని వారి యొక్క ఆచారములను బట్టి, వారి జేబులో కలిగి ఉన్న వారి యొక్క సంఘశాఖ టిక్కెట్లను బట్టి, వారి జేబులో మోయిచున్న సహవాసపు కార్డులు మృగపు ముద్రలయ్యున్నవి, వాటిని తీసుకుని వారు యేసును తాజాగా సిలువేయుచున్నారు. ప్రజల ముందు ఆయన సిలువేయుచున్నారు. దీన్ని చేస్తానని వాగ్దానం చేసిన దేవుణ్ణే వారు దూషించున్నారు. ఆ జాతిపై నాశనమును తెస్తున్నారు. ఇప్పుడు అక్కడ వారు పాపులు కాదు, వారు ఆ దినమున ఉన్న సంఘము. వాక్యమై ఉన్న మనిషిలో తప్పును కనుగొన్నారు. అది నిజమేనా? వాక్యమై ఉన్న మనిషితో వారు పొరపాటును కనుగొన్నారు. ఇప్పుడు మనిషి ద్వారా పనిచేస్తున్న వాక్యంతో వారు పొరపాటును పట్టుకుంటున్నారు. చూడండి, వారు సరిగ్గా దాన్ని తారుమారుగా చేశారు. అది వ్యక్తిలో ఉన్నది. ఈ పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క రుజువు గుండా పనిచేస్తున్నాడు. ఆయన క్రీస్తయ్యున్నాడని వారికి ఎలా తెలుసు? కారణము, ఆయన క్రీస్తయ్యున్నాడని ఆయన క్రియలు రుజువు చేసినవి. ఆయన అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు రూపిస్తారు? నేను ఏమి చేస్తానని లేఖనం చెప్పిందో దాన్నే నేను ఖచ్చితంగా చేయలేదా? నేను మెస్సయానయ్యున్నానని ప్రతి సూచనీయు చూపలేదా? నేను ఎక్కడ తప్పిపోయానో ఎవరైనా నాకు చెబుతారా? మీకు వాగ్దానం చేయబడిన వ్యక్తి నేనేగా? వారన్నారు, మంచిది, మాకు మోషే ఉన్నాడు, మేము మోషేను నమ్ముతాం. ఆయన అన్నాడు, మీరు మోషేను నమ్మితే నన్నును నమ్మేవారు. మోషే నా దినమును చూసినాడు, ఈ దినమును జీవించగోరినాడు. దూరము నుండి మోషే ప్రవక్తలను చూశాడు. తినగా దాని ద్వారా ఇక్కడ మీరు జీవిస్తూ దాన్ని తప్పంటున్నారు. ఆయన అన్నాడు, మీరు వేషధారులు, మీరు ఆకాశంలో వైఖరిని వివేచింపగలరు, ఈ కాలం యొక్క సూచనను వివేచింపలేరు. ఆ కాలం యొక్క సూచన అది అక్కడే ఉన్నది. వారు ఆయన్ని ఏ హోదాలో ఉంచారు? ఒక పిచ్చివాడు, ఒక మూఢుడు. వాక్యమై ఉన్న మనిషితో వారు తప్పును కొనగన్నారు. ఆయన వాక్యమై ఉన్నాడు. పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయం దాన్ని రుజువు చేస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మరియు వాక్యము శరీరధారి మన మధ్య నివసించెను. ఆయన సజీవమైన దేవుని వాక్యమై ఉన్నాడు. ఏలైనగా ఆయన తన ద్వారా దేవుణ్ణి వ్యక్తపరుచుతున్నాడు. ఆయన దేవుని యొక్క వాక్యమునకు ఎంత సంపూర్ణంగా లోపరుచుకున్నాడంటే చివరకు ఆయన మరియు వాక్యము ఒకటయ్యారు. ఈ దినమున సంఘము ఖచ్చితంగా అదేగా ఉండవలసినది. ఏలైనగా దేవుని వాక్యము ఒకటే అయి ఉన్నది. అనుచరణలో నీవు మొత్తం వాక్యం నిరాకరిస్తున్నప్పుడు నీవు ఎలా ఆ వాక్యంలో భాగంగా ఉండగలవు? దాని చేటు కారణమేమనగా, అది ప్రజలను బట్టి కాదు, ఆ కారణమును బట్టి. ఆయన ప్రజలను రిక్కీలు మరియు రిక్కెట్టాలు అని పిలుచుటను బట్టి దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. దానికి కారణము స్వార్థపూరితమైన సంఘశాఖలను బట్టి వారు వారికి ఇష్టానుసారంగా జీవించే ప్రజలను అక్కడ కలిగి ఉన్నారు. వారు సత్యమును సిలువ వేశారు. ప్రజలు దాన్ని దోషణ అంటారు. ఇంకా వారు దాన్ని దోషణగా తయారు చేస్తారు. వారు దాన్ని మూఢత్వం అంటారు. వారు సంగమునికి వెళ్లి ఆరాధించే దేవుణ్ణే వారు దూషిస్తున్నారని వారికి తెలియదు. అందుచేత ఈ సంఘ ప్రజల మీద నేను ఈ రోజు నేరారోపణ చేస్తాను. యేసుక్రీస్తు నామంలో దేవుని వాక్య అధికారం కింద ఈ తరంపై నేను నేరారోపణ చేస్తాను. ఆయనను మరలా మీరు సిలువేస్తున్నారు. గమనించండి, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవుని వాక్యము ఒక మనిషిలో సత్యమని రుజువు చేయబడింది. 2 కల్వరులను మరియు వారి నిందను పోల్చండి. ఆయన తను తాను దేవునిగా చేసుకున్నందున ఈ మనిషి మమ్మలను ఏలకూడదు. ఆ సభ ఆ ఉదయమున యేసును సిలువ వేసినప్పుడు వారు కనుగొన్న నింద ఏమిటి? అదేమనగా, ఆయన తను తాను దేవునిగా చేసుకున్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన సబ్బాతు దినమును అతిక్రమించాడు. ఆయన సబ్బాతు దినమునకు ప్రభువై ఉన్నాడు. ఆయన తను తాను దేవునిగా చేసుకున్నాడని ఆయన్ను దోషిగా తీర్పు చేశారు. దీన్ని చేయటకు నీకు హక్కు లేదు, నీకు ఏ హక్కు లేదు. మా యాజకులు ఏదైనా వస్తున్నట్లయితే అది మా యాజకుల ద్వారా రావాలి. ఇప్పుడు దాన్ని ఈ దినమున కలవరతో పోల్చండి. అది తండ్రి అయిన దేవుణ్ణి ఎంతగా సంతోషపరిచిందంటే ఆ ఆత్మ తన సొంత కుమారుని లేపవలసి ఉండెను. పరిశుద్ధాత్మ ద్వారా మరియను ఆవరించింది. మరియా ఆయన ఉద్దేశము నెరవేర్చుటకు ఒక దేహమును ముందుకు తెచ్చింది. దేవుడు క్రీస్తులో ఉన్నాడు. దైవత్వము యొక్క సంపూర్ణత ఆయనలో శరీరాకారములో ఉన్నది. దేవుడు ఏమై ఉన్నాడో అది ప్రజలకు ప్రతిబింబించుండెను. ప్రతి మనిషి వ్యక్తిగతంగా ఎలా ఉండాలో దేవుడు సర్వ ప్రపంచమును చూడనిచ్చాడు. ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె. దేవుడు ఒక మనిషిని తీసుకుని దాన్ని చేశాడు. ఆయన వారి యొక్క సంస్థాగతమైన హోదాలలో చేరనందున వారు ఆయన్ను దోషిగా చేసి ఆయన సిలువు వేశారు. ఇప్పుడు కల్వరిని ఈ రోజుతో పోల్చండి. సంస్థాగతమైన అహంకారమును బట్టి దేవుని ప్రణాళికను మరియు దేవుని యొక్క వాక్యమును తప్పక మేము ఎరిగి ఉన్నామనే భిన్నమైన వైఖరి మధ్యలో దాని కారణమున ఎక్కడో దేవుడు ఒక చిన్న గుంపు ప్రజలను తీసుకుని తను తాను ప్రతిబింబించుకుంటాడు. వారే వాక్యమునకు తమను తాము తగ్గించుకుంటారు. అది అలాగున ఉండరాదని వారు చెప్పలేరు. ఆయన దాన్ని చేయలేదని వారు చెప్పలేకపోయారు. ఏలయనగా వారి సంఘము దానికి సాక్షి అయి ఉన్నది. అది వారి ముందు ఉన్నది. వారు దాన్ని కాదనలేకపోయారు. వారు ఆయన చెప్పుకున్న వాటిని కాదనలేకపోయారు. ఏలయనగా వారు నమ్మి మరియు చెప్పి ఉన్న వాక్యమే అది ఆయనే అయ్యున్నాడని రుజువు చేసింది. ఏలయనగా దేవుడు వాక్యమును తీసుకుని మెస్సియాగా ఉండవలసిన ఒక మనిషి ద్వారా దాన్ని చూపించాడు. వారు ఆయన వదిలించుకోవాలనుకున్నారు. ఆయనను వదిలించుకున్నందుకు వారు అలాగనే వెడతారు. వారి చదువుతో నిమిత్తం లేకుండా గుడ్డితనము ద్వారా అజ్ఞానము ద్వారా వారు దాన్ని చేశారు. లోక సంబంధంగా మాట్లాడితే వారు చురుకైన వారు, తెలివైన వారు. గత రాత్రి మనం పోల్చున్నాము. ధనవంతుని వెలుగు తాకినప్పుడు అతడు ఏం చేశాడో మీరు చూడండి. అతడు తిరస్కరించాడు. ఒక చురుకైన మనిషి, పౌలు మరొక చురుకైన మనిషి, అతన్ని కూడా వెలుగు తాకింది. అతడేం చేశాడు? అతడు దాన్ని అంగీకరించాడు. క్రీస్తు నెరుగుటగాను తాను ఎరిగినదంతయు మర్చిపోయానని చెప్పాడు. అది అతని యొక్క జీవితమును సువార్తకు యోగ్యమైందిగా చేసింది. గత ఆదివారం రాత్రి వర్తమానం, ఈ రోజున అది అక్కడ ఉన్నది. దేవుని పిలుపును కలిగి ఉండి దాన్ని స్పృశించిన ఎవరో దూరంగా వెళ్లిపోయిన మనిషిని బహుశా తాగుతుంది. అతడు ఏదో వేదాంత పాఠశాలకు వెళ్లి ఏదో సిద్ధాంతమని నేర్చుకున్నాడు. అతడు తప్పక ఆ సిద్ధాంతం ద్వారా జీవించాలి. లేనిచో అతని సహవాసపు కార్డు వదులుకోవాలి. అతడు దాన్ని చేస్తే అతనికి నల్లని ముద్ర వేయబడుతుంది. ఎవరో అతన్ని రానివ్వరు. కారణమేమనగా ఒకప్పుడు అతడు ఒక దానికి చెంది ఉన్నాడు, ఇప్పుడు దానిలో లేడంటారు. ఆ మనిషితో ఏదో తప్పున్నదని వారు గుర్తు వేస్తారు. మరియు వారి సంఘములనికి అతన్ని రానివ్వరు. అప్పుడు సంఘము ఒకే సూచన కోసం ఎదురు చూస్తుంది. అదేమిటంటే వారు నమ్మిన దాన్నే అతడు నమ్ముతున్నాడా లేదా అని. అతడు ఒక మెథడిస్ట్ అయితే అతని గుర్తింపు కార్డు ఉన్నట్లయితే, అతనికి గుర్తింపు కార్డు ఉన్నట్లయితే, అతడు మరో సహవాసము చెందిన లేక ఏకత్వమైన లేక త్రిత్వమైన చర్చ్ ఆఫ్ గాడ్ అయినా అది ఏమైనప్పటికీ పర్వాలేదు. అతడు గుర్తింపు కార్డును కలిగి ఉన్నట్లయితే కేంద్రం అతని పట్ల శ్రద్ధ వహించున్నదని వారు భావిస్తారు. మరియు అతని మనస్సును పరీక్షించి అతనికి మానసిక తత్వ పరీక్షనిస్తారు. అతడు వారి ముందు మాట్లాడటానికి అతనికి తగినంత ఉన్నతమైన జ్ఞానయుక్తమైన అర్హత ఉన్నదేమో చూస్తారు. అతనికి అది లేకపోయినట్లయితే వారు అతన్ని క్రిందికి తురసివేస్తారు. అది నిజము. కాని చూడండి, ప్రభు యొక్క హస్తము అతని మీద ఉన్నదో లేదో సంఘము తప్పక గమనిస్తూ ఉండాలి. దేవుడు అతనికి నిర్ధారణ ఇచ్చాడో లేదో సంఘము చూడాలి. దాని కొరకే తప్పక ఎదురు చూడాలి. కాని ఈ దినమున వారు దేవుని కుమారుని తాజాగా సిలువ వేస్తున్నారు. ఒక మనిషి దేవుని కృప ద్వారా సమర్థుడై ఉన్నప్పుడు, దేవుని చేత పిలువబడి ఉన్నప్పుడు దేవుడే స్వయంగా అతని ద్వారా ప్రతిబింబింపనీయండి, నేను చేయు క్రియలు మీరును చేస్తారు అని ఆయన అన్నాడు. గమనించండి, ఎలాంటి దినమును మనము జీవించున్నామో వారు ఆ కారణమును బట్టి ఈ ఉదయము మనము చూసినట్లు వారు ఆ కల్వర్నే తీసుకుంటారు. ఇప్పుడు అది సత్యమై ఉన్నదని వారికి తెలుసు. కాని అసూయను బట్టి, గర్వమును బట్టి యేసు వారితో ఏమన్నాడు? నేను దేవుని యొక్క వ్రేలి ద్వారా దయ్యములను వెళ్లగొట్టుచున్నప్పుడు మీ కుమారులు వాటిని దేని ద్వారా వెళ్లగొట్టుచున్నారు? వారినే మీకు తీర్పు తెచ్చనివ్వండి. చూడండి, నేను దేవుని వ్రేలి ద్వారా దయ్యములను వెళ్లగొట్టుచున్నప్పుడు, ఇప్పుడు అది దేవుని యొక్క వ్రేలయ్యున్నదా అని వారు చెప్పినట్లు మీరు విన్నట్లుగా నేను దాన్ని చూడగోరుచున్నాను. వారు ఆయన్ని అడిగిన ప్రశ్న నాకు ఇష్టము. వారు దాని పట్ల ఎంతో చురుగ్గా ఉన్నారు. గమనించండి, ఎందుకంటే ఆయన తను తాను దేవునిగా చేసుకున్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మమ్మలను ఏలుటకు మాకిష్టం లేదు. ఇప్పుడు విషయం ఏమనగా, అదే పాత కేక తిరిగి వస్తుంది. బైబిల్ మనిషి ద్వారా వ్రాయబడింది అని వారు అంటారు. మేము దాని ద్వారా జీవించవలసిన పని లేదు, అది దేవుడై ఉన్నాడు, అది దేవుడే స్వయంగా. నిన్నటి దినమున నేను ఒక మనిషితో మాట్లాడుతున్నాను. అతడు అన్నాడు, ఎవరో కొందరు మనుషులు బైబిల్ వ్రాసి ఉన్నారు. నేనన్నాను, అవును, అక్కడే ఉన్నది. ఆయన పేరు దేవుడుగా ఆయన మనం ఎరుగుదాము. యోబు నుండి కొత్త నిబంధన వరకు ఆ లేఖనములు దరిదాపుగా 400 సంవత్సరముల వ్యవధిలో వ్రాయబడినాయి, మరియు 100 సంవత్సరముల వ్యవధిలో అవి వ్రాయబడినాయి. అవి వేరువేరు మనుషుల ద్వారా వ్రాయబడినాయి, మరియు వారు ఒకరినొకరు ఎరుగురు. దేశంలోని వేరువేరు భాగముల్లో వారున్నారు, కాని ఒక్క మాట మరొక మాటను తప్పుగా చెప్పదు. యేసుక్రీస్తు రక్తం కిందకు వచ్చి అక్కడ ఏ వాగ్దానమునైనా మీరు మీ హక్కుగా చెప్పుకొనవచ్చని నేను మీకు సవాల్ చేస్తున్నాను. కానీ వారు దాన్ని చేయరు. వారు వచ్చి ఇలా అంటారు, ఓ దేవా, నేను దీన్ని చేయాలనుకుంటాను, నాకు గొప్ప వరమియ్యి, హల్లెలూయా, ప్రభువా, దేవునికి మహిమ, నేను పొందానని నేను నమ్ముతాను, హల్లెలూయా. అది ఎన్నడూ పనిచేయదు. నువ్వు ఎంత వేదాంతాన్ని ముందుకు తెచ్చినా అది పనిచేయదు. దేవుడు తప్పక ఆ మారు మనస్సును అంగీకరించవలసినది. దేవుడు తప్పక దాన్ని చేయాలి. మనం ఆ వరుసలో ఎంతో చెప్పవచ్చు, కాని మీరు గ్రహిస్తున్నారని నా నిరీక్షణ. చూడండి, అయితే వారు వాక్యము వారిపై ఏలుబడి చేయటం వారికి ఇష్టం లేదు. నేను చెప్పేదేమంటే, మీలో ప్రతి ఒక్కరు తిరిగి వెనుకకు వెళ్ళండి. మీరు తప్పుగా బాప్తిస్మం పొందారు, మీరు కేథలిక్ సంఘంలో బాప్తిస్మం పొందారు. దాన్ని మాకు చెప్పడానికి నీవెవరవు? అది నేను కాదు, అది వాక్యమై ఉన్నది. మేము నమ్ముతామంటారు, కాని నేను నీ చెబుతాను. నీవు ఏమి నమ్ముతావో నేను లెక్క చేయను. అది బైబిల్ ఏం చెబుతుందో అదియే, కాని మేము దాని ద్వారా జీవించనవసరం లేదంటారు. మీరు దాన్ని తప్పక చేయండి. లేనిచో మీరు ఈ బైబిల్ తీర్పు కింద ఉన్నారు. కారణము, ఎవడైనాను ఒక మాటను దీని నుండి తీసినా లేక దానికి ఒక మాట కలిపినా జీవ గ్రంథంలో నుండి అతని పాలు తీసివేయబడుతుంది. అతడు సేవకుడైనా సంఘ సభ్యుడైనా లేక అతడు ఎవరైనప్పటికీ అది దేవుడై ఉన్నాడని బైబిల్ చెబుతుంది. అది మా మీద ఏలుబడి చేయరాదు. వారు వారి ఆచారములను సంఘ శాఖలను తీసుకుంటారు. వారు లోపట నమ్ముచున్న చిన్న చిన్న విషయములు, అవి మనుషుల సభల ద్వారా దత్తత చేసుకోబడ్డాయి. దేవుని వాక్యమునకు బదులుగా వారు దాన్ని తీసుకుంటారు. వారేం చేశారు? ఒక హంతకుడైన బరబ్బాను తీసుకున్నారు, దేవుని కుమారునికి బదులుగా. మొదటి సిలువ దినమున ఈ రోజున ఒక అబద్దమయ్యున్న మరణ మార్గమైన ఎవరో ఒక మనుషుని మాటను వారు తీసుకునిచున్నారు. దేవుని వాక్యమయ్యున్న జీవ మార్గమును తీసుకున్నట్టుకు నిరాకరించున్నారు. ప్రభు యొక్క వాక్యములో వారు తప్పయ్యున్నారని, ఈ తరంపై నేను నేరారోపణ చేయొచ్చు, వారు దోషులని తీర్పు తీర్చున్నాను. సిలువ వేసినందుకు, ఆత్మను సిలువేయుట ప్రయత్నించున్నందున వారు సిలువ వేసినందుకు దోషులయ్యున్నారు. ప్రతి చోట ఒక ఉద్యమం కొరకు వారు పిలుస్తున్నారు. వాక్యమే దానికే ఇది ప్రజల గుండా పనిచేయలేనప్పుడు ఎలా మీరు ఉద్యమం కలిగి ఉండబోతున్నారు? ఎవరైనా దాన్ని నా కొరకు జవాబు చెప్పాలని కోరుతాను. మీరు ఉద్యమనే నిరాకరించున్నప్పుడు అది ఎలా పనిచేస్తుంది? బాగున్నది, వాటి గురించి ప్రవక్త మాట్లాడలేదా? దైవభక్తి గల వారి వలె ఉండుట, ఆ వెనుక వారి సొంత పోలికలు. జీవవాక్యమును తురసివేయలేదా? ఈ రోజున వారి సొంత పోలికలు వారికి ఉద్యమము తెచ్చు వాక్యమునే నిరాకరించున్నారు. వారి ఆచారములు, వారి పోలికలు. అవునండి, వాక్యములకు బదులుగా వారు వారి యొక్క సంఘశాఖను, సిద్ధాంతములను తీసుకుంటారు, మరియు ఆయన వాక్యమును సిలువేసి ప్రజలపై ఆయన వాక్యము ఏ ప్రభావము లేకుండా చేస్తారు. దేవుని వాక్యమును వారు ఎంతో వివరంగా చూసినప్పుడు, సరిగ్గా దానికై దాన్ని ఉంచినప్పుడు, దాన్ని చేస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉండి దాన్ని చేయిస్తున్నాడు, వారు దాన్ని ఎగతాళి చేసి దానికి దూరంగా వెళ్లిపోతారు. అది దోషణీయ ఉన్నది. వారు వాక్యమునే సిలువేయుట ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు వారు దాన్ని సిలువేస్తారు? వారు దేవుణ్ణి ఎలా సిలువేయలేరో అలాగుననే వాక్యమును ఎంతమాత్రం సిలువేయలేరు. దేవుణ్ణి పట్టుకుని ఉన్న ఆ దేహమును, దేవుని కుమారుని వారు సిలువేశారు. వారు దాన్ని చేయగలిగారు, కాని వారు దేవుని సిలువేయలేరు. ఆ సమయంలో ఆయన బలి అర్పణయ్యున్న కారణమున నిత్య జీవమునకు ముందుగా నిర్ణయించబడిన అనేక మంది కుమారులను తెచ్చుటకు ఆయన సిలువేయబడవలసి ఉండెను. అప్పుడు వారు దాన్ని చేయవలసి ఉండేది, కాని ఇప్పుడు వారు దాన్ని చేయలేరు. వారు దాన్ని చేయలేరు. ఎలా అనగా, వాక్యము దానికయ్యేది నివసిస్తుంది. కాని వారేం చేశారు? వారు దేన్ని నేర్పరిచారు? బోధకుడా, అలాగైతే నువ్వు ఏం చెబుతున్నావు? అలాగైతే వారు ఆయన్ని సిలువ వేశారని ఇక్కడ ఎలా నీవు వేదిక నిర్మించున్నావు? వారి సిద్ధాంతముల ద్వారా సువార్త ప్రభావములను చూపకుండా ప్రజల మీద సిలువేస్తున్నారు. అదే సిలువేయుట. సంఘములు, శాఖలు అను పిలువబడు ఈ పెద్ద సమాధి గదుల్లో ప్రజలను ఉంచి ఒక సిద్ధాంతపు గీతను గీస్తున్నారు. అప్పుడు దేవుని యొక్క వాక్యము వారి మీద ఏ ప్రభావమును చూపదు. ఏలయనగా అది సంభవిస్తుందని క్రీస్తు చెప్పిన కార్యములనే వారు తప్పనుచున్నారు. ఎందుకంటే అది సరిగ్గా వారి సిద్ధాంతం ప్రకారం వచ్చి ఉండలేదు. అలాగుననే ఆయన వస్తాడని వారు గ్రహించిన ప్రకారం ఆయన రాలేదు. దేవుడు పంపిన మార్గములో ఆయన వచ్చాడు. ఆయన ఖచ్చితంగా వాక్యంతో వచ్చాడు. ఆశ్చర్యం కాదు. ఆయన అన్నాడు, దాన్ని జ్ఞానులకు, వివేకం గల వారి కనుల నుండి వాటిని మరుగుపరిచి, నేర్చుకునే పసిబాలులకు వాటిని బయలుపరిచి ఉన్నావు. మీరు గ్రహించారా? ఓ వాక్యం యొక్క ప్రభావములను వారు సిలువేసి ఉన్నారు. ఇక్కడ నా దగ్గర ఎన్నో లేఖనములున్నాయి. నేను కేవలం రెండు లేక మూడింటిని చూసిస్తాను. వారు దాన్ని సిలువేస్తారు. నీవంటావు వారు వాక్యమును ఎలా సిలువేస్తారు? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని యేసు చెప్పినప్పుడు హెబ్రీ 13:8 వారంటారు ఆయన అలా ఉన్నాడా? చూడండి, మంచిది. యేసు అన్నాడు, ఆయన సంఘమునకిచ్చిన చివరి ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్లి, మార్కు 16, మీరు సర్వలోకమునకు వెళ్లి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. సర్వలోకమునకు, సర్వ సృష్టికి, అదింకా సకము లోకమునకు వెళ్లలేదు. యేసు పేరును కనీసము ఎన్నడూ వినకుండా ప్రతి సంవత్సరము లక్షల మంది చనిపోతున్నారు. కాబట్టి అవి ఇంకా సాధారణ ఆజ్ఞలయ్యున్నవి. అవి ఇంకనూ దేవుని యొక్క ఆజ్ఞలయ్యున్నవి. సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. నా నామమున వారు దెయ్యములను వెళ్లగొడతారు. వారు కొత్త భాషలతో మాట్లాడతారు. వారు సర్పములను ఎత్తిపట్టుకుంటారు. లేక మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. వారంటారు, అది మరొక తరమునకు. దాని పట్ల దేవుని యొక్క ఆజ్ఞను ఏ ప్రభావము లేనిదిగా చేస్తారు. ప్రజల పట్ల ఆ వాక్య ప్రభావమును వారు సిలువ వేస్తారు. ఆమెన్. పెంతకొస్తు దినమున పేతురు అన్నాడు, దేవుని రాజ్యం తాళ చెవులు గలవాడే. యేసు అప్పుడే అతనికిచ్చాడు, నీవిక్కడ ఏమి చెబుతావో పైన నేను దాన్ని చెబుతాను. పరిశుద్ధాత్మను పొందుటకు వారు ఏమి చేయాలని పెంతకొస్తు దినమున వారు అడిగారు. వారు ఎంతగానో దాన్ని అనుభవించుచుండ్రి. వారు దాన్ని పనికిరానిది అని పిలిచినట్లు ఇతరులు ప్రవర్తించుటను వారు గమనించుండ్రి. వారు తూలుచు, త్రాగిన వారి వలె ఎగురుచు, పడిపోతూ ప్రవర్తించుండ్రి. వారన్నారు, వీరందరూ కొత్త మద్యముతో మత్తులై ఉన్నారు. అయితే అక్కడ పేతురు అని పేరు గల మనిషి దేవుని రాజ్యమునకు తాళపు చెవులు కలిగిన వాడై నిలబడి అన్నాడు, వీరు మద్యముతో మత్తులైన వారు కాదు. అపొస్తలుల కార్యము 2:2 ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. ఇది ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి. చూడండి, తిన్నగా తిరిగి వాక్యంలోనికి వెళ్లాడు. ఆత్మ ఇంకను వాక్యమై ఉన్నదని చూపుతున్నాడు. వాక్యము ఇంకను ఆత్మయ్య ఉన్నది. దేవుని యొక్క వాక్యము యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినట్లుగా అది వస్తుంది. యోవేలు 2:38 అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించదను. వినండి, ఆ ప్రవక్త అక్కడ నిలబడి ఉన్నాడు. అతని వైపు చూడండి, నిర్భయముగా ఆ గుంపు మీద అక్కడ నిలబడి వారిపై నేరారోపణ చేస్తూ వారు దోషులని తీర్పు చేయుచున్నాడు. అతడన్నాడు, ఇదే ఆ లేఖనము, ఇదే ప్రవక్త అయిన యోవేలు ద్వారా చెప్పబడిన సంగతి. మనుషులందరి మీద నా ఆత్మను కుమరించదను, మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచించదరు. ఆ దినముల్లో నా దాసుల మీదను, నా దాసులందరి మీదను నా ఆత్మను కుమరించదను గనుక వారు ప్రవచించదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కరుగు చేసేదను. అది వాక్యమయ్యున్నదని వాక్యము ద్వారా రుజువు చేస్తున్నాడు. వారు నవ్వి దాన్ని ఎగతాళి చేశారు. వారు తీర్పులోనికి వెళ్లిపోయారు. వారి పట్టణము కాల్చివేయబడింది. వారు ఒకరు పిల్లలను ఒకరు తిన్నారు. ఈ రోజు వారు ప్రపంచమంతటా చెదిరిపోయిన ప్రజలుగా ఉన్నారు. ఈ వాక్యమును సజీవముగా చేయుటకు పరిశుద్ధాత్ముడు ఇంకను దేవుని యొక్క వాక్యమై ఉన్నాడని అది చూపుతున్నది. యేసుక్రీస్తు వ్యక్తి అయి ఉన్నాడు, మనిషి, దేవుడు. హల్లెలూయా. ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఆ యుగమునకు దేవుని వాక్యమును ప్రతిబింబించుటకు ఆయన శరీర రూపంలో ఉన్న దేవుడై ఉన్నాడు. ఆ యుగము దేవుని యొక్క వాక్యమును చూసినట్లు చేయుచున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు అదే అయ్యున్నాడు. వ్రాయబడిన వాక్యంపై దేవుని ఆత్మయ్యుండి ఈ యుగమునకు దానికై ఇది ప్రతిబింబించుటకు ఎవరినో కనుగొనుటకు వెతుకుచున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం యాక్యురేట్గా ఉన్నాడని రుజువు చేస్తాడు. పరిశుద్ధ యోహాను 14:12, నేను చేయి క్రియలు మీరునూ చేస్తారు. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. చూడండి, దానికయ్యేది ప్రతిబింబించుటకు దాని దారిని కనుగొనుటకు ప్రయత్నము చేస్తున్నది. వారు దాన్ని చేయలేకపోయారు. ప్రజలు ఎంతో ఎక్కువగా వారి సంఘ శాఖలను గూర్చి తలంచారు. వారు కలిగి ఉన్న చిన్న గూళ్లు అవే వారి సంఘములుగా పిలువబడ్డాయి. కాబట్టి వారు దాన్ని వినలేదు. కాబట్టి ఈ దినమున వారు అదే చేస్తారు, అదే కార్యము. మరలా సిలువేయుట పెంతకోసు దినమున పేతురు అన్నాడు, యెరూషలేములో యూదయలో నివాసముండు మనుషులారా, నా మాట వినండి. వీరు మద్యముతో మత్తులైన వారు కాదు. మీరు నిమ్మళంగా నిలిచి ఉన్నట్లయితే అది ఏమిటో నేను మీకు చూపిస్తాను. అతడు ముందుకు వెళ్లి వారికి వివరిస్తున్నాడు. వారు దీన్ని విన్నప్పుడు వారి హృదయముల్లో నొచ్చుకున్నారు. వారన్నారు, రక్షించబట్టుకు మేము ఏమి చేయాలి? దీన్ని స్వీకరించుటకు మేము ఏమి చేయాలి? నీ మాట సత్యమైనదని మేము ఒప్పించబడ్డాం. అతడు అన్నాడు, ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమును బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఎలయనగా ఇది మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, మన ప్రభు అయిన దేవుడు పిలిచిన వారందరికీ చెందును. ఇదే వారు తప్పక చేయవలసినది. మారు మనసు పొంది యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. ఈ రోజున రోమన్ కేథలిక్ సంఘము ఆ స్థానమును తీసుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మను దత్తత చేసుకున్నది. దానికి బదులుగా ప్రభురాత్రి భోజనము నాలుకును చాపి ఒక అప్పమును తీసుకునుట, యాజకుడు ద్రాక్షారసమును తాగుట, మీరు ఒక్కటిగా ఏకమై ఉన్నారు. పరిశుద్ధాత్మకు బదులుగా, ప్రభురాత్రి భోజనముకు బదులుగా పరిశుద్ధ ప్రభువు భోజనము అను పండుగ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రిత్వ బాప్తిస్మం ఇచ్చుట బైబిల్లో అది కనీసం వ్రాయబడలేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు. మూర్ఖులకు ఈ తరం వారికి మీరు దాన్ని చూపినప్పుడు పేతురు అన్నాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. నీవు దాన్ని వారికి చూపినప్పుడు వారేం చేస్తారు? దాన్ని ఎగతాళి చేసి వారంటారు, మా సంఘము ఆ విధంగా దాన్ని బోధించదు. అప్పుడు మీరు దోషులయ్యున్నారు. అప్పుడు ప్రజల నుండి దేవుని శక్తిని దూరంగా తీసివేయటం ద్వారా మీరు దోషులయ్యున్నారు. యేసు క్రీస్తును సిలువ వేసినందుకు మీరు దోషులయ్యున్నారు. దేవుని వాక్యమునే నీవు వారికి సిలువేయుచున్నావు. నీ సంఘంతో పాటు నిన్ను నీవు దోషిగా తీర్పు చేసుకునిచున్నావు. వారిని మృత్యువు వల్లలోనికి నడిపిస్తావు. గత ఆదివారము నేను ఆ సేవకుడి గురించి చెప్పి ఉన్నట్లుగా ఆయన అక్కడ ప్రజలతో ఉన్న మార్టిన్ లూథర్ కింగ్ అయి ఉన్నాడు. తినగా వారిని మరణపు ఉరిలోనికి నడిపించున్నాడు. ఓ ఎవరైనా ఒకరు ఆ మనిషితో మాట్లాడితే బాగుంటుంది, నేను మాట్లాడాలనుకుంటున్నాను. అది పైకి లేచున్న స్కూలులోని సమానత్వమును గుర్చి. చూడండి, లేక భేదం ఏమిటి? అయ్యో బాగుంది, ఒక మనిషి యొక్క రంగును బట్టి అతనితో సహవాసం చేయుటకు తగినంత హృదయం లేనప్పుడు వారు ఎలాగైనా దోషులుగా తీర్పు తీర్చబడి చనిపోయిన్నారు. ఈ దేశము వారికి హక్కునిస్తుంది, దానికి వ్యతిరేకంగా పోరాడవద్దు. వద్దు, ఎవరైనా ఐరిష్ వారితో, జర్మనీ వారందరితో, ఎవరితోనో సహవాసం చేయకూడదంటే అది ఎన్నడూ క్రైస్తవులను బాధించదు. వారు తిన్నగా ముందుకు కదులుతారు. ఆ మనిషి క్రైస్తవుడై ఉన్నాడు, ఒక సేవకుడు. దానికి వ్యతిరేకంగా ప్రజలను తిరుగుబాటు చేయటకు నడిపించకూడదు. అది లక్షల మంది చనిపోవటానికి కారణమవుతుంది. అది మరొక ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది, మరియు దాన్ని చేయుట అవమానకరమయ్యున్నది. అదే కార్యము ఇక్కడ తినగా సంభవించున్నది. ఖచ్చితంగా మరలా అదే కార్యము, అది సత్యము. చూడండి, ప్రజలు కేవలము సత్యము ఏమయ్యున్నదో కేవలము సత్యమును చూడగలిగినట్లయితే బాగుంటుంది. మా సంఘము దాన్ని నమ్మదు. మేము మరొక మార్గమును కలిగి ఉన్నాము. అది సరైన మార్గం కాదు, అది ఆ కార్యము కాదు. అతడు అన్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఇప్పుడు వారు దాన్ని చేయరు. ఓ, అలాగైతే వారు ఏం చేస్తారు? ఇప్పుడు అది వందల్లో కేవలము ఒక్కటి. బహుశా వెళ్ళగలిగినంత త్వరగా మనం దాని యొద్దకు వెళదాము. ఇప్పుడు రెండవసారి సిలువ వేయుట. అలాగైతే ఒక మనిషి తండ్రి కుమార పరిశుద్ధాత్మను అంగీకరించినట్లయితే వాక్యమునకు బదులుగా ఒక ఆచారము, పేరుకు బదులుగా విరుదులు. అతడు ప్రజలకు ఏమి చేస్తాడు? అతడు వాక్యం యొక్క ప్రభావములను ప్రజలకు సిలువ వేస్తాడు. మార్కు 16 కేవలము ఆ తరమునకు అన్నప్పుడు దేవుడు స్వయంగా తినక అక్కడే అన్నాడు. యేసు వారితో మాట్లాడుతూ అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మిన వానికి శిక్ష విధించబడును, మరియు నమ్మిన వారి వలన ఈ సూచనలు వెంబడిస్తాయి. ఎంత దూరము? ప్రతి దేశమునకు, ప్రతి ఆచారమునకు, ప్రతి భాషకు, ప్రతి తెగకు, ప్రతి ప్రజకు అదే సువార్త. నమ్మిన వారి వలన ఈ చూచిక్రియలు కనపడను. ఒక మనిషి దాన్ని బైబిల్లో నుండి కత్తిరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతడు సంఘమునకు సువార్త ప్రభావములను సిలువ వేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నామములో నేను మీపై నేరారోపణ చేస్తాను. ప్రభువును హత్య చేస్తున్నందుకు మీరు దోషులయ్యున్నారు. సంఘము ఆయన్ని ద్వేషించింది. ఎందుచేత? ఆయన వారి యొక్క దేవుడై ఉన్నాడు. వారు ఆయన్ని ద్వేషించి వారి మెస్సయాగా ఉండుటకు నిరాకరించారు. లేదండి, అలాంటి మెస్సయ వారికి అవసరం లేదు. ఈ రోజున సంఘం అదే చేస్తుంది. అది వాక్యమును నిరాకరిస్తుంది. అది వారికి అవసరం లేదు. వారు నమ్ముటకు బోధింపబడి ఉండిన సిద్ధాంతములకు అది వ్యతిరేకమయ్యున్నది. వాక్యము మెస్సీ అయి ఉన్నాడు. మీరు దాన్ని నమ్ముతారా? మంచిది. అలాగైతే వాక్యము యొక్క ప్రతిబింబం ఏమిటి? ఒక మెస్సీ యొక్క ప్రతిబింబమై ఉన్నది. అదే మన మధ్య పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఎక్కడ ఆయనకు ఒక దీపం దొరుకుతుందో దాని గుండా ప్రయత్నిస్తూ ఆయన తను తాను ప్రతిబింబించుకుంటున్నాడు. ఆయన వెలుగును దేని ద్వారా ఇవ్వగలడు? ఆచారములతో, తదితరములతో పొగబట్టినది కాదు. గుర్తుంచుకోండి, వారు లేచి తమ దివిటీలను చక్కబెట్టిరి, చిమినీలను కడిగారు. కాని అది చాలా ఆలస్యమైపోయింది. కాబట్టి ఈ చివరి దినముల్లో ఈ లూథరన్ వారు, ప్రెస్బిటేరియన్లు, మెథడిస్ట్ వారు పరిశుద్ధాత్మను పొందాలని ప్రయత్నము చేస్తుండగా ఒక మనిషి చూసినప్పుడు, ఎందుచేత? మీకు తెలుసా, వారు దాన్ని పొందలేదు. బాగున్నది, వారు భాషలతో మాట్లాడవచ్చు, పైకి కిందికి ఎగరవచ్చు. కాని ఏమి సంభవించిందో గమనించండి. ఇది ఒక కాలపు సూచన. అదేమనగా ఆమె పని అయిపోయింది. మనం అంతంలో ఉన్నాము. ఏ సమయంలోనైనా పైకి రమ్మని సంఘము సవాలు వింటుంది. ఆమెన్. సరిగ్గా ఖచ్చితంగా క్రమంలో ఉంచబడి ఉన్నది. ఆయన పని చేయగలిగే వారి గుండా పరిశుద్ధాత్ముడు యేసును ఒక యథార్థతగా చేస్తున్నాడు. తను తాను రుజువు చేసుకున్నాడు. కిందకు వచ్చి ఆయన చిత్రము తీయనట్లు దాన్ని చూపాడు. సైన్స్ దాన్ని తీసి దాని గురించి మాట్లాడినట్లు సమస్తము చేశాడు. ఆయన ఏమి చేస్తానని చెప్పాడో ఖచ్చితంగా రుజువు చేస్తున్నాడు. ఆయన ఏమి చేస్తానని చెప్పాడో ఖచ్చితంగా లేఖనానుసారంగా ఆ కార్యములనే చేస్తున్నాడు. ఇప్పుడు ఒక ఆచారం కాదు, లేక ఒక మనిషి తయారు చేసుకున్న ఆలోచన కాదు. ఎంతో రక్తము, అగ్ని, పొగ అలాంటి సరుకు కాదు. కాని లేఖనానుసారమైన మెస్సయా రుజువు. మనము ఎన్నో అనుకరణలు చేయవారిని అలాంటివి కలిగి ఉన్నాము. కాని అది కేవలం నిజమైన వాక్యం వాగ్గా ప్రకాశించినట్లు చేస్తుంది. అది సత్యము. ఆత్మ సంబంధమైన ప్రజలు తప్పు ఒప్పుల మధ్య తీర్పు చేయగలరు. చూడండి, ఆయనను నిరాకరిస్తారు. వారి మెస్సయాను నిరాకరించారు. మాకు ఆయన అవసరం లేదు. దాన్నే ఈ రోజు వారు చేస్తున్నారు. సరే, నేను అక్కడికి వెళ్లి వారి వలే ప్రవర్తించాలి. అది నాకు ఏమాత్రమూ అవసరం లేదు. మంచిది, అప్పుడు నీవు దాన్ని ఏమాత్రమూ కలిగిలేవు. చూడండి, ఇప్పుడు అదే. ఆయన సరైన వాడుగా గుర్తింపబడినప్పటికీ ఆయన వారికి అవసరం లేదు. వారు ఆయన్ని అసహించుకున్నారు. అది ఏమయ్యున్నది? వారి సంఘ కాపరులను పాములు అని మనం పిలుస్తాము. మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు సున్నం కొట్టిన సమాధులని ఆయన అన్నాడు. మీరు బయట కాలర్లు చుట్టుకుని లోపల చచ్చిన వాని ఎముకలతో ఉన్నారు. ఆయన వారిని గుద్దులు వేయకుండా వదలలేదు. ఒక అతి చిన్న గలలీయుడు, ఒక వడ్లవాని కుమారుడు, అయితే ఆయన వారితో కరుగ్గా వ్యవహరించాడు. ఆయన వారితో చెప్పాడు. ఆయన రాకను సూచించి యోహాను అన్నాడని తలంచవద్దు. అతడు వారి పట్ల బహు కరుగ్గా ప్రవర్తించాడు. అతడు అన్నాడు, ఇటు చుట్టూ వచ్చి అబ్రహాం మా తండ్రి అని చెప్పవద్దు. దేవుడు ఈ రాళ్ల ద్వారా అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడు. అవునండి, గొడ్డలు చెట్టు వేరును ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అవునండి, దేవుడు తన వాక్యంతో దృఢముగా, కఠినంగా, తీవ్రంగా ఉంటాడు. అవునండి, గమనించండి, యేసు లేఖనము ద్వారా రుజువు చేయబడ్డాడు. నా మాట మీకు వినపడుతుందా? లేఖనముల ద్వారా ఆయన మెస్సయా అయి ఉన్నాడని యేసు దేవుని చేత గుర్తించబడ్డాడు. అది నిజమేనా? కొన్ని నిమిషంలో పేతురు చేసిన నేరారోపణ యొద్దకు వెళదాము. అదియో లేక కాదో మీరు కనుగొంటారు. ఆయన దేవుడై ఉన్నాడని ఆయన క్షుణ్ణంగా గుర్తించబడ్డాడు. దేవుని కుమారుడని పిలువబడిన మనిషిలో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. అది సత్యము. ఆయన మెస్సీ అయి ఉన్నాడని ఆయన సరిగ్గా గుర్తింపబడి వాగ్దానం చేయబడిన వాక్యమును సత్యమని రుజువు చేశాడు. మోషే అన్నాడు, ఈ మెస్సీ వచ్చినప్పుడు ఆయన ఒక ప్రవక్తగా ఉంటాడు, మరియు ఈ కార్యములన్నీ సంభవిస్తాయి. ఈ చిన్న స్త్రీ బావి వద్ద ఎంతో మురికి స్థితిలో ఆమె ఉండి ఉన్నది. అది దేన్ని సూచిస్తుంది? ఆ దేవుడు ఈ చివరి దినముల్లో త్రోసివేయబడిన వారిని బయటకు లాగుతాడు. గుర్తుంచుకోండి, గత రాత్రి వివాహం వద్ద లేక వేరే సమయంలో నేను ఇక్కడ బోధించాను. వివాహపు విందునొద్ద వారన్నారు. వారు ఎలా చెప్పి ఉన్నారు, నేను ఒక గొప్ప విందు చేశాను, ఈ మనుషులందరినీ రమ్మని నేను ఆహ్వానించాను. వారిలో ప్రతి ఒక్కడూ సాకులు చెప్పాడు. నేను దాన్ని చేయలేను, ఎందుకంటే అది మా సిద్ధాంతములను నాశనం చేస్తుంది. నేను రాలేను. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఆమె నన్ను రానియదు. అయ్యో, అక్కడ ఒక సంఘంతో నాకు వివాహమైంది. నా తల్లి మెథడిస్టు లేక బ్యాప్టిస్టు లేక కేథలిక్, లేక నేను దాని కొరకు నిలబడలేను. ఆయన అన్నాడు, మీరు రానందున నా విందును మీరు రుచి చూడరు. కానీ బయటకు వెళ్లి వేశ్యలను, విభిచారులను, త్రాగుబోతులను అక్కడ ఎవరు ఉన్నప్పటికీ వారిని బలవంతం చేయండి, వారిని లోపలికి తీసుకుని రండి, నేను వారిని తిన్నగా చేస్తాను. నేను నా విందు సిద్ధపరిచాను. నా అతిథులకు బల సిద్ధం చేయబడింది. అక్కడ ఎవరో ఉండబోచున్నారు, వారు రాలేదు. ఆయన యూదులను ఖండిస్తున్నాడు. ఈ రోజు గురించి ఏమిటి? నేను ఒక ప్రెస్బిటేరియన్ను, నేను అది చేయలేను. నేను మెథడిస్టును, లూథరన్ను, నేను ఏకత్వపు వాడును, నేను ద్విత్వపు వాడును, నేను ఇది అయ్యున్నాను, నేను చేయలేను, నేను చేయలేను. అక్కడే నీవున్నావు. అలాగైతే నీవు అక్కడ ఉండవు. ఆయన ఖచ్చితంగా చెప్పింది అదియే మంచిది. ఆయన సరైన రీతిలో సత్యమని రుజువు చేయబడిన మెస్సయ వాక్యము, వాగ్దానం చేయబడిన వాక్యము సరైన రీతిలో సత్యమని రుజువు చేయబడింది. ఈ మెస్సయ ఎలా ఉంటాడో దేవుడు వాక్యంలో వాగ్దానం చేశాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా నిలబడ్డాడు. ఆయన వారితో అన్నాడు, నేను ఎక్కడ తప్పిపోయాను? ఒక మనిషిగా మీరు నన్ను నమ్మకపోయినట్లయితే నేను చేయు క్రియలను నమ్మండి. ఏలైనగా నేను ఎవరినో అవే చెబుతాయి. నేను మెస్సయానయ్యున్నానని అవే చెబుతాయి. మీరు నన్ను నమ్మగూరట్లేదు. కారణం, అక్కడ ఉన్న యోసేపును గుర్చి మీరు తలంచున్నారు. నేను అక్కడ చిన్న పాకలో జన్మించాను. నా పెంపుడు తండ్రి అక్కడ ఒక వడ్రంగి. ఆయన అక్కడ గల్లేకు వచ్చినప్పుడు వారు ఆయన ఒక రకంగా చేయాలనుకున్నారు. హే, ఇతనెవరు? ఇతనెవరు? ఈ మనిషి ఫలానవాడు కాదా? యోసే అను అతని సోదరులు ఇక్కడ లేరా? అతని సహోదరులు మనతో లేరా? మరీగా పిలువబడే ఆమె తల్లి కాదా? అతని తండ్రి పేరు యోసేపు కాదా? ఆయనకు ఏ సహవాసపు కార్డు లేదు. అతడు ఏ పాఠశాల నుండి వచ్చాడు? అతడు మీకు ఎక్కడ దొరికాడు? అతనికి ఏ నియామక పత్రములు లేవు. ఎలాగైనా అతడు ఎక్కడ వాడు? ఇతను మీకు ఎక్కడ దొరికాడు? ఆయన అభ్యంతర పడ్డాడని బైబిల్ చెప్పింది. అనేకమైన గొప్ప కార్యములు ఆయన చేయలేదు. ఆయన తన వీపును తిప్పి అక్కడి నుండి నడిచి వెళ్లిపోయాడు. ఒక ప్రవక్త తన సొంత ప్రజల మధ్యలో తప్ప ఎక్కడనూ గౌరవింపబడకుండా ఉండడు. చూడండి, తన సొంత దేశంలో, గమనించండి, లేక తన సొంత దేశంలో తప్ప సరైన రీతిలో సత్యమని రుజువు చేయబడిన మెస్సయాగా ఆయన అక్కడ ఉన్నాడు. తన సొంత ఘనతను తీసుకోలేదు. ఆయన అన్నాడు, నా తండ్రి మొదటి నాకు చూపించితేనే తప్ప నా అంతటి నేను ఏమీ చేయను. అది మెస్సయా కాదా అని అడుగుతూ ఆయన వారిని సవాల్ చేశాడు. ఆ దిగజారిన చిన్న స్త్రీ దాన్ని చూసి గుర్తించి ఉన్నది. ఆమెకు ఏ అధికార పత్రములు లేవు. ఆమె నిజానికి అనైతికంగా ఉన్నది. ఎవరూ దాన్ని గుర్తించరు. దేవుని చట్టములు దాన్ని ఖండిస్తాయి. కానీ ఆమె అనైతికంగా ఉన్నది. చూడండి, నీవు ఏమై ఉన్నావో దాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తెచ్చడు. ఆయన సంతోషిస్తాడు. నీవు ఎంత పెద్దవాడువో లేక ఎంత చిన్నవాడువని నీకు తీర్పు తెచ్చడు. నీవు ఎలా ఉండగోరుచున్నావో దాన్ని బట్టి నీ హృదయమునకు ఆయన తీర్పు తీర్చుతాడు. ఆమెకు ఆ సరుకు అవసరం లేదు. ఇది ఆమె ముందు ప్రకాశించినప్పుడు ఆమె కోరుకున్నది అది. అప్పుడు ఆమె ఏమై ఉండి ఉన్నదో లెక్క కాదు. ఆమె వచ్చుటకు సిద్ధపడింది. చూడండి, దేవుడు హృదయమును బట్టి తీర్పు తీరుస్తాడు. మనిషి వెలుచూపును బట్టి తీర్పు తీరుస్తాడు. దేవుడు హృదయంలోని చూస్తాడు. ఆమె ఏమయ్యుండెనను లెక్క కాదు. ఆ వెలుగు ప్రకాశించింది, అది పరిష్కారమైంది. ఆమె నిత్యజీవం యొక్క సారమును పట్టుకుంది. ఓ అయ్యో, ఇది నాకు ఎంత సంపన్నంగా ఉన్నదో. అది సత్యమై ఉన్నదని చూచుట మరియు ఎరుగుట. నేను దీనితో నిలబడతాను, నేను చేస్తాను. అదిగో దేవుని గొప్ప కాలం యొక్క ఆయుష్కాంతపు టేప్పై ఉన్న నా స్వరమును ఆయన పైకి లేపుతాడు. మరియు అది చివరి దినమున ఈ తరమును దోషులుగా తీర్పు తీర్చుతుంది. ఏలైనగా అది ఆయుష్కాంతపు టేప్పై ఉన్నది. అలాగైతప్పుడు అది నిత్యమైన టేప్ మీద ఉంటుంది. అది సత్యము. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని ఈ తరము బోధకులను దోషులుగా తీర్పు తీర్చుతుంది. ఆయన ఇంకను యేసుక్రీస్తయ్య ఉన్నాడని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని దాని ప్రత్యక్షత సరిగ్గా గుర్తించబడింది. దేవుని వాక్యము ద్వారా నేను వారిపై నేరారోపణ చేయుచున్నాను. త్వరగా నేను మరొక వాగ్దానము దగ్గరికి వెళ్లాలి. ఏలయనగా మనకింకా 15 నిమిషములున్నాయి. అక్కడే వారున్నారు. ఏమిటి? అయ్యో, కల్వరి. మరియు మూడవదిగా వారు ఆయన్ని సిలువు వేశారు. వాగ్దానం చేయబడిన దేవుని వాక్యమును ప్రత్యక్షపరచబడుటను గుర్తించకుండా వారు ఆయన్ని సిలువు వేశారు. ఎందుకు ఆ మనిషిని వారు సిలువు వేశారు? మీరు దాన్ని ఊహించగలరా? ఒక నిమిషం నన్ను వెనక్కి వెళ్ళనివ్వండి. ఆ ప్రజలు అలాంటి మనిషిని ఎలా సిలువు వేశారు? మరీ వలె దావీదు యొక్క ఇంటి అధిపతి అను పుస్తకమును ఒకప్పుడు నేను చదివాను. అది ఇంగ్రహం ద్వారా వ్రాయబడింది. డాక్టర్ ఇంగ్రహం అద్భుతమైన గ్రంథం. అది ఒక డ్రామా అయి ఉన్నది. పాక్షికంగా సత్యముగా ఉండవలసినది. కొన్ని పాత చేవ్రాతలు ఆ దీనా అను పేరు కలిగిన స్త్రీ తీసివేసుకున్నది. ఆమె పాలస్తీనాకు వెళ్లి అక్కడి నుండి ఐగుప్తులోని ఖైరోకు వెళ్లింది. అది ఆమె విద్యను పూర్తి చేయటానికని నేను నమ్ముతాను. ఆమె క్రీస్తు కాలంలో అక్కడ ఉన్నది. ఆమె తన తండ్రికి తిరిగి వ్రాయవలసి ఉండెను. మీరు దాన్ని తీసుకుని చదివినట్లయితే అది ఎంతో మంచిది. దావీది యొక్క ఇంటి అధిపతి అదే మనిషి అగ్నిస్తంభం అనే పుస్తకాన్ని వ్రాశాడు. దాని నుండి శిష్యులు డెమిల్ హదాగ్నిలు తీసుకున్నాడు. ఈ గ్రంథంలో మనం కనుగొనేదేమంటే ఆ దీనా తిరిగి వ్రాసింది. ఆమె అన్నది, సిలువేయబడిన దినమున మగ్ధలేని మరియా ఆమె నుండి ఆయన 7 దయ్యములను వెడగొట్టాడు. ఆమె జనసమూహం ముందుకు పరిగెత్తుకుని వెళ్లి అన్నది, ఆయన ఏమి చేశాడు? ఆయన ఏమి చేశాడు? కేవలం రోగులను స్వస్థపరిచి చెరసాల్లో ఉన్న వారిని విడుదల చేశాడు. మంచి చేయడు తప్ప ఆయన ఏమి చేశాడు? ఎవరైనా దాన్ని చెప్పండి. ఒక మనిషి ఆ ప్రాంగణము గుండా ఈ వైపు నుండి ఆ వైపు వరకు తిన్నగా ఆమెను చరుపులు వేసుకుంటూ వెళ్లాడు. అతడు అన్నాడు, మీ యాజకుల ముందు ఆ పనికిరాని స్త్రీని మీరు నమ్ముతారా? అక్కడే నీవున్నావు. చూడు, ఆయన ఏమి చేశాడు? ఆయన ఏమీ చేయలేదు. మీరెందుకు ఆయన్ని సిలువు వేస్తారు? ఎందుకు? ఎందుకు? కారణం ఆయన ఎవరై ఉన్నారో వారు గుర్తించలేదు. ఈ రోజున అదే సంగతి. ఈ దినమున ప్రజలు, బోధకులు, అధునాతన ఉపదేశకులు అది ఒక మాంత్రిక విద్య అని, లేక దెయ్యమని, మనస్తత్వ శాస్త్రమని, లేక ఏదో తమాషా అని, లేక ఏదో ఎత్తుగాడని, అది ఎంతో ఆధారము లేనిదని ప్రజలు నమ్మునట్లు చేస్తారు. చివరకు ప్రజలు అది ఈ దినమునకు దేవుని వాక్యం యొక్క సత్యమైన రుజువని గుర్తించలేకపోయారు. ఇది చివరి దినము సూచనలు. సంఘములు నీవు వారి సంస్థ చెందకపోయినట్లయితే వారంటారు, ఆ బాగుంది, అది ఏదో తయారు చేసుకున్నది, అది ఒక తమాషా అంటారు. సరే, ఫలానా ఫలానా వారిని ఈ క్రింద చూడండి. కాని నిజమైన దాన్ని తమాషాని ఒక్కసారి వారిని రుజువు చేయమనండి. అది తప్పు అని ఒక్కసారి వారిని రుజువు చేయనివ్వండి. వారు దాన్ని చేయలేరు. అది ఎన్నడూ తప్పుగా ఎరగబడి ఉండలేదు, మరియు ఎన్నడూ తప్పుగా ఉండదు. కారణము అది దేవుని వాక్యమై ఉన్నది. చూడండి, కాని వారు దాన్ని చూపాలనుకుంటారు. వారు అనుకుంటారు, అతడు గొప్ప పేరున్న మనిషి అయితే బాగుంటుంది. ఎందుకంటే వీళ్లు ఒక చిన్న గుంపు, వీళ్లు ఒక విధంగా వెలివేయబడిన వారు. సరే, ఆ వ్యక్తిని మేము సంఘములో నుండి బయటికి నెట్టివేశాము. చూడండి, వారు ఇది వరకు మా గుంపుకు వచ్చేవారు, కాని వారు ఆ గుంపుతో వెళ్లారు, ఈ గుంపుతో వెళ్లారని అంటారు. మీరు చూడండి, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు అది ఏమయ్యున్నదో అది ఎవరో చూస్తారు. బాగుంది, అలాంటివి నేను లెక్క చేయను. పేతురు, యాకోబు, యోహాను గుర్చి వారు ఆ విధంగానే మాట్లాడారు. ఒక విద్య లేని పామరుడు, తెలివి లేనివాడు అని వారు అన్నారు. కాని ఆ సమయం నుండి ఏదో సంభవించి ఉన్నదని వారు గమనించవలసి వచ్చను. వారు యేసుతో ఉన్నవారు అదే వ్యత్యాసం చేసి ఉన్నది. చూడండి, వారు దాన్ని చేశారు. ఎందుకంటే ఆయన ఎవరై ఉన్నారో వారికి తెలియలేదు. ఆ దినమున దేవుని వాక్యం యొక్క రుజువు నిలబడి ఉన్నదని వారు గ్రహించలేదు. ఒక దినమున అది బాగానే ఉన్నది, ఆ నియమములు వాటిని పాటించుట ఒక దినము కొరకై ఉన్నది. కాని వారు పాటించున్న అవే నియమములు. అక్కడ ఒక మనిషి తప్పక ఉంటాడని, ఆయన వస్తాడని ఒక కాలం కొరకు అవి వ్రేలు చూపినవి. వారు ఈ భాగమును కలిగి ఉన్నారు, కాని మరొక భాగమును వారు తీసుకోనలేదు. అదే కార్యం, దాన్నే ఇప్పుడు వారు చేస్తున్నారు. వారు సంఘమును కలిగి ఉన్నారు, వారు యేసునందు విశ్వాసం ఉంచామని అలాంటి ఉంటారు. కాని మనం జీవించున్న గడియను నిరాకరిస్తారు. ఇంకా ఆ పాత సామెతను వెనక్కి తెస్తారు. ఆయన ఏమి చేశాడో దాన్ని బట్టి మనిషి ఎల్లప్పుడూ స్తుతిస్తాడు. ఆయన ఏమి చేయబోతున్నాడో ముందుకు చూస్తూ ఉంటాడు. కాని ప్రస్తుతము ఆయన చేయుచున్న దాన్ని గుర్తించడు, మరియు దాని ద్వారానే అతడు నిందించబడతాడు. చూడండి, దేవుడు ఆశ్చర్యకరుడని, ఆయన ఎంత గొప్పవాడై ఉన్నాడో అని వారు తెలుస్తారు. ఆయన ఏమి చేయబోతున్నాడో, ఆయన రాబోతున్నాడని, ఒక దినమును ఎత్తబొట్టు ఉంటుందని, మనము గృహమునకు వెళ్లిపోబోతున్నామని తెలుస్తారు. ఆయన ఈ సమయంలోనే ఈ సూచనలను, అద్భుతములను తినగా చేస్తాడని వారు నిరాకరించున్నారు. మొత్తమును తప్పిపోతున్నారు. గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపినట్లయితే ఏసన్నాడు, వారిద్దరు గుంటలో పడతారు. ఈ చివరి దినముల్లో దేవుడు మన కన్నులు తెరవాలని దేవునికి ప్రార్థించండి. మంచిది. ఇప్పుడు దాన్నే ఈ రోజున అదే కార్యమును వారు చేస్తున్నారు. ఆయన్ని ఎరుక్కుండా అదే దేవుణ్ణి నిరాకరించు సిలువ వేస్తున్నారు. ఆయన్నే నిరాకరించున్నారు. ఆయన నిరాకరించడం ద్వారా ఈరోజు వారు చేస్తున్న కార్యములు అవే. వారు ఆయన మరలా ఖచ్చితంగా సిలువేయట్లేదు, కానీ వారు పరిశుద్ధాత్మను దూషించున్నారు. పరిశుద్ధాత్మను వారు ఎలా దూషించున్నారు? వారు దాన్ని చేయటం ద్వారా. ఎలా వారు ఆయన్ని ఎలా దూషించారు? ఆ వెనుక ఎలా? అప్పుడు వారు ఆయన దూషించలేకపోయారు. అది ఇంకనూ రాలేదు. వారు యేసును బేల్జిబూబ్ అని పిలిచారు. ఆయనను బేల్జిబూబ్ అని పిలిచారు. ఎలాగా? ఆయన వారి యొక్క హృదయ రహస్యములను ఎరిగి ఉన్నాడు. ఇది దయ్యమని వారన్నారు. మరొక మాటలో ఆయన ఒక జాతకం చెప్పేవాడన్నారు. జాతకం చెప్పుడు ద్వారా ఆయన దీన్ని చేశాడన్నారు. ఆయన దయ్యము కాక ఇంకెవరూ కాదు. చూడండి, 400 సంవత్సరములలో వారికి ఒక ప్రవక్త లేడు. వారు దానిలో నుండి పెరిగి చేశారు. చూడండి, వారు వారి నియమములు కలిగి ఉన్నారు. ఇది బేల్జిబూబ్ అని వారన్నారు.
యేసన్నాడు,
దాన్ని బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు నీవు ఒక్క మాట మాట్లాడినా అది ఎన్నడూ నీకు క్షమించబడదు. గుర్తుంచుకోండి, ఏ విధముగాను కనికరం లేదు, కనికరం చూపబడదు. ఆత్మ ద్వారా సత్యమైన రుజువు చేయబడిన దేవుని వాక్యమును, దేవుని ఆత్మను నీవు దూషించినప్పుడు చూడండి, వాక్యం ఆ రీతిగా చెబుతుంది. ఆత్మ దాన్ని సత్యమని రుజువు చేసింది. నీవు దాన్ని అపవిత్రాత్మ అన్నప్పుడు నీవు కృప మరియు తీర్పునకు మధ్య గీతను దాటివేశావు. అది ఎన్నడూ క్షమించబడదు. ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారుని దూషించుచున్నందుకు, సిలువ వేయించున్నందుకు దోషులుగా ఉన్నారని, ఆ కారణం బట్టి నేను ఈ తరంపై నేరారోపణ చేస్తాను. చివరి దినముల్లో ఇలాగ ఉంటుందని ప్రవక్తలందరి చేత, క్రీస్తు చేత స్వయంగా వాగ్దానం చేయబడింది. నోహు దినముల్లో జరిగినట్లుగా, సుదోమ దినముల్లో జరిగినట్లుగా ఉంటుంది. దూషించుట, అది దేవుని ప్రజలకు దేవుని కుమారుని తాజాగా సిలువ వేయుట. ఆయనది సత్యమని రుజువు చేసిన వాక్యము, దానికి వ్యతిరేకంగా ఒక్క మాట ఎన్నడూ క్షమించబడదు. అలాగైతే నీవు ఇప్పుడు ఏమి చేయబోతున్నావు? నీవు ఎక్కడ నిలబడబోతున్నావు? వారు దోషులుగా తీర్పు తెచ్చబడ్డారు. కేవలం దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబట్టు కొరకు కనిపెడుతున్నారు. అది వారిని ముక్కలుగా చేస్తుంది. సత్యమును రుజువు చేయబడిన దేవుని వాక్యం కంటే ఎక్కువగా వారు సంఘ శాఖలను, మానవ కల్పితమైన సిద్ధాంతమును ప్రేమించున్నారు. ఈ తరము ప్రజలు, ఓ దీని కొరకు నాకు ఎక్కువ సమయం ఉంటే బాగుంటుంది. చూడండి, ఈ తరం, ఈ ప్రజలు దేవుని ప్రత్యక్షతను నిరాకరించున్నారు. కాని అపోస్తలు నడిచిన ప్రత్యేకమైన మార్గంలో మనం నడుస్తున్నాం. దేవా, నీవు చెబుతావు, సరే ఇతరులు కూడా దాన్ని చెబుతారు. దేవుడు దాన్ని రుజువు చేస్తాడు. యేసన్నాడు, ఆ కార్యములు నన్ను గూర్చి మాట్లాడకపోయినట్లయితే అప్పుడు ముందుకు వెళ్లి దాన్ని నేనే చెబుతున్నానని చెప్పండి. కాని ఆ క్రియలు మాట్లాడుచున్నట్లయితే మీరు ఆ క్రియలను నమ్ముట మంచిది. చూడండి, ఏలయనగా అది ఆగడియే. ఆయన అన్నాడు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనక నేడు గాలివాను వచ్చుననియు, సాయంకాలమున ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురీదనియు చెప్పుదురు. ఆకాశముల వైఖరిని మీరు వివేచింపగలరు, కాని ఈ కాలం యొక్క సూచనలను మీరు వివరించలేరు. దాని గురించి మీకు ఏమీ తెలియదు. మీరు దేవుణ్ణి ఎరిగి ఉంటే నా దినమును మీరు ఎరిగి ఉండేవారు. వారన్నారు, నీవు నీపై ఎక్కువ తీసుకొనిచున్నావు, నిన్ను నీవు దేవునిగా చేసుకున్నావు. వారు ఆయన సిలువ వేశారు. ఈ దినమున పరిశుద్ధాత్ముడు మూడో వ్యక్తి కాదు, అది స్వయంగా దేవుడయ్యున్నాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక జీవితమును ఆయన గుండా ప్రతిబింబించుటకు మానవ శరీరంలో ప్రత్యక్షపరచబడ్డాడు. శరీరధారిగా మారిన అదే వాక్యమును వారు సిలువ వేస్తారు. మీకు అర్థమైందా? ఈ దినమున క్రీస్తును సిలువ వేయటం ద్వారా ప్రజల మధ్య దేవుని కుమారుని ప్రత్యక్షతను, సత్యమనే రుజువును నిరాకరించుటే. ఆయన వాక్యము ద్వారా ఆయన కార్యములు ఈ దినమున సంభవించుట. చూడండి, ఇప్పుడు ఆయన అదే దేవుని యొక్క కుమారుడై ఉన్నట్లయితే అదే రుజువుగా, అదే రీతిగా ఉండవలసి ఉన్నాడు. ఎలయనగా పరిశుద్ధ యోహాను 14:12 ఆయన అన్నాడు, నేను చేయి క్రియలు మీరును చేస్తారు. హెబ్రీ 13:8 ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మీరు నాలో నిలిచి ఉన్నట్లయితే, యోహాను 15:5 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అవునండి, గుర్తుంచుకోండి, దాన్ని చేసిన వారు చాలా భక్తిగల ప్రజలు. వారు బయట వారు కాదు, వారు ఆ దినమునయున్న భక్తిగల ప్రజలు. అదే ఈ రోజున చేస్తున్నారు. వారు భక్తిగల ప్రజలై ఉన్నారు. అదే సిలువ వేయుట, ఈ రోజున అదే కార్యం. త్వరగా అలాగైతే ఇప్పుడు వారు ఆయన సిలువ వేశారు. నిశ్చయముగా అప్పుడు వారు బయలుపరచబడిన దేవుని వాక్యమును త్రోసివేశారు. వాక్యమునకు బదులుగా వారి ఆచారములను అంగీకరించున్నారు. ఈ రోజున అదేనా వారు చేస్తున్నది? దాన్నే వారు ఖచ్చితంగా చేస్తున్నారు. ఆయన వాక్యమై ఉన్నాడు, మరియు వారు వాక్యమును నిరాకరించారు. ఆ విషయమే మీరు తప్పిపోవద్దు. ఈ విషయమును నేను మీరు తప్పిపోవద్దు అని నేను కోరుచున్నాను. ఆయన వాక్యమై ఉన్నాడు. వారు ఆయన్ని నిరాకరించినప్పుడు వారు వాక్యమును నిరాకరించారు. వారు ఆయన నిరాకరించినప్పుడు వారు చివరిగా ఆయన్ను సిలువ వేశారు. వారు దాన్నే ఈ రోజున చేసి ఉన్నారు. వాక్యమును నిరాకరించారు, వారి ఆచారములను అంగీకరించారు, వారి సంఘం ముందు బాహాటముగా పరిశుద్ధాత్మ పనిచేయటను సిలువు వేశారు. వారు దోషులై ఉన్నారు. యేసుక్రీస్తు నామములో నేను వారిపై నేరారోపణ చేస్తాను. 15 సంవత్సరములుగా ఈ దేశమంతటా ఆయన కదులుటను నేను చూశాను. వారింకనూ వారి ఆచారములను పట్టుకుని ఉన్నారు. వారు దోషులు. వాక్యమును తీసుకుని వచ్చిన సంఘమును తీసుకుని సంఘములన్నీ ఏకమై పెంతకోస్తు వారి మధ్యలో మిగిలిన వారందరి మధ్యలో ఒక గొప్ప సహోదరత్వమును తయారు చేశారు. అలాగ చేయడం ద్వారా వారు దాన్ని నిరాకరించారు. దాన్ని క్రిందకు తోసివేసి దాన్ని ఎగతాడు చేసి ఇప్పుడు దాన్ని సమస్తమైన మాటలతో పిలిచారు. ఇప్పుడు ఒక సంఘ సమాఖ్య ద్వారా దయ్యము యొక్క ప్రణాళిక ద్వారా లోనికి వచ్చి ఇప్పుడు మేము వస్తాము, నూనెను కొంటాము అని చెబుతారు. వారు త్రోసివేయబడ్డారు. వారు యేసును సిలువ వేసినందుకు దోషులై ఉన్నారు. నీవు దాన్ని దేవుని షరతుల ప్రకారం తీసుకోము, లేనిచో నీ షరతులు పనిచేయవు. చూశారా, వారి ఆచారముల కొరకు ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమును నిరాకరించారు. దాన్నే ఈ రోజు వారు చేస్తున్నారు. ఆయన వాక్యమై ఉన్నాడు. యోహాను పరిశుద్ధ యోహాను 1:13 ఎందు చెబుతుంది, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు వారు ఆయన తాజాగా సిలువ వేస్తున్నారు. దాన్ని మనం చేయగలమని బైబిల్ చెప్పింది. మీకు తెలుసా, మీలో ఎంతమంది ఇంకా కొంచెం చదవాలనుకుంటున్నారు? మీరు ఇంకా ఒక 15 నిమిషం నాకు ఇస్తారా? 1 నిమిషం, ఆ పైకి తిప్పుదాము. తాజాగా సిలువ వేయుట. ఇప్పుడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం కొంచెం చదువుదాము. హెబ్రీ 6వ అధ్యాయంలో దేవుని కుమారుని తాజాగా సిలువ వేస్తున్నట్లయితే మనం చూద్దాము, అది సంభవిస్తుందేమో చూద్దాము. ఆయన రెండవసారి నీవు సిలువ వేయలేవు అని నీవు అంటావు. మనము దాన్ని చేయగలమో లేదో కనుగొందాము. దేవుని యొక్క వాక్యము సత్యమయ్యున్నది, అది నిజమేనా? అది హెబ్రీ 6వ అధ్యాయము 1వచనం. క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమౌటుకు సాగిపోదుము. కాబట్టి నిజీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందరి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాదిని మరలా వేయక దేవుడు సెలవిచ్చిన ఎళ్ళ మనము అలాగు చేయదుము. చూడండి, ఇవన్నీ పరిపూర్ణంగా అవసరమై ఉన్నవని పౌలు ఎరిగి ఉన్నాడు. బాప్తిస్మములు, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, రెండవ రాకడ, ఇవన్నీ అవసరమయ్యున్నవి. అవి పరిపూర్ణంగా సత్యమయ్యున్నవి. ఇప్పుడు గమనించండి, ఏలయనగా అది అసాధ్యమయ్యున్నది. ఈ ఒక్క వచనం నాతో చదవండి. నాతో కలిసి మీరు 4వ వచనం చదవాలని నేను కోరుచున్నాను. ఏలయనగా ఒకసారి వెలిగించబడిన తరువాత మరలా వారిని నూతన పోచుట అసాధ్యము. పరలోక సంబంధమైన వరమును రుచూసి పరిశుద్ధాత్మలో పాలివారైన వారు దేవుని దివ్యవాక్యమును రుచూసిన తర్వాత రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము. తప్పిపోయిన వారు మారు మనసు పొందినట్లు వారిని నూతన పరచుట అసాధ్యము. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసి బాహాటముగా ఆయన్ను అవమానపరుచున్నారు. ఇప్పుడు అది నా మాట లేక ఆయనదా? అనుభవ జ్ఞానమునకు వచ్చిన మనిషి, గుర్తుంచుకోండి, వారు ఎన్నడూ దాన్ని పొందలేదు. వారు సరిహద్దు విశ్వాసులై ఉన్నారు. దేవుని వాక్య జ్ఞానంను మనం పొందిన తర్వాత, చదువుట ద్వారా, దాన్ని చూచుట ద్వారా నీవు జ్ఞానమును పొందిన తర్వాత, తరువాత దాన్ని నిరాకరిస్తే అప్పుడు నీవు ఎన్నడైనా రక్షణ పొందుట అసంభవం. ఇప్పుడు నీవు దాన్ని చదువుతావా? చూడండి, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కొంచెము నీకు అర్థమైనదా? ఆమెకు ఎన్నడూ అర్థం కాలేదు. అది బయటికి వెళ్లిన అవిశ్వాసుల వలె ఉన్నది. అదే ప్రయాణం యొక్క మాదిరి అయి ఉన్నది. ఈ 3వ నిర్గమనము మిగిలిన వారికి సరిగ్గా ఒక మాదిరిగా ఉన్నది. చూడండి, వెనుకకు చూడండి. 1 నిమిషంలో నన్ను మీకు ఒక దాన్ని చొప్పనివ్వండి. ఆ భావనను మన్నించండి. చూడండి, ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కరు చొప్పున ఇస్రాయేలు 12 మందిని బయటికి తీశారు. వారిని తీసుకుని సరిహద్దు అంచున వారిని ఉంచి రాబోవు మంచి కార్యములను వారికి చూపారు. ఒక్క నిమిషం, నన్ను మీకు ఒక దాన్ని చూపనివ్వండి. వారు వెనుకకు వచ్చి మనము దాన్ని చేయలేమని ఫిర్యాదు చేశారు. కాని అక్కడ 12 మందిలో ఇద్దరు, యెహోషువ మరియు కాలేబు, వారు వాక్యమును చూశామని చెప్పారు. అది మనదై ఉన్నదని దేవుడు చెప్పాడు. దాన్ని తీసుకున్నట్లకు మనకు శక్తి చాలు అన్నారు. అది నిజమేనా? అది ఏమయ్యున్నది? సరిహద్దు విశ్వాసులు. నిజానికి వారు సంఘములో పుట్టి ఉన్నారు. వారు ప్రజల యొక్క నాయకులై ఉన్నారు. చెప్పాలంటే వారు బిషప్పులై ఉన్నారు. దేవుని వాక్యము సత్యమని చూపబడిన స్థలమునకు వారు నడిచి వెళ్లారు. అక్కడ దేశమున్నది. వారు ఎన్నడు అక్కడ ఉండి ఉండలేదు. అది అక్కడ ఉన్నదని వారికి తెలియదు. కానీ అది అక్కడ ఉన్నదని చూసేందుకు వారు అక్కడికి వచ్చారు. అది అక్కడ ఉన్నది. యెహోషువ మరియు కాలేబులు పైకి వెళ్లి వారు తినున్నట్లుగా కొన్ని ద్రాక్ష గెల్ల తెచ్చారు. ఆ మంచి దేశమును వారు రుచి చూశారు. తరువాత తిరిగి వెనక్కు వెళ్లి వారు అన్నారు, మేము దాన్ని చేయలేము. చూసారా? మేము దాన్ని చేయలేము. యేసుక్రీస్తు కాలంలో అదే గుంపు అక్కడున్నారు. రబ్బీ, నీవు దేవుని నుండి పంపబడిన బోధకుడు అని మేము ఎరుగుదుము. చూడండి, సరిహద్దు వారు, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడు అని మేము ఎరుగుదుము. నీవు చేయు కార్యములు ఏ మనిషి చేయలేడు. అక్కడ దేవుడు ఉండాలని మేము గుర్తిస్తాము. ఎందుకు వారు దాన్ని అంగీకరించలేదు? ఎందుకు వారు దాన్ని తీసుకోనలేదు? సరిహద్దు విశ్వాసులు, సరిహద్దు విశ్వాసులు. మూడవ నిర్గమంలో వారిక్కడ ఉన్నారు. అదే సూచన, అదే ప్రత్యక్షత, అదే క్రీస్తు, అదే పరిశుద్ధాత్మ, అవే కార్యములు, అదే దేవుడు, అదే వర్తమానము. వారు దాన్ని తీసుకోనలేదు. వారి సహవాస కార్డును వారు వదులుకొనవలసి ఉంటుంది. అది ఏమిటి? వారు సత్యమును గూర్చిన జ్ఞానము కలిగి ఉన్నారు. అది పరిపూర్ణంగా సత్యమయ్యున్నదని వారు చూసి ఉన్నారు. వారు దాన్ని కాదనలేరు. వార్తాపత్రికలు సాక్ష్యమిస్తున్నాయి. వారు దాన్ని చూసి ఉన్నారు. చిత్రములు, వార్తాపత్రికలు, రుజువులు, చనిపోయిన వారు తిరిగి బ్రతుకుట, రోగులను గూర్చిన వైద్యుల యొక్క ధ్రువపత్రాలు, అది ఆయనయ్యున్నాడని వారు చెప్పవలసి ఉండెను. ముందుగా చెప్పబడిన సంగతులు, వాటిలో ఒక్కటి కూడా సంవత్సరములన్నిటికుండా తప్పిపోలేదు. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా తూచా తప్పకుండా నెరవేరియున్నది. అది దేవుడని తప్ప వారు మరేమీ చెప్పలేరు. కాని వారు దాన్ని అంగీకరించలేరు. చికాగో పట్టణంలోని సేవకుల గుంపు దరిదాపుగా 300 మంది ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందవలసి ఉన్నది. వారు ఎక్కడున్నారు? వెల ఎంతో గొప్పదిగా ఉన్నది. వారు దాన్ని చేయలేరు. అదేమిటి? బైబిల్ చెప్పింది. వారు దాన్ని చేసినప్పుడు వారు ఏమి చేస్తున్నారు? కృప మరియు తీర్పునకు మధ్య తమను తాము వేరు చేసుకొనిస్తున్నారు. ఓసారి వెలిగింపబడిన మీదట అది అసాధ్యము. దాన్ని చూచుటకు వారు తేబడి ఉన్నారు. మరియు సత్యమును గూర్చిన జ్ఞానము కలిగి ఉన్నారు. దేవుని మంచి వాక్యమును రుచిచూచారు. వారు దాని నుండి వెనుకకు వెళితే వారు తమను తాము అక్కడ నూతన పోచుకున్నట్టు అసాధ్యం. వారంటారు, ఇప్పుడు బాగుంది, అవును, నేను చేస్తాను. ప్రెస్బిటేరియన్ వారైన మీరు, మెథడిస్ట్ వారైన మీరు, బాప్టిస్ట్ వారైన మీరు, లూథరన్ వారైన మీరు, ఫుల్ గాస్పుల్ బిజినెస్ మెన్స్ సరుకు వారు లోనికి వస్తున్నామని చెబుతున్నారు. వర్తమానమును తులసివేస్తున్నారు. మీ సంఘము దాన్ని చేస్తుంది. అక్కడ కొందరు వ్యక్తులున్నారు నిశ్చయంగా, కాని సంఘం కాదు. దాన్ని పొందుటకు నీవు సంఘం నుండి బయటకు రావలసినది. చూడండి, అది సత్యము, వ్యక్తులు సరియే. కాని ప్రెస్బిటేరియన్ సంఘము దాన్ని స్వీకరించబోతున్నదని మీరు తలంచినప్పుడు వారందరూ వారి పత్రములను అక్కడ తీసుకుని వెడతారని దాన్ని ఎన్నడూ తలంచవద్దు. మెథడిస్ట్ వారైన మీరు దాన్ని చేయబోతున్నారని మీరు తలస్తారా? నీవెన్నడూ దాన్ని చేయలేవు. త్రిత్వవాదులైన మీరు ఎన్నడైనా యేసుక్రీస్తు నామమును స్వీకరించి మీలో ప్రతి ఒక్కరు బాప్తిసం పొందుతారని మీరు తలంచున్నారా? మీరు ఎన్నడూ దాన్ని చేయలేరు. మీరు ఎన్నడూ దాన్ని చేయలేరు. కానీ కొందరు వ్యక్తులు బయటకు వచ్చి దాన్ని చేస్తారు. అది నిజము. అదే ఆయన రాకడ యొక్క గుర్తై ఉన్నది. కాని సత్యమును చూసిన ఆసంగము వారి యొక్క సమాఖ్యలలో దాన్ని నిరాకరించినది. అది అసాధ్యము అన్నారు. అలాగైతే యేసుక్రీస్తును సిలువ వేసినందుకు వారు దోషులై ఉన్నారు. త్రిత్వవాదులైన మీరు ఎన్నడైనా యేసుక్రీస్తు నామమును స్వీకరించి మీలో ప్రతి ఒక్కరు బాప్తిసం పొందుతారని మీరు తలంచున్నారా? మీరు ఎన్నడూ దాన్ని చేయలేరు. మీరు ఎన్నడూ దాన్ని చేయలేరు. దాన్ని కొందరు వ్యక్తులు బయటకు వచ్చి దాన్ని చేస్తారు. అది నిజము. అది ఆయన రాకడ యొక్క గుర్తయ్యున్నది. కాని సత్యమును చూసిన సంఘములు వారి యొక్క సమాఖ్యలలో దాన్ని నిరాకరించి ఉన్నారు. అది అసాధ్యమన్నారు. అలాగైతే యేసుక్రీస్తును సిలువ వేసినందుకు వారు దోషులయ్యున్నారు. పరిశుద్ధాత్మను దూషించడం ద్వారా మీరు యేసుక్రీస్తును సిలువ వేసినందుకు దోషులై ఉన్నారు. అది నిజము. హెబ్రీ 10వ అధ్యాయం మనం మరలా తీసుకుందాము. అక్కడ అది మరలా లేఖనములో చెబుతుంది, అసాధ్యము మాత్రమే కాక నీవు ఎన్నడూ తిరిగి రాలేవు. అది నిన్ను శాశ్వతంగా దేవుని నుండి వేరు చేస్తుంది. నీవు పరిశుద్ధాత్మను త్రోసివేసి ఎగతాళి చేసిన తర్వాత నీవెన్నడూ తిరిగి దేవుని సముఖమునకు రాలేవు. ఇప్పుడు చూడు, వాక్యం చూశావు, చూడండి, సరిహద్దు విశ్వాసులు. ఓ, వారు విశ్వాసులు కాదని ఉంటావా? వారు విశ్వాసులై ఉన్నారు, లేక ఒప్పుకున్న విశ్వాసులై ఉన్నారు. కాని అది వాక్యం వద్దకు వచ్చినప్పుడు వారు ఇశ్రాయేలీలు. వారు రక్తం కింద బయటకు వచ్చారు, మోషే సూచక్రియల కింద వారు బయటకు వచ్చారు. ఆ సూచక్రియలు పనిచేయటం వారు చూసి ఉన్నారు. దేవుడన్నాడు, అదిగో నేను మిమ్మల్ని అవతలకు తీసుకుని వెడతాను. అది తిన్నగా రావలసి ఉన్న వాగ్దాన వాక్య నియమమునకు వచ్చినప్పుడు వారేమన్నారు? ఓ, మేము దాన్ని చేయలేము. చూడండి, ఆ దేశం సరైనదని రుజువు చేయటకు వారు ద్రాక్షలతో సమస్తముతో తిరిగి వచ్చారు. దేవుని వాక్యం సత్యమైనది, అది మీకిచ్చాను అని దేవుడు అన్నాడు. కాని పరిస్థితులు, అయ్యో, వారన్నారు, వారి ప్రక్కన మేము మిడతల వలే ఉన్నాము, మేము దాన్ని చేయలేము, ఏదీ లెక్క కాదు. కొన్ని సంవత్సరాల క్రితము ఈ పాత భవంతి ఒక ఆలయముగా నిలబడి ఉండగా ఎవరో లోనికి నడుచుకుంటూ వచ్చి నాతో మాట్లాడారు. అతడు అన్నాడు, ఈ దినముల్లో ఒక దినమున అలాంటి వర్తమానంతో నీవు 4 స్తంభములకు బోధించబోచున్నావు. నేనన్నాను, నేను 4 స్తంభములకు బోధిస్తాను. ఏలైనగా దేవుడు ఈ స్తంభముల ద్వారా అబ్రహామునకు పిల్లలను లేపగలడు. అవునండి, అది సత్యమయ్యున్నది. నేనన్నాను, అది తప్పని దాన్ని రుజువు చేయటకు నీ దగ్గర ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మనం తీసుకుందాము. కాకి ప్రేమ, కాని దాన్ని చూపించే స్థానమునకు వచ్చినప్పుడు అది భిన్నంగా ఉంటుంది. అవును, అదే భేదమును చేస్తుంది. మంచిది. అవును, వారి యొక్క ఆచారముల ద్వారా ఆయన మరలాస్సులు వేస్తున్నారు. ఇప్పుడు హెబ్రీ 6వ అధ్యాయం మనం కిందకి వెళదాం. మనం ఇంకా క్రిందకు కొంచెం క్రిందకు చదువుదాం. మనకెంతో సమయం ఉన్నది. అది ఎక్కడ ఉంటుందో ఆ లేఖనము నేను గుర్తు పెట్టుకున్నాను. హెబ్రీ 6వ అధ్యాయము అదంతా అని నేను అనుకుంటాను. ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మలో పాలు పొందిన తర్వాత పడిపోయిన వారిని నూతన పోచుట అసాధ్యము. ఇంకా ఎక్కువ ముందుకు వెళ్లటానికి మనకు సమయం లేదు. ఏలైనగా మరొక క్షణములో నేను చదవలసిన మరొక లేఖనమున్నది. దీన్ని గమనించండి, దేవుని కుమారుని వారు మరలాస్సులు వేచున్నారు. వారేం చేస్తారు? ఏమిటి? అది సత్యమయ్యున్నదని చూసి ఎరిగిన తర్వాత మరలా తిరిగి దాన్ని నిరాకరించుట, అది ఏం చేస్తుంది? అది అసాధ్యం. కాబట్టి ఈ దేశము చేసి ఉన్నది అదియే. అదే ప్రజలు చేసిన పని, సంఘములు చేసి ఉన్న పని అదియే. వారు దాన్ని క్రిందికి త్రోసివేసి వారు వర్తమానమును సిలువు వేశారు. వారు సత్యమును ప్రజలకు సిలువు వేశారు. వారు యేసునకు ఎలా చేశారు? వారు ఆయన అవమానపరిచారు. ఆయన నుండి బట్టలను చించివేశారు. జీవాధిపతిని మేకులతో కొట్టి సిలువకు వేలాడదీశారు. ఈ రోజున ఆచారములతో దాన్నే వారు చేశారు. వారు ఆ కార్యమునే చేశారు. వారు మంచితనమును, సువార్త బట్టలను, వాటన్నిటినీ వారు చించివేశారు. దాన్ని ఎక్కడో ఉంచడం ప్రయత్నం చేయొచ్చు. సిలువు మీద ఆయన వేలాడదీశారు. ఓ అయ్యో, ఎందుచేత? అక్కడ వారు సిలువు వేశారు. ఇప్పుడు చివరి మాట, ఆయనను అత్యంత ప్రశస్తమైన వ్యక్తి, వారు ఎందుకు దాన్ని చేశారు? వారు ఆయన్ని ఎరుగులేదు. ఈ రోజున వారు ఎందుకు దాన్ని చేయుచున్నారు? ఇది సత్యమయ్యున్నదని వారికి తెలియదు. దాని పట్ల వారు మగవారుగా, గుడ్డివారుగా ఉన్నారు. అది వారికి తెలియదు. అదే కారణమయ్యున్నది. వారి యొక్క ఆచారములు, సిద్ధాంతములు వాక్యము నుండి వారిని దూరంగా తీసుకుని వెళ్లినవి. ఇప్పుడు ఇక్కడున్న మీరు ఇప్పుడు ముగింపులో దగ్గరగా వినండి. చూడండి, అది వేడిగా ఉన్నదని నాకు తెలుసు. నాకును వేడిగా ఉన్నది. కాని ఓ సోదరుడా, దాన్ని పట్టుకుని ఉన్నట్లయితే ఈ వాక్యము జీవమయ్యున్నది. చూడండి, అది సంభవించవచ్చని లేక తర్వాత జరుగుతుందని మనం మాట్లాడేది ఏదో కాదు. అది ఏదో మనతోనే ఉండి ఉన్నది, ఇప్పుడే సంభవించున్నది. సంభవించబోయేది కాదు, ఇది వరకే సంభవించినది. మనము సాక్ష్యమిచ్చట్లేదు. ఆయన ఏమి చేసి ఉన్నాడో మనకు తెలుసు. ఆయన ఏమి చేయబోతున్నాడో మనకు తెలుసు. అయితే ఆయన ఇప్పుడు ఏమి చేస్తున్నాడో మేము చెప్తున్నాము. చూడండి, ఇది మన గడియై ఉన్నది. ఎత్తబోటు చూసే వరకు మనం జీవించకపోవచ్చు. ఈ రోజు నేను చనిపోవచ్చు, ఈ రోజు నీవు చనిపోవచ్చు, నాకు తెలియదు. కానీ ఎత్తబోటు వచ్చున్నది. అది వచ్చినప్పుడు మనం అక్కడ ఉంటాము. కలత చెందవద్దు. యుగములన్నిటికుండా దాని కొరకు ఎదురు చూసి దాన్ని నమ్మిన మిగిలిన వారందరూ అక్కడ ఉంటారు. వారు వారి యొక్క వెలుగు దినమున నడిచి ఉన్నారు. ఇక్కడ వెలుగున్నది. యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మీ ఆచారములను విడిచి వాక్యమును నమ్మండి. ఇది సత్యమయ్యున్నది. వాక్యము సత్యమయ్యున్నది. యేసన్నాడు, నా వాక్యము ఆత్మయ్యున్నది, నా వాక్యము జీవమయ్యున్నది. నీవు జీవమును నిరాకరించినప్పుడు నీవు జీవమును ఎలా స్వీకరించగలవు? నీవు సిద్ధాంతమును ఎలా తీసుకునగలవు? అది మరణమయ్యున్నది. వాక్యము జీవమయ్యున్నది. జీవవాక్యమును త్రోసివేసి మరణము తీసుకున్నప్పుడు ఒకేసారి రెండింటిని నీవెలా అంగీకరించగలవు? నీవు దాన్ని చేయలేవు. ప్రతి మనిషి యొక్క మాట అబద్దము, ప్రతి సిద్ధాంతము ఒక అబద్దము. దేవుని వాక్యము సత్యమయ్యున్నది. దాన్ని చూపించమని ఏ మనిషినైనా నేను సవాలు చేస్తాను. ఎవరైనా ఈ టేపు ప్రపంచం చుట్టూ వెళుతుందని నాకు తెలుసు. ఏ మనిషినైనా, ఏ బిషప్ అయినా నా పట్టణ గదికి వచ్చి లేక ఈ సంఘం ముందు నిలబడి కృత నిబంధనలోని ఒక్క స్థలంలో వారెనడైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందారేమో అతనిని వ్రేలు చూపమనండి. ఎనడైనా ప్రతి ఒక్కరు ఎలా బాప్తిసం పొంది ఉన్నారో దానికి భిన్నంగా బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మను పొందుటకు ఎలా తిరిగి బాప్తిసం పొందవలసి వచ్చిందో నేను మీకు చూపిస్తాను. దాని గురించి నువ్వేమి చేయబోచున్నావు? మీ ఆచారముల్లోనే నిలిచి ఉంటారా? మీ సిద్ధాంతముల్లోనే నిలిచి చనిపోతారా? మీరు దోషులయ్యున్నారు. దుష్టమైన చేతులతో జీవాధిపతిని, వాక్యాధిపతిని మీరు తీసుకుని ప్రజలకు సిలువ వేశారు. ఇప్పుడు వారేం చేశారు? అది వారు ఎరుగలేదు. ఈ రోజున మనుషులు తెలివి తక్కువగా నడుస్తున్నారు. అది సత్యమని వారికి తెలియదు. అది ఏదో ఒక వాదమని వారు అనుకుంటారు. ఆత్మ యొక్క ప్రత్యక్షతలోనికి వారు తగినంతగా లోతుగా త్రవరు. వారు తగినంతగా ప్రార్థన చేయరు. వారు తగినంతగా దేవుణ్ణి పిలవరు. వారు దాన్ని కేవలం తేలిగ్గా తీసుకుంటారు. ఓ బాగుంది, అక్కడ దేవుడున్నాడని నేను నమ్ముతున్నాను. నిశ్చయంగా దయ్యము దాన్నే నమ్ముతుంది. కొందరు మేము దాన్ని నమ్ముతున్నామని చెప్పుకునే దానికంటే ఎక్కువగా దయ్యము నమ్ముతుంది. దయ్యము దాన్ని నమ్మి వణుకుతుంది. ప్రజలు కేవలము దాన్ని నమ్మి ముందుకు వెడతారు. కాని దయ్యము వాడు తీర్పు రాబోచున్నదని ఎరిగిన వాడై వణుకుతాడు. ప్రజలు నమ్ముతారు కాని తీర్పు రాబోచున్నదని ఏమీ శ్రద్ధ సూపరు. ఆయనను సిలువ వేసినందుకు దోషులై ఉన్నారు. నిశ్చయముగా ప్రారంభంలో వారిని దోషులుగా కనుగొన్న అదే వాక్యము ద్వారా నేను ఈ తరంపై నేరారోపణ చేస్తాను. అది సత్యము. యేసన్నాడు, నేను దోషునని ఎవరు రూపిస్తారు? ఆయన శరీరధారిగా మారిన వాక్యమై ఉన్నాడు. మరియు ఈ రోజున అదే వాక్యము శరీరధారి అయినది. అపొస్తలుల కార్యములు పేతురు తన నేరారోపణలో ఏం చెప్పాడు? మనము దాన్ని కొంచెం చదువుదాం. వారేం చేశారో అది సంభవించిన పేతురు చూసినప్పుడు వారు చేసిన దాన్ని బట్టి చూడండి, పేతురు క్రీస్తు పక్షమును మాట్లాడుచుండెను. సువార్తలు ఏమయ్యున్నవో దానినే నేను పరిరక్షించున్నాను. మనిషిని, క్రీస్తును చంపుచున్నందుకు పేతురు వారిపై నేరారోపణ చేస్తున్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. మనుషుల్లో ప్రత్యక్షపరచబడిన వాక్యమును చంపుటకు ప్రయత్నం చేస్తున్నందుకు ఈ తరంపై నేను నేరారోపణ చేస్తున్నాను. పేతురేం చెప్పాడో గమనించండి. ఆయన నీతిగల కోపము తప్పక బాగా పైకి లేచింది. అపొస్తలుల కార్యం 2:22 నుండి ఆయన మాటలు వినండి. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడుగు యేసుచేత అద్భుతములను, సూచిక్రియలను, మహత్కార్యములను దేవుడు ఆయన ద్వారా మీ మధ్య చేయించాడు. ఇది మీరే ఎరుగుదురు. అయ్యో, వారు ఎలా భావించారో ఊహించండి. దాన్ని వినండి. ఇశ్రాయేలు వారులారా, రాజకుమారులారా, సంఘ మనుషులారా, పరిశుద్ధులారా, యాజకులారా, దేవుని మనుషులుగా తప్పక ఉండవలసిన మీరు ఈ మాటలు వినండి. నజరేయుడగు యేసు మీ మధ్యలో దేవుని చేత మెప్పు పొందిన వానిగా. ఇప్పుడు సేవకులైన మీతో, ప్రజలైన మీతో నేను చెబుతాను, నజరేయుడగు యేసు పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ వ్యక్తిగా ఆయన ఇక్కడ ఉన్నాడు. అది ఆయనలో ఉన్న జీవమయ్యున్నది. ఆయన ప్రజల గుండా పనిచేస్తున్నాడు. ఆయన చేసిన అద్భుతములు, సూచిక్రియల ద్వారా తను తాను తెలియచేసుకునిచున్నాడు. శాస్త్రీయ రుజువుగా వారిక్కడ దాన్ని గోడకు వేలాడదీశారు. అక్కడ కూర్చుండి చనిపోయిన ప్రజలు ఈ రోజున జీవించున్నారు. క్యాన్సర్ తో తిరివేయబడిన వారు ఈ రోజున ఆరోగ్యవంతులుగా ఉన్నారు. గుడ్డివారు ఈ రోజున చూస్తున్నారు. కుంటివారు ఈ రోజున నడుస్తున్నారు. ఆయన నజరేయుడగు యేసు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఆయన పని కొరకు ముందుగా నిర్ణయించబడ్డ మీరు దుష్టుల చేత ఆయనను సిలువేసి చంపితిరి. అది నేరారోపణయేనా? అతడు దీన్ని నేరారోపణ చేస్తున్నాడు. ఆ సన్హెద్రిన్ సభను, ఈ ఉదయం నేను సంఘముల సమాఖ్యపై నేరారోపణ చేస్తున్నాను. నేను పెంతకోస్తు వారిపై నేరారోపణ చేస్తున్నాను. ప్రెస్బిటేరియన్ వారిపై నేరారోపణ చేస్తున్నాను. బ్యాప్టిస్టులపై, ప్రపంచంలోని ప్రతి సంఘ శాఖపై నేను నేరారోపణ చేస్తున్నాను. దుష్టమైన, స్వార్థపూరితమైన దురాశతో మీరు జీవవాక్యమును తీసుకుని ప్రజల ముందు సిలువేసి ఉన్నారు. దాన్ని దూషించి ఉన్నారు, దాన్ని ఉన్మాదమని పిలిచి ఉన్నారు, దాన్ని దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని రుజువు చేటుకు లేపి ఉన్నాడు. ఈ తరంపై నేను నేరారోపణ చేస్తాను. దేవుడు తాను తాను సజీవుడని రుజువు చేసుకున్నాడు, అది ఆయన వాక్యమై ఉన్నదని దేవుడు రుజువు చేసుకున్నాడు. ఎన్నో ఆచారములు మరియు సిద్ధాంతములు తప్ప మీరు ఏమి కలిగి ఉన్నారు? సజీవుడైన దేవుణ్ణి మీరు ఎక్కడ చూపగలరు? కారణము జీవవాక్యము. మీకు ఇచ్చిన ఈ కార్యములను మీరు నిరాకరించి ఉన్నారు. అవునండి, ఓ ఎలాంటి గడియలో మనం జీవించున్నాము! అయ్యో, అదే గడియ. పేతురు అన్నాడు, మీరు దుష్టుల చేత ఆయన సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయన బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మీ సిద్ధాంతముల ద్వారా, మీ సంస్థల ద్వారా మరియు మీ సంఘశాఖల ద్వారా మీరు పైకి భక్తిగల వేషంతో ఇంకనూ మాట్లాడుతున్నారు. మీ యొక్క దైవభక్తితో కూడిన వేషములు కలిగిన వారై ఆయన పునరుద్ధాన శక్తిని మీరు నిరాకరించి ఉన్నారు. కాని ఆ గడియ వచ్చినది, చివరి దినములు ఇక్కడ ఉన్నవి. మలాకీ 4 ప్రకారము దేవుడు వాగ్దానం చేసినట్లు ఈ చివరి దినముల్లో ఆయన ప్రవక్తను లేపుతానన్నాడు. అతడు ప్రజల హృదయములను పెంతుకోస్తు తండ్రులు విశ్వాసమునకు అసలైన దీవెనలకు ప్రజల హృదయములను తిప్పుతాడు. మీరు దాన్ని కాదనలేరు, మీరు దాన్ని తట్టుకోనలేరు. ఇప్పుడు మీరు దోషులని ఖండించుచు దేవుని ముందు మిమ్మను నేరారోపణ చేస్తూ సవాలు చేస్తున్నాను. దుష్టమైన, స్వార్థమైన, సంస్థాగతమైన చేతులతో ప్రజల ముందు మీరు దేవుని వాక్యమును సిలువ వేశారు. మీరు దోషులని తీర్పునకు సిద్ధంగా ఉన్నారని నేను మిమ్మల్ని పిలుస్తాను. ఆమెన్. అవునండి, పేతురు చేసిన దాన్నే నేను పిలుస్తున్నాను. ఆ తరుణ యొక్క మారు మనసు కొరకు అతడు పిలిచాడు. అసలైన దేవుని వాక్య సత్యమునకు తిరిగి రావాలని, దేవుని ముందు మారు మనసు పొందాలని, ఈ తరము పశ్చాత్తాపడాలని నేను కేకవేస్తున్నాను. మన తండ్రుల యొక్క విశ్వాసమునకు తిరిగి రండి, పరిశుద్ధాత్మ యొక్కకు తిరిగి రండి. ఏలయనగా దేవుడు దాన్ని మార్చలేడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను అని దేవుడు చెప్పినప్పుడు ఆయన నిత్యత్వం అంతటి గుండా దానితో నిలబడవలసి ఉన్నది. కరచాలం చేసి ప్రభురాత్రి భోజనం తీసుకుని చున్నప్పుడు లేక అలాంటిది, లేక అలాంటి ఆచారం, లేక అలాంటి ఆలోచన, ఏ మనిషి అయినా, ఏ త్రాగుబోతైనా, ఏ అవిశ్వాస అయినా దాన్ని చేయగలడు. ఏ అనుకరణ చేయవాడైనా, ఏ వేశ్య అయినా వేశ్య దాన్ని చేయగలదు. ప్రభురాత్రి భోజనం తీసుకుని అలాంటి రూపంలో కలిగి ఉండి నీవు దాన్ని చేస్తావా? కాని ఇదే ఆ గురుతని యేసు అన్నాడు, ఈ సూచనలు వెంబడించును, బహుశా అవి వెంబడింపవచ్చని కాదు, అవి తప్పక వెంబడిస్తాయి. అన్ని తరముల్లో నమ్మువారందరినీ అవి వెంబడిస్తాయి. నా నామమున వారు దెయ్యములను వెళ్లగొడతారు, వారు కొత్త భాషలతో మాట్లాడతారు, వారు ఇతర భాషలతో మాట్లాడతారు, వారు సర్పములను ఎత్తిపట్టుకుంటారు. మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతనుందుదురు. రోగులను స్వస్థపరచండి, మరణించిన వారిని లేపండి, దెయ్యములను వెళ్లగొట్టండి. మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. ఈ డబ్బును ప్రోగు చేసే ప్రణాళికలతో ఈ రోజు అన్ని కార్యములు ముడివేయబడినవి. ఆశ్చర్యం కాదు వారు సంపూర్ణంగా తీర్పులో ఉన్నారు. అవునండి, ఓ అయ్యో. మనం ఇప్పుడు చూద్దాం. అవునండి, మారు మనసు పిలుస్తున్నాను. ఇప్పుడు నా నేరారోపణ అదే, ఈ కృత కల్వరి సంగమయ్యున్నది. పేరుగాంచిన అతి పరిశుద్ధ స్థలములు, గొప్ప వేదికలు, క్యాథలిజం వేదిక, క్యాథలిక్ వేదిక అని వారి వేదికను పిలిచారు. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరన్, పెంతకోస్తు వారు అతి పరిశుద్ధ స్థలములు. అక్కడ ఆయన కఠినంగా పోట్లు పొడవబడ్డాడు. ఒక కొత్త కల్వరి, దాన్ని ఎక్కడ కనుగొన్నాము? పరిశుద్ధ స్థలముల్లో, అదే సంఘము. ఎక్కడి నుండి ఆయన సిలువేయబడ్డాడు? సంఘ కాపరుల నుండి. వేషధారులారా, దానికంటే మీకు బాగా తెలుసు, నేను కోప్పట్లేదు, కాని ఏదో నాలో నుండి రేపుచున్నది. దేవుడు క్షుణ్ణంగా మీ మధ్య గుర్తింపబడ్డాడు. ఆయన ప్రక్కకు ఎక్కడి నుండి ఈట్లు వచ్చాయి? ఆయన ఎక్కడి నుండి ఈ పోట్లను పొందాడు? కల్వరి మీద. ఈ రోజున ఆయన వాటిని ఎక్కడి నుండి పొందుతాడు? వేదిక మీద. వారు ఎక్కడి నుండి వచ్చారు? యెరూషలేము. వారు ఎక్కడి నుండి వస్తారు? సంఘశాఖ. ఆయన్ను ప్రేమించున్నామని చెప్పుకున్న వారు వారే దాన్ని చేశారు. ఈ రోజున దాన్ని చేసేవారు వారే. ఆయన యొక్క రెండవ కల్వరి, వాక్యమునకు వ్యతిరేకంగా ఎక్కడి నుండి ఆయన పోట్లను పొందాడు? అదే ఆయనను పొడుచున్నది. ఆయన ఎవరు? ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఎక్కడి నుండి ఆయన అతి కఠినంగా పొడవబడ్డాడు? వేదిక, పరిశుద్ధ స్థలముల్లో సరిగ్గా అప్పుడు అది ఉండినట్లుగానే. ఈ తరంపై నేరారోపణ చేయుటకు నేను హక్కును కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క స్వార్థ సేవకుడిగా ఆయన సూచిక్రియలతో ఆయన దేవుడై ఉన్నాడని రుజువు చేస్తూ దాన్ని చేయుటకు నేను హక్కును కలిగి ఉన్నాను. ఈ తరం మీదకు వ్యతిరేకంగా నేరారోపణ తెచ్చుటకు నేను హక్కును కలిగి ఉన్నాను. కారణము, తిన్నగా వేదికల మీద నుండి ఆయన అతి కఠినమైన ఈటెపోట్లను ఆయన కలిగి ఉన్నాడు. వారు దాన్ని విమర్శించి అన్నారు, మీరు ఆ సరుకును వినటానికి వెళ్లవద్దు, అది దయ్యమై ఉన్నది, తిన్నగా ఆయనను ప్రేమించవలసిన స్థలములలో. యేసు చెప్పిన సూచనలే సంభవిస్తాయి. దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గం కంటే వాడి అయినది. వాక్యము హృదయాలోచనలను తలంపులను వివేచిస్తుంది. దాన్ని దయ్యమని పిలిచారు. ఎక్కడి నుండి? వేదికల మీద నుండి, పరిశుద్ధ స్థలములపై నుండి పిలిచారు. ఓ దేవా, ఆయన ఎలా చూడకుండా ఉండగలడు? కేవలము కనికరము, అంతమట్టుకే. తీర్పుకు ముందు వెళ్ళుడు తప్ప మనం ఏమీ చేయలేము. మనం ఇదివరకే తీర్పులో ఉన్నాము. దాన్ని ఆలోచించండి. ఆయనకు అతి కఠినమైన పోట్లు వేదిక నుండి వస్తున్నాయి. అక్కడే ఆయన కొత్త కలవం వద్ద ఉన్నది. వారు ఆయన్ను, వాక్యమును వేదికనొద్ద సిలువేస్తున్నారు. అది సత్యము. ఎలా వారు దాన్ని చేస్తారు? వారు దైవభక్తి యొక్క రూపముల ద్వారా, అది ఖచ్చితంగా. అపహాసుకుల ద్వారా. ఆయన శ్రోతల నుండి కిరీటం పెట్టబడ్డాడు. ఒక క్రొత్త ముళ్ళ కిరీటమును ఆయన పొందాడు. అపహాసుకులు వేదిక నుండి పొడవబడ్డాడు. అపహాసుకుల ద్వారా కిరీటం పెట్టబడ్డాడు. ఆయన మరలా కొత్తగా సిలువేయబడ్డాడు. మానవ కల్పితమైన ఆచారముల ద్వారా చీల్చివేయబడ్డాడు. వాక్యములకు వ్యతిరేకమైన ఉపదేశకులు, వారు దాన్ని చించివేశారు. అవమానముతో దాన్ని ఖండించారు. ఏస్తన్నాడు, వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తారు. వ్యర్థంగా అది ఏమేలు చేయదు. వారు ఎవరిని ఆరాధిస్తారు? వారు అదే దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆయన మొదటి శిలువనొద్ద వారు అదే దేవుణ్ణి ఆరాధించుండిరి. అది వ్యర్థమైన ఆరాధన. ఈ రోజున అది అదే కార్యమయ్యున్నది. వారు వ్యర్థంగా ఈ సంఘ శాఖలను నిర్మించున్నారు. వారు వ్యర్థంగా ఈ వేదాంత పాఠశాలను నిర్మించున్నారు. వ్యర్థముగా వారి సిద్ధాంతములను కలిగి ఉన్నారు. వారు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధిస్తూ దేవుని వాక్యమును నిరాకరించున్నారు. ఆయన వాక్యమును నిరాకరిస్తూ మనుషుల సిద్ధాంతములను బోధించున్నారు. జీవాధిపతిని సిలువేసినందుకు వారు దోషులయ్యున్నారు. వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తారు. ఆయనను చించి పొడిచి కిరీటం పెట్టారు. స్త్రీలైన మీరు కొందరు పొడవైన వెంట్రుకలతో వీధిగుండా వెడుతున్నప్పుడు వారంటారు, ఆమె పాతకాలపు మనిషి కాదా? గుర్తుంచుకోండి, వారే అపహాసకులు. ఆ కిరీటమునే నీవు ధరించున్నావు. అది నీ యొక్క మహిమయ్యే ఉన్నదని దేవుడు చెప్పాడు. గర్వంగా వాటిని కలిగి ఉండండి. హల్లెలూయా. గర్వముగా వాటిని కలిగి ఉండము. ప్రభువు కొరకు ముళ్ళ కిరీటము ధరించినట్లుగా ధైర్యముగా వాటిని కలిగి ఉండము. సిగ్గుపడవద్దు. ఆయన ఆ రీతిగా చెప్పాడు. ఈ దినం యొక్క యజ్బెల్లు ఏమి చెప్పినా లెక్క చేయవద్దు. వేదిక మీద నటించేవారు, క్రీస్తును సిలువేయవారు ఏమి చెప్పినను లెక్కాదు. పొడవైన వెంట్రుకలను కలిగి ఉండము. దేవుడు ఆ రీతిగా చెప్పాడు. నీవు దాన్ని పాటించుము. మరల అపహాసకులు వేదిక మీద నుండి ఆచారములతో గుర్చుచున్నవారు ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన క్రొత్త గొల్గోతాను కలిగి ఉన్నాడు. వారు ఆయన్ని ఎక్కడికి తీసుకుని వెళ్లారు? అంగీలు ధరించిన పాఠకుల మేళము, పొట్టిబాట్లు ధరించిన స్త్రీలు, జుట్టు కత్తిరించుకున్న స్త్రీలు, ముఖమునకు రంగులు వేసుకున్న స్త్రీలు తలాంతులతో పాఠకుల మేళములో దూతలు వలె పాడుచున్నారు. అది ఆయన కొత్త గొల్గోత. సరిగ్గా సొదొమ గొమొర్రాల వలె కామాతురతను కనపరచుచు బట్టలను తీసివేయుచున్న స్త్రీలు. వీరిని చట్టము కాపాడుచున్నది. మీరు చూడండి, ఒక ఆడుకుక్క వీధి గుండా వెళుచున్నప్పుడు కొన్ని సమయములలో ఆమె ఉన్న చోటి కనీసము మగ కుక్క బయటకు వెళ్లదు. ఏదైనా కూడా సంభవించనియండి, వారిలో ప్రతి ఒక్కరూ ఆమె వెంబడి పరిగెత్తారు. అక్కడ ఆమెకు ఏదో సంభవించింది. ఎందుకో మీకు తెలుసా? ఎందుకు ఈ స్త్రీలు బట్టలను తొలగించి వీధుల వెంబడి వెళుచున్నారు? అది అదే కార్యము కాదని నాకు చెప్పవద్దు. అది ఒక గుర్తయ్యున్నది. పురుషులను ఖండించవద్దు. కాని వారు సొదొమ చట్టం కింద భద్రపరచబడ్డారు. వారు అలాగ బయట ఉండుట అన్యాయమని అది తప్పక చెప్పాలి. బోధకులు, సేవకులు కోట్లకు బదులుగా చిన్న కోట్లు ధరించాలి. అక్కడ నిలబడి దాన్ని అనుమతించుట, దానికి వ్యతిరేకంగా మాట్లాడటం గురించి సిగ్గుపడుట. కారణమేమనగా వారి సంఘ శాఖ వారిని బయటికి విసిరివేస్తుంది. పురుషుడు ధరించు వస్త్రములను స్త్రీ ధరించరాదని చెప్పు. దేవుని వాక్యమును మీరు సంఘమునకు సిలువేస్తున్నారు. నేను దీన్ని ఖండించున్నాను. నేను ప్రజలకు దేవుని యొక్క వాక్యమును సిలువేస్తున్నందుకు నేను దాన్ని నిందించున్నాను. జుట్టు కత్తిరించుకున్న స్త్రీలు పుట్టిబట్టలు ధరించుట మరియు కిరీటము పాటల మేళములో పైకి నిలబడుచున్నది. మొన్నటి దినమున ఎవరో కొందరు స్త్రీలు నన్ను అడిగి ఉన్నారు. వారన్నారు, బాగుంది, నీ వాటిని ఎక్కడ కనుగొంటావని తలస్తావు. నేనన్నాను, లోకములోనివి, వాటిలో నుండి ఒక డజన్ ఏరమని ప్రభువు నన్ను అడిగితే నేను మరణమగినంతగా భయపడతాను. వివేచన ఆత్మ ద్వారా అక్కడ నిలబడి వారిని గమనిస్తున్నాను. అలా నిలబడి వారి మీద ఉన్న వస్తువులను చూస్తున్నాను. మురికి, రోత, దిగజారిన వారు, సిగరెట్లు పీల్చేవారు అక్కడ అలా ముందు కొనసాగుతున్నారు. అంగీలు ధరించిన పాటల మేళములో ఆ స్థితిలో ఉండి పాడటమా? శ్రోతలు వారిని చూడనిమ్ము. వారంటారు, బాగుంది, ఆమె దాన్ని చేయగలిగినట్లయితే నేను కూడా దాన్ని చేస్తాను. ఒక క్రైస్తవ జీవితము శుద్ధమైన, నిష్కపటమైన, పరిశుద్ధమైన జీవితమై ఉన్నది. వారి మురికిని బట్టి, వారి రోతను బట్టి యేసుక్రీస్తు నామంలో నేను వారిపై నేరారోపణ చేస్తాను. వారు సువార్తకు అపకీర్తి తెచ్చి ఉన్నారు. దాన్ని కలిగిండుటకు ప్రయత్నించిన వారిని పిచ్చివారని పిలిచారు. అది పాతకాలపు వారు అని పిలుస్తున్నారు. బుద్ధిహీనత, యేసుక్రీస్తు నామంలో నేను వారిపై నేరారోపణ చేస్తాను. కేవలము వీధులలో అధునాతన నగ్న ప్రదర్శకులు, పాటల మేళములో పాడుచున్నారు, సిగరెట్లు కాల్చేవారు, మురికి సరస్వక్తులు చెప్పేవారు, ముగ్గురు లేక నలుగురు భర్తలు గలవారు, మరియు ఆరో భర్త తరువాత అప్పుడు వారికి మంచి స్వరమున్నందున పాటల మేళంలో పాడతారు. ఆత్మ సంబంధంగా నష్టపోయిన వాడా, ఆత్మ సంబంధమైన దరిద్రుడా, నీ సొంత ఆధారములపై నీవు తిరస్కరించబడ్డావు. ఏ ఇతర మనిషి చదివినట్లుగానే నీవును అదే బైబిల్ చదువుతావు. కాని దేవుని ఆత్మను నీవు తిరస్కరించావు. చివరికి బైబిల్ చెప్పినదేమనగా, నీవు అబద్దమని నమ్మి దాని ద్వారా నాశనం చేయబడినట్లుగా మోసము చేయు శక్తికి నీవు అప్పగించబడతావు. నీవు సరి అయి ఉన్నావని దాన్ని నమ్ముతావని బైబిల్ చెప్పింది. మరియు అదే అబద్దమును సత్యముగా నమ్మి నీవు నాశనం చేయబడతావు. అందుచేత దేవుని వాక్యం ద్వారా నేను నీపై నేరారోపణ చేస్తాను. మీరు ప్రజలకు ఒక అబద్దమును బోధించున్నారు మరియు క్రీస్తు యొక్క నియమములను, పరిశుద్ధతను, పైనున్న జీవమును సిలువేస్తున్నారు. ఆ వ్యక్తి వీధిలోనికి నడిచి వెళ్లి ఒక భిన్నమైన వ్యక్తిగా ఉండకుండా చేస్తున్నారు. బోధకులు బంతి ఆట స్థలముల్లో నిలబడి సిగరెట్లు త్రాగుచున్నారు. అభ్యంతరము కలిగించు బండలుగా ఉన్నారు. కడుపు మురిగిపోయే ఇతర కార్యములు ఎన్నో వారితో ఉన్నాయి. పాటల మేళములో ఉన్న వారి స్త్రీలు, పొట్టిబట్టలు ధరించేవారు, జుట్టు కత్తిరించుకునే స్త్రీలు, అలాగూ కొనసాగుతున్న ముఖమునకు రంగులు వేసుకున్న స్త్రీలు. అప్పుడు మీరు దాన్ని సహోదరి, ఇది అది అని పిలుస్తున్నారు. బైబిల్ ఆ సరుకును తప్పు అని ఖండించున్నది. అది నిజము. పార్టీలకు వెళతారు, అలాగే ముందు కొనసాగుచు ఇంకా సంఘమునకు చెందిన సభ్యులుగా ఉంటారు. అలాంటి నీ సాక్ష్యమును కొనసాగిస్తూ నీవు కోరిన విధంగా జీవిస్తావు. నేను మొత్తము ప్రెస్బిటేరియన్ వారి గురించే మాట్లాడుతున్నానని తలంచవద్దు. నేను పెంతకోస్తు వారి గురించి కూడా మాట్లాడుతున్నాను. అది సత్యము. ఒకప్పుడు మీకు సత్యం తెలుసు, కాని దాన్ని తీసుకోనలేదని నీవు తలంచావు. మీరు మీ సంఘ కాపరిని బలపరచలేకపోయారు. నీ కాపరికి వారమునకు ఎన్నో వందల డాలర్లు సంపాదించే ఉద్యోగం లేదు, మరియు బోధించుటకు ఒక పెద్ద చక్కని సంఘం లేదు. వారు చేస్తున్నట్లుగా స్వారీ చేస్తూ ముందుకు వెళ్లలేడు. అతడు దాన్ని తప్పని ఖండించినట్లయితే ఆ సంస్థ అతను బయటికి విసిరివేస్తుంది. కాబట్టి అతడు దాన్ని ఉంచవలసి ఉన్నది, అతడు దాన్ని చెప్పవలసి ఉన్నది. అందుచేత అతడు తన జన్మ హక్కును ఏసావు పరుగు తీర్చిన రీతిగా లోకం యొక్క కలగూర భోజనం కొరకు అమివేసుకున్నాడు. దాన్ని బట్టి అతడు ఏం పొందబోచున్నాడు? ఇద్దరు దోషపు గుంటలో పడతారు మరియు దోషులుగా ఖండించబడతారు. సువార్త యొక్క వేశ్యులుగా నేను వారిపై నేరారోపణ చేయుచున్నాను. ఒక ప్రఖ్యాతిగాంచిన పెద్ద స్థలములో ఈ మధ్యనే పెంతకోస్తు హోదాలలో ఉన్న అతి ఉన్నతమైన ఒక స్థలమునొద్ద నేనున్నాను. నాలుగు లేక ఐదు పాటల మేడం ఏకమైనప్పుడు నేను ఈ సోదరుని యొక్క పట్టణ గదిలో ఉండడం జరిగింది. అది చక్కని పెంతకోస్తు సంస్థల్లోనే ఒక సంస్థ అయ్యున్నది. ఒక్కలహామాలోని ఆ సేవకుని పట్టణ గదిలో ఉన్నానని వారికి తెలుసు. ఈ సేవకుడు పఠించి వేదిక మీదకు వచ్చే కింద గదిలో నేను కూర్చుండి ఉన్నాను. నేనక్కడ ఉండగా అక్కడే ఆ చిన్న రిక్కీలు, రికెట్టాలు ముఖములకు రంగులు వేసుకుని ఉన్నారు. వారిలో ఒక్కరికీ పొడవైన వెంట్రుకలు లేవు. వారందరూ జుట్టు కత్తిరించుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరూ రంగులు వేసుకుని అంగీలు ధరించి ఉన్నారు. ఒక చిన్న రిక్కీ అక్కడ నిలబడి అటు అలాగును వెళుచున్నది. మరొక పురుషుడు సేవ కొరకైన కానుకలను పట్టుచున్నాడు. అతడు ఒక గుడ్డి మనిషి వలె నటిస్తూ ఒక కప్పు పట్టుకుని కానుకలు తీటును గూర్చి అన్ని విధములైన దోషములు చేస్తూ వారి చుట్టూ వెడుతున్నాడు. అయితే అతడు బయటికి వెళ్లి మెస్సయా అను పాటను పాటు ప్రయత్నించాడు, కాని అది మోగలేదు. లేదు, అది చచ్చిపోయింది. చూడండి, ఓ అయ్యో, అక్కడే నీవున్నావు. అది ఆయన కొత్త గొల్గోత. అక్కడ ఓ చిన్న పాప లేక ఓ చిన్న స్త్రీ అక్కడ ఉండి ఉంటే మీరేమనుకుంటారు? ఎందుకంటే ఆమె తప్పక ఉండవలసిన రీతిగా బట్టలు వేసుకుని అక్కడికి వచ్చి ఉన్నట్లయితే పొడవైన వెంట్రుకలతో ముఖమునకు ఏమీ రాసుకొనకుండా వచ్చి ఉంటే వారు ఆమెను ఎగతాళి చేస్తుండేవారు. వారు అలాగను చేటుకు తయారవుచుండగా ఆమె పైకి లేచి నిలబడినట్లయితే ఆ 30 లేక 40 మంది యవనస్తులు పెంతకొస్తు సంఘములో ఎన్నుకొనబడిన భాగము అలాంటి పనులు చేస్తూ ఉంటే ఆ చిన్న బాలిక దాన్ని గూర్చి ఏదైనా చెప్పి ఉంటే వారు ఆమెను పాటల మేళము నుండి బయటకు గెంటి వేసేవారు. సువార్త బోధకుడు వేదిక మీద నుండి దాన్ని గూర్చి ఏదైనా చెప్పనివ్వండి, వారు అతన్ని ఆ సంస్థలో నుండి బయటకు గెంటి వేస్తారు. ఆయనను బహిరంగంగా అవమానపరుస్తూ దేవుని కుమారుని మీరు మరలా సిలువ వేస్తారు, ఆయన సువార్తను ప్రకటించున్నామని చెప్పుకుని మీరు ఆయనను సిలువ వేయుచున్నారు. క్రీస్తును తిరస్కరించున్న ఈ ధర్మను దేవుని వాక్యం ద్వారా నేను నేరారోపణ చేస్తాను. ఆయన సజీవుడై ఉన్నాడని ఈ చివరి దినముల్లోని రుజువు ద్వారా దాని యొక్క శక్తి ద్వారా ఆయన ఇంకనూ సజీవుడై ఉన్నాడు. అవును, ముక్కు సూటిగా సత్యమని రుజువు చేయబడిన దేవుని వాక్యమునకు వారు వ్యతిరేకులై ఉన్నారు. వారి సంస్థలు దాని కొరకు నిలబడలేవు. పెద్ద సంఘములు మరియు సంస్థలు ఆయన క్రొత్త కలవరి అయి ఉన్నవి. నేను మరలా దాన్ని చెబుతాను. ఈ అధునాతన నగ్న స్త్రీలు వారి పాటల మేడం వై ఉన్నారు. ప్రతి సంఘ శాఖ యొక్క ప్రధాన యాజకుడు ఆ దినమునే ఉన్న ప్రధాన యాజకుడు అరిచినట్లుగా ఇప్పుడు నీవు క్రిందికి దిగివచ్చి మాకు అద్భుతమును చూపించు. అది మొదటి సిలువ. ఈ రోజున అదే అయ్యున్నది. సరే, ఇప్పుడు నీవు మృతులను లేపావు, నీవు లేపలేదా అని చెప్పిన వారు నాకున్నారు. నీవు అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? నీ భార్య సమాధిలో ఉన్నది, నీ బిడ్డ అక్కడ సమాధిలో ఉన్నది. వారు ఆయనత అన్నారు, నీవు మృతులను లేపావని మేము విన్నాము, మా సమాధుల నిండా వారున్నారు, వచ్చి వారిని లేపు. ఓ అజ్ఞానము అజ్ఞానమును పెంచుతుంది. చూడండి, పెద్ద సంఘములు, పెద్ద పాటల మేడములు, ఈ దినమున ప్రధాన యాజకులు ఇక్కడికి వచ్చి మా సంఘ శాఖ చేయలేని ఒక అద్భుతము మాకు చూపించు. ఆర్కాన్సాస్ లోని జోనెస్ బరోలో ఒక చిన్న రేడియో ప్రసారం తర్వాత చాలా కాలం క్రితం ఒక మనిషి ఒక సంగతి నెత్తి చూపాడు. ఒక స్త్రీ స్వస్థపడిన విషయమును గురించి మాట్లాడుచున్నాను. ఈ వ్యక్తి ఒక సంఘ శాఖ చెందినవాడు. అతడు వెనుక నిలబడి ఉన్నాడు. ఏ మనిషినైనా నా దగ్గరికి తెచ్చి ఒక అద్భుతమును చూపించమని సవాలు చేస్తున్నాను. నేను వెళ్లి ఒక వైద్యుని తీసుకుని వచ్చాను. ఆ మనిషి క్యాన్సర్ వ్యాధి నుండి స్వస్థపడి ఉన్నాడు. చక్రాల కుర్చీలో 20 సంవత్సరముల నుండి ఉన్న ఒక స్త్రీని తీసుకుని వచ్చాను. ఆమె చక్రాల కుర్చీలో ఉండి నర్మల వ్యాధి నుండి స్వస్థపడి ఉన్నది. నేను దాన్ని పైకి తీసుకుని అన్నాను, ఇప్పుడు ఆ $1,000 నీవు వాగ్దానం చేసినవి నాకు కావాలి. అతడన్నాడు, సరే, అవి ఇక్కడ లేవు, టెక్సాస్ లోని వేకోలో అవి అయిపోయినవి. అక్కడ మా ప్రధాన కార్యాలయం ఉన్నది. నేనన్నాను, మంచిది, అక్కడికి వెళ్లి దాన్ని తీసుకుందాము. నీవు రేపు ఏర్పాట్లు చెయ్యి, మనం రేపు వెళదాం. చూడండి, నేనన్నాను, మనం మెయిల్లో పంపుదాము. నేనన్నాను, ఇక్కడ వైద్యుడు వారు పరిపూర్ణంగా క్యాన్సర్ వ్యాధిని కలిగి ఉన్నారని చెబుతున్నాడు. ఇక్కడ ఎక్స్రే జాబితాలో ఉన్నది. ఇక్కడ ఈ స్త్రీ ఉన్నది. ఈమె 20 సంవత్సరముల నుండి కుర్చీలో ఉన్నదని ఇరుగు పొరుగు వారందరికీ తెలుసు. మరియు ఇప్పుడు ఆమె నడుచున్నది. వైద్యుల వెంబడి వైద్యులు, వైద్యుల వెంబడి వైద్యులు ఆమెను పరిశీలించారు. ఈ రోజున ఇక్కడ ఆమె సజీవంగా ఉంది. ఇప్పుడు ఆ $1,000 ఇస్తానని నువ్వు చెప్పావు. నేను దాన్ని మిషనరీ నిధిలో ఉంచాలనుకుంటున్నాను. అవి నాకు కావాలి. చూడండి, చూడండి, అతడన్నాడు, మంచిది, టెక్సాస్ లోని వేకోలో అవి అయిపోయినవి. నేనన్నాను, రేపు మనం వెడదాము. అతడన్నాడు, ఒక నిమిషం ఆగు, నీకు దాన్ని చెప్పనీ. నేను చిన్న బాలికను తీసుకుని బ్లేడుతో ఆమె చేతిని కోస్తాను. అప్పుడు సోదరులందరి ముందు నీవు దాన్ని స్వస్థపచ్చుము, వాడు నీకు డబ్బులిస్తారు. నేనన్నాను, దయ్యమా, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగరమ్ము. ఆయన తలపై గుడ్డ కప్పి నిన్ను ఎవరు కొట్టారో చెప్పు. ఆయన కొట్టి ఇప్పుడు నీవు ప్రవక్తవు, ఎవరు నిన్ను కొట్టారో చెప్పు, ప్రవచించు. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగరమ్ము. గుడ్డివారిని నడుపుచున్న గుడ్డి నాయకులు, వారికి మానసిక స్వస్థత అవసరము. అలాంటి పని చేసే మనిషి లేక అలాంటి విమర్శ చేసే మనిషి నిశ్చయంగా ప్రసిద్ధిగాంచిన పాత కేక తలంచింది. నీవు ఒక అద్భుతము చేయటం మమ్మల్ని చూడనివ్వు బోధకుడా. నీ నుండి మేము ఒక అద్భుతమును చూడగోరుచున్నాము. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి గడియ అది మార్గము వెంబడి సంభవించున్నది. సరిగ్గా దేవుడు నడిపినట్లుగా అది జరగవలసి ఉన్నది. కాని వారు హాజరు కాలేదు. వారు హాజరైతే బెల్జెబూబు దెయ్యమని పిలిచేవారు. చూడండి బోధకుడా, నీవు దీన్ని మేము కోరిన విధంగా చేయవలసి ఉన్నది. అదంతే, మేము వెళ్లమన్న చోటుకి నువ్వు వెళ్లాలి, మేము చేయమన్నది నీవు చేయాలి. ఓ అవును, వారి ఏ త్రాడ్లు ఆయన మీద లేవు. లేదండి, ఆ కారణమును బట్టి ఆయనను వారి మధ్య నుండి తొలగించుకోవాలనుకున్నారు. అవునండి, దాన్నే వారు ఈ రోజున చేయాలనుకున్నారు. ఐక్య సంఘముల ఉద్యమం ద్వారా వారు చివరిగా దాన్ని చేటు సాధిస్తారు. చూడండి, వారందరూ ఐక్యంగా విడుస్తున్నారు. పేరుగాంచిన పాత నినాదం. మరలా ఇక్కడ మనం చూస్తాము, అత్యంత భక్తిగల స్థలము, శ్రేష్టమైన మెరుగు పెట్టబడిన వేదాంత పండితులు ఆయనకు వ్యతిరేకంగా మరలా పిలుస్తున్నారు. అతి శ్రేష్టమైన వేదాంత పండితులు, తప్పక బాగా ఎరిగిన వారు పిలుస్తున్నారు. అత్యున్నతమైన సంఘములు, బాగా తర్బీతు పొందిన వేదాంత పండితులు ఆయనను వారి మధ్య నుండి బయటకు విసురుచున్నారు. అది వారికి అవసరం లేదు. బెన్హాం సోదరుడా, అది తప్పు అని మీరంటారు. అలాగైతే సంఘ యుగములు లేక అవి బోధించబడినప్పుడు దాన్ని చూసుటకు మీరిక్కడ లేరు. మీరిక్కడ లేరు. ఈ లౌదికే సంఘ కాలం ఒకటే. సంఘములో నుండి ఆయన్ను బయటికి నెట్టివేసింది. ఆయన బయట ఉన్నాడు. బయట నుండి తిరిగి లోనికి వచ్చుటకు ప్రయత్నం చేస్తున్నాడు. వారు ఆయన్ను బయటికి నెట్టివేశారు. కారణమేమనగా, ఆయన వల్ల వారికి ఉపయోగం లేదు. వారు ఆయన్ను మరలా సిలువేస్తున్నారు. ఆమెన్. మనం ఎంత దూరం వెళ్లగలము? గుర్తుంచుకోండి, దేవుని ప్రవక్త యొక్క వాక్యము ముందే మనకు 2 తిమోతి 3 అధ్యాయంలో చెప్పింది. మీరు దాన్ని వ్రాసుకున్నట్లయితే, దాన్ని చదువుటకు మనకు సమయం లేదు. కానీ చెప్పింది, చివరి దినముల్లో అపహాసకులు లేస్తారు. వారు మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. అనురాగ రైతులు, అతి ద్వేషులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, గర్వాంధులు, మూర్ఖులు, బాగ్గా ఎరిగిన వారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉందరు. అటు వారికి విముఖుడువై ఉండుము. ఎలయనగా, ఈ విధమైన వారే జుట్టు కత్తిరించుకున్న అవివేకులకు స్త్రీలను తీసుకుంటారు. పొట్టుబెట్టలు ధరించే స్త్రీలు, ముఖమునకు రంగులు వేసుకునే స్త్రీలు, వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. అది ఖచ్చితంగా. అతడన్నాడు, ఈ చివరి దినముల్లో వారికి విముఖుడువై ఉండుము, ప్రవక్త మాటకు లోబడదాము. ఈ చివరి దినముల్లో అలాంటి కార్యముల నుండి వైదొలుగుదాము. వారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను సంఘమును పిలుచున్నాను. అవునండి, దానికి దూరంగా వెళ్లిపోండి. ఈ దినము యొక్క సేవకులు తప్పక ఈ సంగతులు ఎరిగిన వారై ఉండాలి. ఆయన దినముల్లో వారు తప్పక యేసుని ఎరిగి ఉండవలసినది. వారు ఎరిగి ఉండవలసినది. ఇప్పుడు వారు తప్పక దాన్ని ఎరిగి ఉండవలసినది. కానీ అది వారికి తెలియదు. సరిగ్గా ఆయన దినమున ఉన్న యూదా పండితులు తప్పక ఆయన దినమున ఆయన్ని ఎరుగవలసినది. అది ఈ రోజున ఉన్నట్లుగా అప్పుడును దేవుడు తన వాక్యమును తేటగా సత్యమని రుజువు చేశాడు. ఆయన వాక్యమై ఉన్నాడు, మరియు ఆయన వాక్యమై ఉన్నాడని రుజువు చేశాడు. ఆ దినమునకు ఆయన వాక్యమై ఉన్నాడని రుజువు చేశాడు. ఆయన ఈ దినము యొక్క వాక్యమై ఉన్నాడని ఈ దినమును రుజువు చేశాడు. ఈ గడీ వెలుగు. అప్పుడు తప్పక వారు దాన్ని ఎరిగి ఉండవలసి ఉన్నది. వారు ఇప్పుడును దాన్ని తప్పక ఎరిగి ఉండవలసి ఉన్నది. అప్పుడు వారు ఆయన సిలువ వేశారు, మరియు ఇప్పుడును వారు ఆయన సిలువ వేస్తారు. దానిపై నేను వారిపై నేరారోపణ చేస్తాను. నిజము, అది నాగుండా ప్రకాశించున్నది. వారిపై నేరారోపణ చేయము. కారణము, వారు దాన్ని బట్టి వెల చెల్లించినట్లు దేవుడు చేస్తాడు. వారి దినమును ఉన్న యూదులు, దేవుడు మరలా భూమి మీద ఉన్న దినముల్లో ఏసన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ఎన్నో మార్లు నిన్ను ఒక గొప్ప పెద్ద గుంపుగా పోగు చేయాలని కోరాను, కాని మీరిష్టపడలేదు. ఆయన ప్రజలను ఒకటిగా చేయటకు ఈ చివరి దినముల్లో ఎలా ప్రయత్నించి ఉన్నాడు, కాని మీరిష్టపడలేదు. మీరు మీ ఆచారాన్నే కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు నాశనమునకు అప్పగించబడ్డారు. అదే యెరూషలేం పొంది ఉన్నది. ఆమె చీల్చివేయబడి కాల్చివేయబడింది. ఆమె ఇక ఎంత మాత్రమూ లేదు. ఈ దినాల్లో ఈ పెద్దవాటన్నిటికీ ఖచ్చితంగా అదే సంభవించబోతున్నది. మీ యొక్క పెద్ద సిద్ధాంతములు మరియు సంఘశాఖలు చనిపోయి నాశనమవుతాయి, కాని దేవుని వాక్యము సదాకాలం జీవిస్తుంది. చూడండి, ప్రఖ్యాతిగాంచిన స్నేహితుల గృహము నుండి ఆయనకు లోతైన గాయములు వచ్చినవి. ఆలోచించండి, దాన్ని గురించి ఆలోచించండి. ఆగండి, నేను ఒక్క నిమిషము ఆగుచున్నాను. సేవకులారా, దాని గురించి ఆలోచించండి. ఆయనకు గాయములు ఎక్కడి నుండి వచ్చినాయి? ఆ ప్రసిద్ధిగాంచిన ఆయన స్నేహితుల గృహముల నుండి అప్పుడు ఉండినట్లుగా ఇప్పుడునూ అది ఉన్నది. దాని గురించి ఆలోచించండి. కల్వరి వద్ద ఆయన చుట్టుముట్టినది క్రూరమైన వారు, అసభ్యమైన వారు కాదు, కాని ఆయన ప్రేమించున్నామని చెప్పుకున్న సేవకులు. ఈ దినమున సువార్త తేటగా గుర్తించబడింది. ఆయన పునరుద్ధానపు సూచనలు మన మధ్య రుజువు చేయబడ్డాయి. నీ మీదకు దూకేది వీధిలోని వారు కాదు, కాని పేరుగాంచిన సేవకులు. ఈ రోజున ఆయనను చుట్టుముట్టిన వారు ఆయన ప్రేమించున్నామని చెప్పుకున్న వారై ఉన్నారు. అలాంటిది మా మధ్య వద్దంటున్నారు. ఈ మనిషి మా మీద ఏలుబడి చేయరాదు. మేము బలపరచము. ఈ పట్టణంలో అలాంటిది మార్గం గుండా వస్తే మేము దానికి సహకరించము. అది ఒక దెయ్యపు ఆత్మ తప్ప ఏమీ కాదు, అది దెయ్యము. దేవుని వాక్యమును ఎరుగును వారై ఉన్నారు. గుడ్డివాడు గుడ్డివారిని నడిపించున్నాడు. అప్పుడు ఉండినట్లుగా ఇప్పుడును అలాగునే ఉన్నది. సరిగ్గా అప్పుడు ఉన్నట్లుగానే అది ఇప్పుడును ఉన్నది. ఆలోచించండి. స్త్రీ పురుషులను ప్రస్తుత ఈ లోక ప్రేమ నుండి విడిపించే ఆయన యొక్క శక్తి జుట్టు కత్తిరించుకుంటు నుండి, యజబెల్ వరే లంగులు వేసుకుని తమను తాము క్రైస్తవులమని పిలిపించుకున్న స్థితి నుండి విడిపించే ఆయన శక్తి అలాంటి జీవితమును అది ఉత్పత్తి చేస్తుంది. సిగరెట్లు తాగటం, మురికి సరస్వక్తులు చెప్పటం, కూర్చొని మిషనరీ సొసైటీని కలిగి ఉండటం, పుట్టటం, కప్పుకోవటం, మాట్లాడటం, సిగ్గుమాలిన సంగతులు, బయట వీధుల్లోనికి పొట్టి బట్టలతో రావటం, అలాంటి సమస్త కార్యములు చేయటం, ఇతర స్త్రీల ముందు ఇంకా తమను తాము క్రైస్తవులమని పిలుచుకోవటం. ఆ బానిసను గురించి నా కథ మీకు గుర్తున్నదా? అతడు ఒక రాజకుమారుడని అతను గుణశీలమని ఎరిగి ఉన్నాడు. మనమును తప్పక ఎరిగి ఉండాలి. స్త్రీలు మరియు పురుషులు నిరాకరిస్తారు. ఈ సేవకులు ఈ వేదికల మీదనే ఆయనకు పోట్లను పొడుచున్నారు. ప్రజల మధ్య ఆ విధమైన జీవితమును వారు అంగీకరించున్నారు. అక్కడే ఆయన్ను పొడుస్తున్నారు. దాని నుండి వారిని విడుదల చేసే దేవుని శక్తిని వారు నిరాకరిస్తారు. అది అలాగుంటుందని వారు సమ్మతిస్తారు. స్త్రీ తన జుట్టు కత్తిరించుకున్నట దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, లేక ముఖమునకు రంగులు వేయటం, లేక పుట్టి బట్టలు ధరించటం, అది దేవుని వాక్యమునకు వ్యతిరేకమయ్యున్నది. కాని వారు దాన్ని సమ్మతిస్తారు. మరొక కల్వర్ని తయారు చేస్తున్నారు. ఎక్కడి నుండి? బజారు నుండి, మద్యం సేవించే అంగడి నుండి, వేదిక నుండి, వేదిక నుండి. మరలా వారి కేకేమిటి? అతడు తను తాను దేవునిగా చేసుకునిచున్నాడు. వారు ఆయన దైవత్వమును నిరాకరిస్తారు. వారు ఆయన విభజించే ప్రయత్నించి ఆయన దేవుడై ఉన్నప్పుడు ఆయన నుండి ముగ్గురు లేక నలుగురు దేవుళ్లను చేస్తారు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ దేవుడుగా ఉంటాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నీ ఒకే దేవుని గురించి వారితో మాట్లాడినప్పుడు వారు నిన్ను చూసి నవ్వుతారు. మేము పరిశుద్ధ త్రిత్వాన్ని నమ్ముతాము. ఒకే పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను నమ్ముతాను. అవునండి, స్వస్థపచ్చే ఆయన శక్తి, వారిని విడుదల చేసే శక్తి, లోక సంబంధమైన ప్రేమ నుండి వారిని బయటకు తెచ్చే శక్తి. మగ్దలేనే మరియను ఆయన విడుదల చేసినట్లుగా వారిని విడుదల చేస్తాడు. గుర్తుంచుకోండి, ఆమె కూడా ఒక చిన్న రంగులు వేసుకున్న యజబేలు. ఆమెలో 7 దెయ్యములున్నాయి. ఆమె ఒక నగ్నముగా ఉన్న స్త్రీ అయి ఉన్నది. సరిగ్గా ఈ దినమున వీధిలో ఉన్న అధునాతన స్త్రీల వలె మీరు ఎక్కడికైనా వెళ్లి చూడగొరితే చూడండి, నగ్నముగా ఉన్న స్త్రీల ప్రతిమల యొద్ద ప్రజలు తలలు ఉంచున్నారని మీరు నమ్మకపోయినట్లయితే, ఈ రోజున బయట వీధిలో చూడండి, సుదోమా దినముల్లో జరిగినట్లుగా అది ఉంటుంది. బయట చూడండి. మీరు దాన్ని నమ్మకపోయినట్లయితే ఎక్కడికైనా వెళ్ళండి, వార్తాపత్రిక తెరవండి, ఒక మ్యాగజైన్ తెరవండి, ప్రకటనల వైపు చూడండి. మీరు ఏమి కనుగొంటారు, అది ఏమి చెప్పిందో గుర్తుంచుకోండి. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి తమకు మనస్సు వచ్చిన స్త్రీలను తీసుకున్నారు. ఇంగ్లండ్ లోని సిగ్గుమాలిన సంగతి చూడండి, ఇక్కడ సిగ్గుమాలిన సంగతిని చూడండి, మొత్తం వైపు చూడండి, అది ఒక వేశ్యా గృహముగా మారింది. ఎందుకు అది అలాగున్నది? ఎందుకు రష్యా కమ్యూనిజం గా మారింది? కాథలిక్ సంఘం యొక్క శక్తిహీనతను బట్టి, రోత మరియు మురికి కార్యములను బట్టి అది ఖచ్చితంగా. అందుకే ఈ దేశము స్వాధీనమైపోయింది. కమ్యూనిజం మరియు ఐక్య సంఘముల ఉద్యమము మరియు కాథలిక్ సంఘముతో దానికే ఇది చేరుతున్నది. అదే కమ్యూనిజం మరియు క్యాథలిజం ఒక్కటిగా ఐక్యమవుతున్నది. నీకు తెలుసా, ఇక్కడ వారు దాన్ని చేస్తున్నారు. ఎందుచేత? వారిని వేరు చేసి ఒక ప్రత్యేకమైన ప్రజగా తయారు చేయ సువార్తను తిరస్కరించినందున. ఆ కారణం బట్టియే. సమాజంలోని హోదా కొరకు, ఏదో సిద్ధాంతం కొరకు, ఒక భోజనపు టిక్కెట్ కొరకు సేవకులు వేదికనొద్ద దానితో ఉంచబడి ఉన్నారు. నేను ఫలానా ఫలానా దానికి చెందిన వాడును, విద్య కొరకు దేవుని శక్తిని వృద్ధి వేయిస్తున్నారు. ఈ పిచ్చి తరము నుండి మగ్ధలేనే మరీ వలె వారిని స్వతంత్రులుగా చేయండి. నగ్నముగా వీధిలో ఉన్న స్త్రీని బట్టలు ధరించే ఒక మర్యాద గల స్త్రీగా తయారు చేయు శక్తి ఆమె నుండి ఒక క్రైస్తవుని తయారు చేయు శక్తి. ఆ శక్తిని వారు తప్పని ఆ శక్తిని కలిగిన మనిషిని కలవరిలో సిలువ వేశారు. ఈ రోజున ఆ సువార్తే ఆ పరిశుద్ధాత్మయే ఆ నగ్నముగా ఉన్న స్త్రీని తీసుకుని ఒక మర్యాద గల స్త్రీగా ఒక క్రైస్తవురాలుగా ప్రవర్తించినట్లు తయారు చేస్తుంది. వారు దాన్ని మూఢత్వము అని పిలుస్తారు. అది వారి సంఘం మధ్యలో మిశ్రమం ఒకట వారి మధ్యలో అది వారిని రేపుట వారికి ఇష్టం లేదు. ఎందుకంటే అప్పుడు ఇతర స్త్రీలను దాన్ని చేస్తారు. కాబట్టి వారేం చేస్తారు? అప్పుడు వారు చేసినట్లుగానే దాన్ని బయటికి నెట్టివేస్తారు. ఇప్పుడు వారు వాక్యమనే సిలువు వేస్తూ అది మరొక యుగమునకు చెందినదని చెబుతారు. నేను మరలా వారిపై నేరారోపణ చేస్తాను. అవునండి, అప్పుడు వారిపై నేరారోపణ చేయబడినట్లుగానే ఇప్పుడును నేను చేస్తాను. ఆ పాత సేనా దయ్యములు పట్టిన వారిని వస్త్రములు ధరింపు చేసుకున్నట్లుగా చేసిన సూచన గుర్తుంచుకోండి. తన వస్త్రములను తీసివేయు వ్యక్తి ఒక పిచ్చివాడు. చూడండి, ఒక స్త్రీ గురించి ఏమిటి? సేనా దయ్యములు పిచ్చివి. అతడు తన బట్టలను అతని మీద నుండి చించివేశాడు. దేవుడు తన శక్తిని తీసుకుని అతడు బట్టలు ధరించినట్లు చేశాడు. అతడు సరైన మనసుతో బట్టలు వేసుకుని యేసు పాదముల యొద్ద కూర్చుండెను. ఆ వృద్ధ బతిమయను చూసినట్లు చేసిన ఆ శక్తిని చూడండి. తిన్నగా వారి ఆచారముల మధ్యలోనే ఈ రోజున భూమి మీద ఎంత అవిశ్వాసమన్నదో ఆయన భూమి మీద ఉండగా అంతే అవిశ్వాసమన్నది. కాని అది ఆయన్ని ఎన్నడూ ఆపలేదు. ఆయన ముందుకు వెళ్లాడు. ఆయన వారికి ఏ గుద్దులు వేయకుండా వెనకాడలేదు. ఆయన వారితో అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఆయన మొత్తమును ఖండించాడు. సమాధి నుండి లాజర్ను బ్రతికించిన శక్తి, నయనను స్థలములో ఆ విధవరాలు కుమారుని తిరిగి ఇచ్చిన శక్తి, ఆ కార్యములను చేసిన ఆ శక్తి, సంభవించు సంగతులను ముందే చెప్పిన శక్తి, రెండు దారుల వద్ద అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్లలను గురించి చెప్పిన శక్తి, ఆయన ముందుగా చెప్పిన ఈ కార్యములన్నీ, ఆ మనిషియే ఆ శక్తిని కలిగి ఉన్నాడు. ఆయనకు దూరంగా ఉండండి. మన ప్రజల మధ్యలో ఆయన వద్దు. ఆయన మన బోధన కరుషితం చేస్తున్నాడు. వారు ఆయన సిలువ వేశారు. ఈ రోజును కూడా అదే సంగతి. పరిశుద్ధాత్మకు దూరంగా వెళ్ళిపోతున్నారు. దానితో వారు చేయనది ఏదీ లేదు. అది వారిని ఖండించి ఈ కార్యములను చేస్తుంది. ఈ సంగతులు మన ప్రజలకు చెబుతుంది. మన సంస్థల మధ్యలో అది కలగలుపు కాకూడదు. అది మన ఆచారములకు వ్యతిరేకంగా ఉన్నది. వారు ఆయన్ను మరలాశలు వేస్తారు. ఓ అయ్యో, గమనించండి, ఇప్పుడు మనం ముగించున్నాము. తప్పక ముగించాలి. మరలా వారు దాన్ని వెరుతనమంటారు. వారు ఆయన ఒక మూడు అని పిలిచారు. అతడు పిచ్చివాడు అని వారు అన్నారు. బైబిల్ దాన్ని చెప్పినదని ఎవరికైనా తెలుసు. యేసు అలాగే అయ్యున్నాడని పరిసయ్యులు అన్నారు. ఈ మనిషి సమరయుడు, అతడు పిచ్చివాడు. పిచ్చివాడు అన్న మాటకు అర్థమేమిటి? వెర్రివాడు. ఈ మనిషి వెర్రివాడు. కొందరు వెర్రివాళ్లు అతన్ని వెంబడిస్తున్నారు. అతడు బెయల్జెబూబు. మరలా వాళ్ళు అదే మాట చెబుతున్నారు. అది ఒక విధమైన మాంత్రిక విద్య. అదే జాతకం చెప్పటం. మరలా ఆయన్ను అవమానం సిలిపోయి ఉంచున్నారు. ఏ సిలువ? ఏ అవమానము? ఆయనది సత్యమను రుజువు చేయబడిన వాక్యము. దాన్ని ఎగతాళి చేస్తూ అది దెయ్యమని ప్రజలు చెబుతున్నారు. ఆయనను ఏదోగా తయారు చేస్తున్నారు. దేవుని పరిశుద్ధ కార్యములను అది అపవిత్రాత్మ చేయు కార్యములుగా వారు పిలుస్తున్నారు. ఆయన అన్నాడు, దానికి క్షమాపణ లేదు. దాన్ని తప్పుగా బహిర్గతం చేయటకు ప్రయత్నిస్తూ ఆయన వాక్యమును అవమానపరుచున్నారు. దాన్ని అబద్దమని లేక వెర్రితనమని పిలుస్తున్నారు. దాని దగ్గరికి వెళ్లవద్దు. ఆ కూటములకు హాజరు కావద్దు. దాన్ని చేయటం ద్వారా వారేం చేస్తున్నారు? వారు సంఘశాఖ మేకులను తీసుకొనిచున్నారు. అది సత్యము. ఈ సుఖభోగమును వేటాడు బోధకులు లోక సంబంధమైన వారు, నిర్దేవులు, శాఖా సంబంధమైన పిచ్చిగలవారు. శాఖా సంబంధమైన మేకులను తీసుకుని వేదికల మీద నుండి మరలా దానితో దేవుని కుమారుని సిలువ వేయుచున్నారు. వారు దీన్ని ఎందుకు చేస్తారు? వారు మనుషుల పొగడతలను ప్రేమిస్తారు. దేవుని వాక్యమును ప్రేమించడం కంటే ఎక్కువగా సంఘము వారికిచ్చే పటాలను ప్రేమిస్తారు. నేను వారిని దోషులుగా ఖండిస్తాను. ఎందుకంటే వారు వాక్యపు మర్యాదను పాటించరు. కారణము, వారు ఇదివరకే లోక మర్యాదను పాటించు వారయ్యున్నారు. వారు ఇదివరకే దాన్ని చేసి ఉన్నారు. వేషధారణ దినమున మనం జీవించున్నాము. ఇది కాదా? నా ప్రభువుకు ఒక కలవరు చాలదా? ఎందుకు మీరు దీన్ని చేస్తారు? మీరు ఆయన్ని ప్రేమించవలసిన వారై ఉన్నారు. ఇది వాక్యమై ఉన్నదని మీకు తెలుసు. ప్రకటన 22వ అధ్యాయాన్ని మీరు చదవండి. అది చెబుతుంది, ఎవడైనను దీనికి ఒక మాట కలిపినా లేక దీని నుండి తీసివేసినా మీరు ఎందుకు దాన్ని చేస్తారు? ఆయనకు ఒక కలవరు చాలదా? నేను ఆయన భద్రత కొరకు నిలబడతాను. నేను ఆయన న్యాయవాదిని. దేవుని వాక్యం ద్వారా నేను మీపై నేరారోపణ చేస్తాను. మీ మార్గములను మార్చుకోండి. లేనుచో మీరు నరకమునకు వెళతారు, మీ సంఘశాఖలు కూలిపోతాయి. న్యాయాధిపతి ముందు నేను మీపై నేరారోపణ చేస్తున్నాను. సత్యము వేషధారులారా, పైకి భక్తిగా కనపడువారులారా, ఎందుకు మీరు దాన్ని పిలుస్తారు? ఒక కలవరి చాలదా? పేతురు అన్నాడు, మీ సంఘశాఖ తండ్రులు పేతురు మీపై నేరారోపణ చేసి అన్నాడు, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపుకుండేది? స్టెఫను దాన్నే చెప్పాడు. మీ దుర్మార్గం చేతుల్లో మీరు జీవాధిపతిని సిలువు వేశారు. యేసే స్వయంగా చెప్పలేదా, మీ పితరులు ఎవరిని సమాధుల్లో పెట్టలేదు? మీరు తరువాత ఆ సమాధులకు సున్నం వేస్తున్నారు. అలాగుననే యుగములన్నిటి గుండా నీతిమంతులకు జరిగినది. కాబట్టి ఈ ఉన్నతముగా మెరుగు పెట్టబడిన ఈ దినమున క్రీస్తును త్రోసివేసు సంగమునకు వెళ్లు గుంపుపై నేను నేరారోపణ చేస్తాను. మీరు పైకి దైవభక్తి వేషములతో క్రీస్తును రెండవసారి సిలువు వేయుచున్నారు. ఈ మాటలు మరొక దినమునకు మరియు ఈ దినమునకు కాదు అని ప్రజలకు చెప్పుట ద్వారా నేను మీ మీద నేరారోపణ చేస్తాను. సిలువు వేసిన దినమున చేయబడిన అదే నేరమునకు మీరు దోషులయ్యున్నారు. మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి, లేనిచో నశిస్తారు. మరలా చెబుతాను, ఇక్కడ సంఘములు వారు ఉపదేశకులు సిలువ వేస్తూ దూషిస్తున్నారు ఆయనను, వాక్యమును. దేవా, కనికరం చూపుము. మరలా నన్ను దాన్ని చెప్పనివ్వండి. అది టేపుపై కలగలుపుగా ఉంటుంది. ఇక్కడ సంఘములు వారు సేవకులు సిలువ వేస్తారు దూషించడం ద్వారా ఆయనను, వాక్యమును. ఆశ్చర్యం కాదు, అది మరలా ఆకాశములు చీకటి పడుచుండగా మరియు బండలు బ్రదలగుచుండగా నా రక్షకుడు తలను వంచి చనిపోయాను. కాని తెరవబండి తెర మార్గమును బయలుపరచను. అంతము లేని దినమునకు పరలోకపు ఆనందములు. ఈ శ్రోతల కొరకు నేను టేప్ మీద చెబుతాను. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ కింద నేను దీన్ని చెబుతాను. ప్రభు పక్షమును ఉన్నవాడెవడు అతన్ని ఈ వాక్యం కిందకి రానివ్వండి. ఈ దుష్టమైన క్రీస్తును కాదనుచున్న, క్రీస్తును త్రోసివేయుచున్న తరమును, ఆయనను దూషించినందుకు, గుర్తింపబడిన వాక్యమును సిలువేసినందుకు నిశ్చయముగా ఈ తరమును తీర్పులోనికి తెస్తున్నాను. వారు తీర్పులోనికి వస్తున్నారు. నేను దాన్ని నేరారోపణ చేస్తాను. ప్రభు పక్షంలో ఉన్నవాడెవడు అని మోషే అన్నాడు. వాణ్ణి నా ఎదుక రానివ్వండి. అగ్నిస్తంభము ఒక రుజువుగా వేలాడుచున్నప్పుడు ప్రభు పక్షమును ఎవరున్నారు? ప్రభు పక్షమును ఎవరున్నారు? అతడు వాక్యమును తీసుకుని తన సిద్ధాంతమును కాదని యేసుక్రీస్తును రోజూ వెంబడించాలి. నేను మిమ్మల్ని ఉదయమును కలుసుకుంటాను. ప్రార్థన కొరకు మన తలలు ఉంచుదాం. ఓ ప్రభు అయిన దేవ, నిత్యజీవ ప్రదాత, ఈ వాక్యమునకు గంధకత్వమైన వాడా, మృతుల్లో నుండి ప్రభు అయిన యేసును తిరిగి లేపిన వాడా, ఒక అవిశ్వాస తరము ప్రజల మధ్యలో దాన్ని చక్కగా గుర్తింపు చేసిన వాడవయ్యున్నావు. ఈ ఉదయము ఎంతో దీర్ఘముగా ఉండి ఉన్నది. అనేక మంది ఇక్కడ కూర్చుని ఉన్నారు. సంఘము క్రికిరిసిపోయింది. ప్రజలు చుట్టూ నిలబడి ఉన్నారు. ప్రపంచమంతా అనేక స్థలముల్లోనికి వెళ్ళుటకు టేపులు తయారు చేయబడినవి. సేవకులు వారి పట్టణ గదిలో వింటారు. ప్రభువా, నేను వారి కొరకు ప్రార్థిస్తాను. ఈ మాటలు హృదయంలోనికి లోతుగా కోసి లోతుగా పడనివ్వండి. ఈ చిన్న కెంటక్కీ నుండి వచ్చిన మెదడు సేవకుడు మొన్నటి దినమున నాతో చెప్పినట్టుగా వారిని చెప్పనిమ్ము. నేను ఆ 7 సంఘ కారణములు వింటున్నప్పుడు అది కేక వేయటం నేను విన్నాను. బబులోను గోడల నుండి దూరంగా పారిపోండి, నేను దాన్ని వదులుకొని విడిచిపెడతాను అన్నాడు ఆ యవనస్తుడు. అతని భార్య, ఇద్దరు లేక ముగ్గురు పిల్లల సాహసము ధన్యమగునుగాక. దేవా, అనేకులు దేవుని వాక్యమునకు వారి దారిని కనుగొందురుగాక. జీవమునకు ఒకే మార్గము ఎలయనగా ఆయన వాక్యమయ్యున్నాడు. తండ్రి, నేను ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తాను. కొన్నిసార్లు ఈ విషయములను చెప్పుట అది క్రూరత్వంతో కాదు, అది ప్రేమ అయ్యున్నది. ఏలయనగా ప్రేమ దిద్దుబాటుతో కూడినది. అది దిద్దుబాటునకు ఉద్దేశించబడింది. ప్రజలు ఆ మార్గంలో దాన్ని అర్థం చేసుకుంటారని నేను ప్రార్థిస్తాను. దిద్దవలసిన వాడు నీవే అయ్యున్నావు. అందుకే సిలువునొద్దు ప్రార్థించావు. తండ్రి, వారిని క్షమించుము. వారి గుడ్డువారు, వారేమి చేస్తున్నారో వారికి తెలియదు. ఈ రోజున మరలా వాక్యమును తిరిగి సిలువేస్తున్న వారి కొరకు నేను ప్రార్థిస్తాను. జీవపు వాక్యమునకు బదులుగా వారు ఆచారములను, సంస్థలను తీసుకొనిచున్నారు. తరువాత ప్రజల ముందు ఆయన సత్యమని దేవుడు రుజువు చేసిన నిజమైన సత్యమును వారు విమర్శిస్తారు. తండ్రి, వారిని మరలా గొర్రెపిల్ల వివాహోత్సవం ముందుకు పిలవమని మేము ప్రార్థిస్తాము. ఈసారి వారు సాకులు చెప్పకుండా వచ్చుదురుగాక. ఎలయనగా చివరి పిలుపు ఇదివరకే బయలు వెళ్లింది, ఇప్పుడు అది చాలా ఆలస్యమైపోతుంది. అది ఆలస్యం కాదని నేను నమ్ముతాను. ఇక్కడ హాజరైన చిన్న సంఘమును దీవించండి. ఈ ఉదయమున ఇక్కడ కూడుకున్న కొన్ని వందల మంది ఈ ఎండ దినమున దీర్ఘమైన 2 గంటలు లేక ఎక్కువ సమయము వారిక్కడ కూర్చుని ఉన్నారు. వారు ఈ స్థలమును విడిచిపెట్టలేదు. వారు నిమ్మలంగా కూర్చుని విన్నారు. అనేక మంది వారి రాత్రి భోజనం కొరకు కనిపెడుతున్నారు. స్త్రీలు వారి పిల్లలతో నిలబడి వారు కనిపెడుతున్నారు. ప్రతి మాటను వారు పట్టుకుని ఉన్నారు. ప్రభువా, నేను ప్రజలను తప్పుదారి పట్టిస్తే తీర్పు దినమున నాకు ఏమి సంభవిస్తుంది? ప్రభువా, నేను మనసాక్షితో ఉన్నాను. మనసాక్షితో నేను దాన్ని స్పృశించగలను. అదేమనగా నేను వారిని వాక్యమునద్దకు తీసుకుని వెళ్ళు ప్రయత్నిస్తాను. వారు వాక్యము ద్వారా జీవించుదురుగాక. నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావని వారికి చెప్పుచున్నాను. ఆ గొప్ప పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క రూపంలో ఉన్నాడు. అదే మనిషి, నీవు అదే రీతిగా చెప్పావు. కొద్ది కాలం లోకము ఇక ఎంత మాత్రమూ నన్ను చూడదు, కాని మీరు నన్ను చూస్తారు. ఎలయనగా నేను మీలోను మీతోనూ ఉంటాను. ప్రభువా, ఇది నీవై ఉన్నావని నాకు తెలుసు. మేము నిన్ను నమ్ముతాము. ఎలయనగా మా మధ్య అదే కార్యమును నీవు చేయటం మేము చూస్తాము. మృదువుగా ఈ రోజు మమ్మలను మేము లోపరుచుకునిచున్నాము. ఇక్కడ సంఘములో మేము దాన్ని చేస్తాము. ప్రభువా, ఈ క్షణంలో టేపుల మీద ఉన్న వారును లోబడుచున్నారు. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ఇక్కడ హాజరైన బాలుడు లేక బాలిక, ఇక్కడున్నవారు లేక బయట నిలబడిన వారు లేక టేపుల మీద వినుచున్న వారు, ఈ క్షణంలోనే లోతైన సమర్పణ చేసి సంపూర్ణంగా దేవుని సేవ కొరకు తమను తాము లోపరుచుకుందురుగాక. ప్రభువా, శ్రోతలపై నీ శక్తితో కదిలి రోగులను స్వస్థపరచండి. ఇక్కడ ఒక చిన్న కుంటి పిల్లవాడు కూర్చుని ఉన్నాడని వారు చెప్పారు. ఆ గొప్ప పరిశుద్ధాత్ముడు, మాకు తెలుసు నీ సన్నిధిలో ఇలాగూ కూర్చుండుట దాన్ని చేస్తుంది. రేడియో గుండా, టెలివిజన్ గుండా బయట దేశంలోనికి నీవు వెళుతున్నట్లయితే రోగులను బాగు చేయండి. నీవు నీ వాక్యమును పంపావు, అది వారిని స్వస్థపరుస్తుంది. అదే నిమిషంలో అదే కార్యమును నీవు చేయగలవు. దేవా, ప్రతి రోగిని స్వస్థపరచుమని నేను నీవు ప్రార్థన చేస్తాను. ఈ మాటలు వినుచున్న ప్రతి కుంటివాణ్ణి, ప్రతి పీడించబడుచున్న వ్యక్తిని స్వస్థపరచండి. దేవా, దాన్ని దయచేయము. నేను వారి కొరకు ప్రార్థిస్తాను. క్రీస్తు యొక్క ప్రేమను బట్టి అవసరతలో ఉన్న వారి పట్ల బాధ్యత గలవాణ్ణై. ప్రభువా, నీ బలి అర్పణ బలిపీఠంపై నేను వారిని హాజరుపరుచున్నాను. అక్కడ రక్తము కారుచున్న గొర్రెపిల్ల యొక్క శరీరం ఉన్నది. మా పాపముల కొరకు, రోగముల కొరకు ఒక ప్రాయశ్చిత్తముగా అక్కడ ఉంచబడింది. ఆ ప్రజల యొక్క కనికరం కొరకు నేను బ్రతిమలాడతాను. ప్రభువా, మోషే చేసినట్లుగా వారి కొరకు నేను ఖాళీలో నిలబడతాను. దేవా, వారి పట్ల కనికరమును చూపి ఇంకా కొంచెం పొడిగించి వారికి మరొక అవకాశం ఇమ్మని చెబుతాను. ప్రభువా, ఇప్పుడే దాన్ని చేయవద్దు. సువార్త ఇంకా కొంచెం ముందుకు వెళ్లనిమ్ము. ప్రభువా, వారు గద్దించబడ్డారు. నీ కృపా కనికరములు ఆ గ్రంథం మీద వారి పేరును కలిగి ఉన్న చివరి వ్యక్తి వరకు పొడిగించబడాలని నేను ప్రార్థిస్తాను. వారు అంగీకరిస్తారని నాకు తెలుసు. నీ దైవిక వాక్యముతో ప్రార్థన చేయుట అది కఠినము కాదు. దేవా, నా భావం అదియే, వ్యతిరేకంగా కాదు. ప్రభువా, ప్రార్థన చేయబడిన వాక్యము, సత్యమైన రుజువు చేయబడిన వాక్యము, జగత్తు పునాదికి ముందే ఆ వెనుక ఈ ప్రజలను ముందుగా నిర్ణయించిన వాక్యము. ఆ గ్రంథం మీద పేర్లున్న వారిని రక్షించమని ప్రార్థన చేయట అది కఠినం కాదు. కారణము, మీరు దాన్ని చేస్తారని నాకు తెలుసు. యేసు ఆ రీతిగా చెప్పాడు, నా తండ్రి, నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దుకు వస్తారు. అతడు ఎవబడి ఉంటేనే తప్ప ఏ మనిషి రాలేడు. దేవా, నేను ప్రార్థిస్తాను ఈ మాటల పొడు ప్రతి స్థలంలో టేపులు వినువారు, ఇక్కడ హాజరైన వారు, ముందుగా నిర్ణయించబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఇప్పుడే పిలుచునుగాక. జగత్తు పునాదికి ముందు నుండే వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంచబడి ఉన్నవి. ఈ రోజున మాట్లాడుచున్న దేవుని స్వరమును వారు విందురుగాక. ఆ చిన్న నిమ్మడమైన మెల్లని స్వరము వారి హృదయముల్లో చెప్పుచున్నది, ఇదే మార్గము, దీనిలో నడువుడి. తండ్రి, దాన్ని దయచేయము. యేసు నామంలో దాన్ని అడుగుతున్నాను. ఇక్కడ హాజరైన శ్రోతల్లో మన తల్ల వంచి ఉండగా మీరు దీన్ని సత్యమని నమ్మినట్లయితే, ఇక్కడ రోగుల కొరకు, పీడింపబడిన వారి కొరకు ఉంచబడిన చేతి రుమాళ్లపై, పొట్లములపై నా చేతులు ఉంచున్నాను. ఇప్పుడు యథార్థంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగగోరుచున్నాను. ఇక్కడ కేవలము వినబడవలనని నేను వచ్చట్లేదు. నేను అలసిపోయాను, నేను అరిగిపోయాను. నేను ఉండి ఉన్నట్లుగా ఇప్పుడు యవనస్తులను కాదు. మన దినములు లెక్కించబడినవని నాకు తెలుసు. దేవుని రాజ్యం కొరకు నేను ఉంచగలిగిన ప్రతి చిన్నదాన్ని తప్పక ఉంచవలసినది. నాకు అవకాశం దొరికిన ప్రతిసారి నేను తప్పక బోధించవలసినది. నాకు బాగున్నా లేకపోయినా నేను తప్పక వెళ్లాలి. నేను ఇక్కడికి వచ్చే కారణం ఏమనగా, దాన్ని చేయాలని నా ఉద్దేశం. నేను దాన్ని చేయకూడదును. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను చెప్పాలని కఠినంగా రుద్దినట్లుగా నేను చెప్పట్లేదు. అక్కడ నా లోపల నాడి కొట్టుకొనిచున్నది సత్యమని రుజువు చేయబడిన ఈ కార్యమే, ఈ కార్యములు చేయనట్లు నన్ను త్రోయిచున్నది. నేను దాన్ని దయతో ప్రేమతో చెబుతాను. మన స్త్రీ పురుషులను గద్దించాలని నా భావం కాదు. సోదరుడా సోదరి, అది చేయటం నా భావం కాదు. నేను మిమ్మను ఒక పదునైన స్థలమునకు తెచ్చుటే నా భావము. అక్కడ మీరు ప్రభు యొక్క కొరడా దెబ్బను, దిద్దుబాటును చూడగలరు. ఇప్పుడు మీరు తప్పక లోపలికి రావాలి. దాన్ని ఆపివేయవద్దు. నీవు ఎంతో దీర్ఘకాలము కనిపెట్టావు. నీ హృదయంలో సంపూర్ణమైన సమర్పణతో ఇప్పుడు ఈ శ్రోతల సమక్షంలో ప్రభువు పక్షముకు రావాలని కోరుచున్నావా? లేక ఈ టేపులు వెలుచున్న స్థలంలో ఎక్కడైనా మీరు మీ తలలను ఉంచి ఉండగా అది నీ భావము కానట్లయితే మీ చేతులను ఎత్తవద్దు. ఇప్పుడది నిజంగా మీ భావమై ఉన్నట్లయితే, మరి ఎక్కువ ప్రతిష్ఠించబడిన జీవితంతో మీరు ప్రభు యొద్దకు రాగూరినట్లయితే, ఇప్పుడే మీ చేతులను ఎత్తుతారా? మీరు ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. నిందను భరించిన కొరకు మీరు కృతగా క్రీస్తుకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనుచున్నారు. ఈ రోజు నేను నిందను తీసుకున్నట్టుకు ఇష్టపడుచున్నాను. నేను నా రెండు చేతులను ఎత్తి ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క నిందను నాపై తీసుకున్నట్టుకు నేను ఇష్టపడతాను. పరిశుద్ధ రోలరు అని పిలువబడు గుర్తును నేను సంతోషంగా ధరిస్తాను. మీరు దాన్ని ఏమని పిలిచినప్పటికీ నేను గర్వంగా దాన్ని ధరిస్తాను. కారణము అది ప్రభువు కొరకు. నేను గర్వంగా దాన్ని ధరిస్తాను. మీరందరూ అదే కార్యం చేయటకు ఇష్టపడతారా? మీ చేతులను ఎత్తి చెప్పండి. దేవుని యొక్క కృపను బట్టి నేను చేయగోరుచున్నాను. శిష్యులు తిరిగి వచ్చినప్పుడు ఆయన నామం కొరకు నిందను భరించుట గొప్ప భాగ్యమని తలంచారు. లేక ఏదో హాలీవుడ్ నటుడి కోసము, లేక టెలివిజన్ కోసము, లేక సంఘ సభ్యత్వము, లేక మరేదైనా దాని కొరకు నిందను భరిస్తావా? లేక యేసుక్రీస్తు యొక్క వాక్యం కొరకు నిందను భరిస్తావా? ప్రభువా, వాక్యం కొరకు నిందను దయచేయము. దేవుని యొక్క వాక్యం కొరకు ఆయన నిందను భరించాడని నాకు తెలుసు. ప్రభువా, నన్నును భరింపనిమ్ము. ఈ ప్రతిష్ఠించబడిన శిలువను నేను భరిస్తాను. మరణము నన్ను స్వతంత్రునిగా చేయ వరకు అప్పుడు కిరీటమును ధరించుటకు ఇంటికి వెడతాను. ఒక దినమున మన కొరకు కిరీటం ఉంటుంది. ఇప్పుడు అది తయారు చేయబడుతుంది. ఈ భూ సంబంధమైన జీవితం సమాప్తం కాగానే అప్పుడు మనకు తెలుసు అది సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు వేదిక చుట్టూ ప్రజలను తెచ్చుటకు స్థలం లేదు. మీరెక్కడ ఉన్నారో ఆ సీటు నొద్దే అది వేదికగా ఉండనిమ్ము. నమ్మిన వారందరూ మనం ప్రార్థించుండగా, పరలోక తండ్రి, శ్రోతల్లో ఉన్న యవనులు, వృద్ధులు, దరిదాపుగా అందరూ తమ చేతులను ఎత్తినట్లుగా కనపడుతుంది. ఈ టేపు ఆడించబడిన ప్రతిసారి ప్రజలు తమ చేతులెత్తి వారి గదిలో మోకరించాలని నేను ప్రార్థిస్తాను. తండ్రి మరియు తల్లి బయటకు వెళ్లి ఒకరి హస్తములను మరొకరు పట్టుకుని ఇలాగ చెప్పుదురుగాక అని, మనం ఎంతో కాలము నుండి సంఘ సభ్యులమై ఉన్నాము. మనము క్రీస్తునొద్దకు వద్దాము. ప్రభువా, దాన్ని దయచేయము. ఇక్కడ ఉన్న ప్రజలను దీవించండి. ప్రభువా, వారికి ఒక సమర్పించబడిన జీవితం ఇమ్మని నేను ప్రార్థిస్తాను. వారిలో అనేక మంది మంచి ప్రజలై ఉన్నారు. వారు నీ ప్రజలై ఉన్నారు. వారు ఇప్పుడే సత్యమును తెలుసుకున్నారు. ప్రభువా, నీ సత్యమును వారికి చూపమని నేను ప్రార్థిస్తాను. నీ వాక్యమే సత్యము. యోహాన్ సువార్తలో నీవు అన్నావు, 17వ అధ్యాయంలో అనుకుంటాను, నీవు అన్నావు, తండ్రి నీ సత్యము ద్వారా వారిని శుద్ధి చేయము. నీ వాక్యమే సత్యమై ఉన్నది. అది మరలా నీ వాక్యమే ఇంకనూ సత్యమయ్యున్నది. అది ఎల్లప్పుడూ సత్యమయ్యున్నది. ఏలైనగా అది దేవుడయ్యున్నాడు. దేవా, సత్యము ద్వారా వారిని శుద్ధి చేయమని నేను ప్రార్థిస్తాను. అదేమనగా సంఘ శాఖల నుండి సిద్ధాంతములన్నిటి నుండి వారిని శుద్ధి చేసి ప్రతిష్ఠించము. లోక సంబంధమైన కార్యములన్నిటి నుండి వాక్యమునకు ప్రతిష్ఠించబడిన జీవితమునకు వారిని శుద్ధి చేయము. ప్రభువా, దయచేయము. వారిప్పుడు నీవారయ్యున్నారు. నీవు దాన్ని చేస్తావని వాగ్దానం చేశావు. నీ సేవకుడుగా వారి పక్షమున నా ప్రార్థనలను విన్నవించున్నాను యేసుక్రీస్తు నామంలో. మన తల్లను వంచి ఉండగా మనం ప్రార్థనలో కొనసాగుచుండగా ఈ పాటను పాడుదాం. యేసు దానినంతా చెల్లించాడు. అంతా ఆయనకు. దాన్ని ఆలోచించండి. పాపము నిన్న నేను స్థలంలో ఉన్నాను. ఇక్కడ మన సంఘంలో ఉన్న ఒక సోదరుడు కొన్న సూట్ కుట్టుటకు ఒక వ్యక్తి నా కొలతలు తీస్తున్నాడు. అతడు అన్నాడు, నీ సూట్ చాలా వేడిగా కనపడుతుంది, అందుకే నేను నీవు చల్లని దాన్ని కొన్నాను. అక్కడ దాన్ని కత్తిరించడానికి వెళ్ళినప్పుడు అతడు అన్నాడు, నీ కుడి భుజము కిందికి వంగిపోవచ్చున్నది, నీవు ఒక దినమున తప్పక ఎంతో బరువును మోసి ఉంటావు. నేననుకున్నాను, అవును ఒక పాప భారము, కాని యేసు దాన్ని అంతా చెల్లించి వేశాడు. మనం పాడుచుండగా దాన్ని వినండి. యేసు దానినంతా చెల్లించాడు. అప్పుడంతా నా జీవితము ఆయనకే. పాపం ఏం చేసింది? పాపము కెంపు వంటి మరకను చేసింది. ఆయన దాన్ని తెల్లగా కడిగాడు. దేవా, మా పట్ల కనికరం చూపుము. ఈ లోతైన ధ్యాన సమయంలో ప్రభువా, ఈ వాక్యము హృదయంలోనికి బాగా నాననివ్వండి. ప్రజలు వారి రాత్రి భోజనం ఆలస్యమైనప్పటికీ ప్రభువా, ఇది ఆహారం కంటే ఎక్కువైనది, ఇది జీవమయ్యినది, నీ వాక్యమే ఆహారము అని నువ్వు అన్నావు. ఆకలితో ఉన్న మా ఆత్మలు దానిమీదనే విందు చేస్తున్నాయి. ప్రభువా, ఇప్పుడు మమ్మను తీసుకుని మలచుము. ప్రభువా, వారితో నన్ను తీసుకుని వెళ్ళుము. నేను వారితో వెళ్ళగోరుచున్నాను. ప్రభువా, విశ్వాసము ద్వారా ఇప్పుడు నేను కలవరికి వెళ్ళుచున్నాను. నేను సంఘముతో వెళ్లవలసి ఉన్నాను. ప్రభువా, ఇప్పుడు తిరిగి నన్ను మలచుము. నేను పొరపాటు చేశాను. అనేక సార్లు ఈ మధ్యనే నేను బోధించుట ఆపివేసి ఉన్నాను. ప్రజలు నా మాట వినరు. వారు వాటినే తిరిగి తిరిగి చేస్తున్నారు, మరియు నేను నిరుత్సాహపడ్డాను. నేను ఉద్రేకపూరితమైన మేడలు కట్టాను. ఓ దేవా, కొన్ని ఆదివారముల క్రితము నీవు నాకు సూచన బయటకిచ్చావు. బైబిల్ చదువుచుండగా ఆ కళ ఉండి ఉన్నట్లుగా నీవు మోషేతో మాట్లాడుతూ చూశాను. అక్కడ కూడా ఒక పర్వతం ఉన్నది, అది అతనికి ఒక సూచనగా ఉన్నది. అప్పుడు తిన్నగా దాని అంతంలో నేను ఎందరో రోగులను విడిచిపెట్టి ఉన్నాను. ఒక ప్రవచనాత్మకమైన పరిచర్య మాత్రమే కాదు, కాని వాక్యమును ఉపదేశించుట మరియు రోగుల కొరకు ప్రార్థన చేయటది. ఇక్కడే తిన్నగా నేల మీద నీ ఒక మనిషిని చనిపోనిచ్చావు, మరలా అది సత్యమయ్యున్నదని రుజువు చేయుటకు అతన్ని తిరిగి బతికించావు. నీవెల్లప్పుడూ నీ వాక్యమును రుజువు చేస్తావు. ఇప్పుడు ప్రభువా, తిన్నగా నేను నీ సింహాసనం ముందు ఉండగానే దాన్ని నిర్ధారించుము. ప్రభువా, ఈ ప్రజలలో ప్రతి ఒక్కరిని తీసుకోండి. మాలో నుండి లోకమును తీసివేయము. ప్రభువా, మేము నీ సన్నిధిలో ఉండగానే నన్ను తీసుకునుము. లోకమును తీసివేయము. దేవా, ఇప్పుడే మా హృదయములను పిండుము. లోకమును మరియు లోక చింతలను మా నుండి దూరంగా లాగివేయము. మేము ప్రతిష్ఠించబడిన క్రైస్తవులుగా ఉండుముగాక. ఓ దేవా, ప్రేమించినట్లుగా దయగా మాధుర్యముగా ఆత్మఫలము ఫలించినట్లుగా చేయము. ప్రభువా, నీవు చేయవా, మేము నీ సింహాసనం ముందున్నాము. పాపము కెంపు వంటి మరకను మాపై వదిలి ఉన్నది, కాని ప్రభువా, నీ రక్తము దాన్ని పరిహరించి మంచు కంటే తెల్లగా చేస్తుంది. మేము నీ కొరకు కనిపెట్టుచుండగా దాన్ని దయచేయము. మమ్మను తీసుకునండి. మేము నీవారము. మా జీవితములను నీకు సమర్పించి ఉన్నాము యేసుక్రీస్తు నామంలో. ప్రభువా, మాలో ప్రతి ఒక్కరికి దాన్ని దయచేయము. ప్రభువా, నా హృదయమును పిండుము. నా తప్పులన్నీ నేను చూస్తాను, నా పొరపాట్లు నేను చూస్తాను. దేవా, ఈ సమయం నుండి నీకు సహాయపట్టుకు నేను చేయగలిగిన శ్రేష్టమైన రీతిలో నేను జీవించడానికి ప్రయత్నిస్తాను. నేను వెళ్ళగోరుచున్నాను. ఈ ఉదయమున దీని మీదుగా కొత్తగా నా జీవితమును నీకు ప్రతిష్ఠించున్నాను. బయట ఉన్న నా సేవక స్నేహితులకు వ్యతిరేకంగా నేను ఈ నేరారోపణ తెస్తున్నాను. ఈ కఠినమైన మాటలను నేను చెప్పవలసినది, కాని ప్రభువా, నీ ప్రేరేపణ ద్వారా నేను దాన్ని చేశాను. నీవు దాన్ని నాకు చెప్పావని నేను భావిస్తాను. ప్రభువా, ఇప్పుడు అది నా భుజముల మీద నుండి దిగిపోయింది. అది వెళ్లిపోయినందుకు నాకు సంతోషం. తండ్రి, వారు దానితో ఏం చేస్తారో దాన్ని చేయనివ్వండి. వారు దాన్ని అంగీకరిస్తారని నేను ప్రార్థిస్తాను. ప్రభువా, ప్రతి ఒక్కరిని నీవు రక్షించమని నేను ప్రార్థిస్తాను. సరిగ్గా గొప్ప ఉజ్జీవము అక్కడ ముందుకు వచ్చునగాక, అది వెళ్లక ముందు గొప్ప శక్తి క్రైస్తవ సంఘం మధ్యలోనికి వచ్చునగాక. అది ప్రార్థన చేయటం కష్టం కాదు, ఎందుకంటే నీవు దాన్ని వాగ్దానం చేశావు. ప్రభువా, ఆ మూడవ ఈడ్పు కొరకు మేము ఎదురు చూస్తున్నాము. నీవు మా మధ్య గొప్ప కార్యములు చేస్తావని మాకు తెలుసు. ప్రభువా, నేను నీవాడను. నన్ను నేను సరిగ్గా ఎలా తయారు చేసుకోవాలో అలాగున సమర్పించుకుని ఈ బలిపీఠంపై నన్ను నేను ఉంచుకుంటున్నాను. ప్రభువా, నా నుండి లోకమును తీసివేయము, నశించే వాటిని నా నుండి తీసివేయము. వాక్యము నాలోను నేను వాక్యములోనూ ఉండినంత దగ్గరగా నేను ఆ వాక్యమునకు దగ్గరగా జీవింపనిమ్ము. ప్రభువా, దాన్ని దయచేయము. నేను ఎన్నడూ దాని నుండి తొలగిపోకుందునుగాక. నేను ఆ రాజఖడ్గమును బిగువుగా దగ్గరగా పట్టుకుని ఉందునుగాక. ప్రభువా, దాన్ని దయచేయము. మమ్మల్ని ఏకంగా దీవించుము. మేము నీ సేవకులమై ఉన్నాము. మమ్మలను మేము తాజాగా ఈ ఉదయమును మా హృదయముల్లో నీకు ప్రతిష్ఠించుకొనుచున్నాము. నీ సేవ కొరకు యేసుక్రీస్తు నామములో మేము నీవారమై ఉన్నాము. నెవిల్ సోదరుడా, ప్రభు నిన్ను దీవించునుగాక.